విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. సకల మంత్ర వేద ధర్మశాస్త్ర స్వరూపమైన మహాభారతం ఒకటి రెండు అని కాకుండా అనంతమైన ధర్మాలని ప్రతిపాదన చేస్తోంది. దానికి గల మూల కారణం ఇందులో జగద్గురుడైన కృష్ణుడు ప్రధాన పాత్రధారి, దేవోత్తముడైన ఈశ్వరుడి యొక్క కటాక్షం, ఈ రెండు మహాభారతంలో ఉండడం వల్ల లోకంలో ఎప్పటికీ మహాభారతం వింటూనే ఉంటాం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది. అందుకే దానికి పురాణమని కూడా పేరు. ఇతిహాసము, పురాణము, ధర్మశాస్త్రం, ఇలా ఎన్నో పేర్లున్నాయి దానికి. ఇందులో ఒకరోజున ధర్మరాజాదులు అరణ్యంలో నేల మీద పడుకుంటున్నారని, ఆకులు అలములు తింటున్నారని, వీలున్నంత వరకు సాత్వికాహారంతో బతుకుతున్నారని ధృతరాష్ట్రుడు తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడు. అతనిలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండవది అధర్మం. మధ్య మధ్యలో ఈ ధర్మాధర్మ సంఘర్షణ, మామూలు సంఘర్షణ కాదు, భయంకర సంఘర్షణ అతని హృదయంలో జరిగేది. అందుకే ధృతరాష్ట్రుడి మనస్సే ఒక మహాభారత యుద్ధం అన్నారు. అతనిలో కూడా కౌరవ పాండవులు ఉన్నారు. అయ్యో, నా కుమారులు అధర్మం చేస్తున్నారు, పాండవులు తద్వారా నానాయాతన పడుతున్నారు అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే పుత్రప్రేమతో ఆ లోపల ఉదయిస్తున్న ధర్మం అనే ఆలోచనని అణగదొక్కేసేవాడు ఆయన. మానవులందరం చేసే పని అదే. అప్పుడప్పుడు మనకు కూడా మనస్సు చెబుతుంది, అంతరంగం చెబుతుంది ఇది తప్పు అని. అయినా కొన్ని స్వార్థ ప్రయోజనాల వల్ల ఆ లోపల వచ్చినటువంటి పవిత్ర ఆలోచనని మళ్ళీ మనకి మనమే అడగదొక్కేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, సాధారణంగా కోపం పొందొద్దు, ఎవరిని ఏమనకూడదు, వీలుంటే ఆదరిద్దాం అతిథుల్ని, ఇంత అన్నం పెడదాం లేదా ప్రేమగా పలకరిద్దాం అని తెలుసు. అయినా అప్పుడప్పుడు చుర్రుము ఉంటుందా లేదా మనకి? ఇంతంత ప్రవచనాలు చెబుతున్న మేము కూడా సాత్వికంగా ఉండండి బాబోయ్ అని అందరికీ చెబుతున్న మేము కూడా అప్పుడప్పుడు ఎవరైనా మీరు కొంచెం మధ్య మధ్యలో వస్తుంటే చికాకు పడుతున్నావా లేదా, ఎందుకు చికాకు పడుతున్నావు అంటే ఈ తపశ్శక్తి పోతుందేమోనని. అది కూడా పరీక్ష. ఆ మాత్రం కూడా చికాకు పడకూడదు. మరి విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని పాడు చేయడానికి మారీచాదులు వచ్చారు. అందుకే విశ్వామిత్రుడు తాను వాళ్ళని శపించకుండా రాముడిని పిలిచాడు. రాక్షసులని సంహరించడానికి రాముడి అవసరం ఉంది. పాపం మీలాంటి భక్తులు నిజానికి పరమ పుణ్యాత్ములు కాకపోతే ఇక్కడికి రారు. సహజంగా ఇక్కడికి వచ్చేవాళ్ళంతా సాధువులే వస్తారు. ఆ సాధువులు కూడా అప్పుడప్పుడు కాస్త ఫోను టిక్ టిక్ అనిపిస్తున్నప్పుడు లేకపోతే లేటుగా వచ్చి కుర్చీలు అవుతూ ఉంటే మాకు కొంచెం కోపం వస్తుంది. దానికి ఏ కారణం ఉన్నప్పటికీ, అది మా మనస్సుని ఆకర్షించి మా ప్రవచనాన్ని దెబ్బతీస్తున్నప్పటికీ ఆ మాత్రం కూడా మేము కోపగించకూడదు. అయినా అప్పుడప్పుడు కోపగిస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ తెలుసుండి కూడా చేసేటటువంటి దోషాలు. దోషాలు ఎవరో చేశారని నేను చెప్పాము. మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, అందరం చేస్తున్నాం. కాకపోతే
స్వల్ప దోషానికి అధిక దోషానికి తేడా ఉన్నది. మహాత్ములు స్వల్పాపరాధములు చేసినా ఆ అపరాధం వాళ్ళని ఏమీ చెయ్యదు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న తపశ్శక్తి గొప్పది కనుక. అందుకే వేదవ్యాసాదులు ఏదైనా కోపాలు పొందినా వాళ్ళు మళ్లీ తపశ్శక్తి పొందారు. కానీ ధృతరాష్ట్రుడికి అంత శక్తి లేదు. పుత్రప్రేమ అనే యొక్క స్వార్థం ఎప్పటికప్పుడు అతన్ని పాడు చేస్తూనే వచ్చింది. అయ్యో ధర్మరాజు గారు ఎన్ని రకాలుగా దుఃఖాలు పొందుతున్నాడు అని కొంత ఏడ్చాడు, విచారానికి గురయ్యాడు. సుఖదుఖాలు తెలియకుండానే వస్తాయి అనుకున్నట్ లోపల మేలును సంతసిల్లు నెడ, మేలున సంతసిల్లు నెడ మేకొన్ని ఆపదలుందు ఆపదల్దూలగభూరి సౌఖ్యములు తోచు కృతంబులు తప్ప వెమ్మెయిల్ పోలగా ఇంతయుంగని ప్రబుద్ధ మనస్కులు ఖేద మోద నిర్గాళిత ధైర్య సాగరులుగా కసుఖింతురు సర్వకాలము. ధృతరాష్ట్రుడు కాసేపు తనలో అనుకున్నట్ట, అమ్మయ్యా ఈ పూట మనం సుఖంగా ఉన్నాం అని ఒక వ్యక్తి సంతోషిస్తూ ఉంటే హఠాత్తుగా ఈ సంతోషం వచ్చినంతసేపు రాకుండానే ఓ దుఃఖం ఇస్తాడు భగవంతుడు. లోకంలో ఇది సహజమైన చర్య. అనగా ఎవడైనా ఈ పూట నాకు 1,000 రూపాయలు వచ్చాయి, లేక నాకు పెళ్ళయ్యింది, లేక నాకు పిల్లలు పుట్టారు, ఈ పూట అందరికంటే ముందు వచ్చి ఉపన్యాసం వింటున్నాను అని సంతోషించేలోపు వెంటనే మళ్ళీ పక్కనే ఒక దుఃఖం పెడతాడు. మేలొచ్చింది అని సంతోషిస్తూ ఉంటే పక్కన కీడు పెడతాడు, ఆపదొస్తుంది. అయ్యో నాకు వచ్చిన ఆపద ఎవరికి రాలేదు బాబోయని తలమొత్తుకుంటున్న సమయంలో మళ్ళీ పక్కన ఒక సుఖం పెడతాడు. అంతలోనే సుఖం, అంతలోనే దుఃఖం. ఈ సుఖ దుఃఖములు ఎంతసేపు ఉంటాయో తెలియదు. ఆ తర్వాత నిజంగా ఈ మధ్యన ఒక రహస్యం చెబుతాను మీకు. నేను ఎరిగినటువంటి ఒక గొప్ప ఆత్మీయ మిత్రుడు ఒక ఆయన విజయవాడలో ఉన్నాడు. 5 సంవత్సరాలుగా వీళ్ళ పిల్లాడి కోసం తప్పించిపోతే ఆ పిల్లాడికి మంచి ఉద్యోగం వచ్చింది. అమ్మయ్యా ఉద్యోగం వచ్చిందని సంతోషించాడు. లాస్ట్ ఇయర్ ఉద్యోగం వచ్చింది. గురువుగారోయ్ నేను చేసిన తపస్సు ఫలించింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని పొంగిపోయాడు. మొన్న ఏమైంది, 5 ఫిబ్రవరిలో పెళ్ళయ్యింది. పెళ్ళయ్యేదాకా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని సంతోషించాడు, పెళ్ళి ఎప్పుడవుతుందని చూశాడు. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఆ పిల్ల వచ్చిందిట, రోజు ఇంట్లో పెంటేట, ఎందుకు వచ్చిందా ఈ పెళ్ళని ఏడుస్తున్నానండి అంటాడు. మళ్ళీ కొద్ది రోజుల క్రితం 5 ఫిబ్రవరికి ముందు దాకా రోజుకోసారి ఫోన్ చేసేవాడు ఆనందం తట్టుకోలేక, ఇప్పుడు ఏడుపు తట్టుకోలేక చేస్తాడు. ఈ రెండు నేను తట్టుకోలేక నేను ఏడుస్తున్నాను మధ్య. ఆయనకు ఆనందం వచ్చినా ఫోనే, దుఃఖం వచ్చినా ఫోనే, ఎందుకంటే అన్నిటికీ గురువుగారే దిక్కని. అంటే కిందటి సంవత్సరం ఏమో మహోత్సాహంతో పొంగిపోయాడు, ఓ ఉద్యోగం వచ్చింది, జీతం వచ్చింది, నిజంగా అందులో ఏమీ సందేహం లేదు, గొప్ప అద్భుతమైన ఉద్యోగం వచ్చింది అతనికి. మళ్ళీ అక్కడ ఇక్కడ కాదు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో FCIలో వేశారట, ఆఫీసర్ పోస్టే వచ్చిందిట. 1 ఏడాది తిరగలేదు, ఇప్పుడు పెళ్లి వల్ల రోజు ఈ ఫుడ్ పోయింది, రోజు బెడ్ దగ్గర ఒకటే ఏడుస్తున్నట్టు ఆ కొడుకు. అది నాకు చెప్పుకుని మళ్ళీ ఇందులోంచి ఎలా బయటపడాలని అంటాడు. మళ్ళీ అందులోంచి బయటపడితే మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఒక సుఖం ఒక దుఃఖం, ఒక సుఖం ఒక దుఃఖం, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. అందుకే జ్ఞాని ఏమనుకుంటాట, ఎట్టి పరిస్థితులలో ఖేద మోద నిర్గాళిత ధైర్య సాగరులు కాక సుఖింతురు సర్వకాలమున్. ధృతరాష్ట్రుడు అద్భుతమైన వాటే చెప్పాడు ఇక్కడ. మహాత్ములు కృతంబులు తప్పవు, అంటే మనం చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు అనుకుంటారు. జ్ఞానులు ఏమనుకుంటారు, మనం కర్మ చేశాం అంటే ఒక పని చేశాం, ఈ పని వల్ల ఈరోజు సుఖం వచ్చింది, ఈరోజు దుఃఖం వచ్చింది అనుకుని దేనికి కుంగిపోక లేక పొంగిపోక, అది మనస్సులోకి పోనివ్వక, ఖేదము పొందక, మోదము పొందక, ధైర్యాన్ని విడిచిపెట్టక సుఖంగా ఉంటారు. అదే అజ్ఞాని అయితే ఏం చేస్తాడనమాట, కాస్త సుఖం వచ్చిందా ఇక రెచ్చిపోయి అయ్యే బాబో నా అంత గొప్పవాడు లేడు, నా కుటుంబం అంతా పైకి వచ్చింది అనుకుంటాడు. విజ్ఞాని అలా అనుకోడు. మళ్ళీ అంతలోనే ఈ అజ్ఞాని ఈ పైకి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తాడో రేపు పడిపోతే అంత ఏడుస్తాడు. ఈ రెంటికి అతీతంగా ఉండాలి. ఇప్పుడు నాకు అదే భయం పట్టుకుంది, ఏం చెయ్యాలో తెలియడం లేదు, నా కొడుకులకి ఇవాళ అద్భుతమైన సామ్రాజ్యం వచ్చిందని సంతోషిద్దామా అంటే ఆ భీముడి పరాక్రమం తలుచుకుంటే మళ్ళీ భయం పట్టుకుంది. రేపు ఏమవుతారో వీళ్ళు, ఇవాళ వచ్చిన సామ్రాజ్యం రేపు ఉంటుందో లేదో ఏమవుతారో అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఈయన ఏడుస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు వచ్చి, ఎప్పుడు చూసినా ఈ గుడ్డి తండ్రి ఏడుస్తూ ఉంటాడు. మనకి ఎంత సామ్రాజ్యం ఉన్నది కర్ణ, ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని మనం మన తెలివితేటలతో పరాక్రమంతో సాధించాం. ఒక పక్కన బుద్ధి, మరో పక్కన భుజం, రెండూ ఉన్నాయి. ఈ రెండు పరాక్రమాలతో ఇంత సామ్రాజ్యం సాధించాక మా నాన్న అస్తమాటు బెంగ పెట్టుకుంటాడేమిటి అని తన మిత్రులతో కలిసి ఒక ఏకాంత సమావేశం పెట్టుకున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడప్పుడు, దుర్యోధన, మీ నాన్నకి అర్జునుడంటే భయం, భీముడంటే భయం, భీముడి భుజబలం నిన్ను చంపుతుందేమో అని భయం, అర్జునుడి అస్త్రశస్త్రములు నన్ను కౌరవ సైన్యాన్ని కూల్చివేస్తాయేమోనని భీతి. ఈ అర్జునుడు భీముడు అనే వాళ్ళిద్దరూ బ్రతికున్నంతకాలం మీ నాన్నకి సుఖం ఉండదు. మనకి ఎంత పరాక్రమం ఉందయ్యా, ఈ పరాక్రమంతో వెళ్ళి దండయాత్ర చేద్దామంటే మీ తండ్రి గారు ఒప్పుకోడు. నీలాంటి ఉత్సాహవంతుడైన కొడుకుని సరి అయిన తండ్రి అయితే వెళ్ళు వెళ్ళు, వాళ్ళని చావగొట్టు, శత్రువుల్ని నిర్మూలించు, నిశ్శేషంగా వధించు, తద్వారా సుఖంగా ఉండని ప్రోత్సహించాలి. కానీ మీ నాన్న దగ్గర అలా ప్రోత్సహించే లక్షణం లేదు. అందువల్ల ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది, దుర్యోధన, పాండవులు అడవులలో సర్వం కోల్పోయి ఆకులు అలములు తింటూ నానా బాధ పడుతున్నారు. మనం ఆ అడవికి వెళ్ళి ఆటలు పాటలతో వినోదించి వాళ్ళని ఏడిపిద్దాం, ఉడికిద్దాం. తిండి లేని వాడి దగ్గరికి వెళ్ళి పరమాన్నం తింటూ, రే నా దగ్గర పరమాన్నం ఉందిరా, నీ దగ్గర లేదురా అని మనం ఏడిపిస్తే వాడు కొత్త కొత్త ఉడికిపోతాడు. అలా ఉడికిపోయిన వాడిని చూచి మనం ఇంకా ఆనందించవచ్చు. ఇది జ్ఞానుల యొక్క బుద్ధి అన్నట్టు. ఇది కర్ణుడి బుద్ధి, అది జ్ఞానుల బుద్ధి అంటున్నాడు వాడు. ఎవడైనా కష్టంలో ఉంటే వాడిని ఏడిపించి, వాడు ఏడ్చిపోయి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటే మనం ఆనందించాలి. అప్పుడు మహారాజన్న వాడికి పదవి ఉన్నందుకు తగిన ఆనందం ఉంటుంది. అనగానే దుర్యోధనుడు, మిత్రమా, నా మనస్సెరిగిన మిత్రుడు విను ఒక్కడివే. ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉన్నారు, ఒక్కడికి నీకున్నటువంటి ఇంత సుబుద్ధి ఉందా? దుర్బుద్ధులు తప్ప అచ్చన్న మనస్సులో ఉన్న ఊహంతా నీ మాటల రూపంలో బయటకు వచ్చింది. నాకు కూడా పాండవుల దగ్గరికి వెళ్ళి కులుకుతూ సౌకర్యాలు అనుభవిస్తూ వాళ్ళని ఏడిపించాలని ఉంది. కానీ మా నాన్న ఒప్పుకోడే, మా నాన్నకి ఆ భీముడు అంటే భయం, అర్జునుడు అంటే భయం. వాళ్ళు ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నారు. ఆ ద్వైతవనానికి వెడదామంటే వద్దంటాడు. ఎలాగా అనగానే శకుని అన్నాడు, నాకు తెల్లవారుజామున కలొచ్చింది, మనందరం అక్కడికి వెళ్ళినట్టు, మనం రకరకాల సుఖాలు అనుభవిస్తున్నట్టు, అది చూచి పాండవులు ఏడుస్తున్నట్టు కలొచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవ్వాలి కదా, అది నిజం చేయడానికి నేను ఒక మంచి ఉపాయం చెబుతాను విను. ఇప్పుడు ప్రస్తుతం మన ఆవులన్నీ ద్వైతవనంలో ఉన్నాయి. ఈ కౌరవుల యొక్క ఆవులన్నీ అప్పుడప్పుడు ఒక్కొక్క వనంలో పెడతారు, ఈసారి వాళ్ళు ద్వైతవనంలో పెట్టారట. ద్వైతవనంలో మనకి గోసంపద లక్షల కొలది ఉన్నది. ఆ లక్షలాది గోవులకి ప్రమాదం వచ్చిందని ఒక దొంగ వార్త సృష్టిద్దాం. అది నమ్ముతాడు మన తండ్రి. ఆ గోవుల్ని రక్షించడానికి మనల్ని వెళ్ళమంటాడు. అప్పుడు మనం వెడదాం, గో సంరక్షణ వంకతో అక్కడికి వెళ్ళి పాండవుల్ని ఏడిపిద్దాం అనగానే భలే భలే అనుకున్నారట. ఈ గోవులకి సంరక్షకుడు ఒకడున్నాడు, వాడి పేరు సమంగుడు. వాడు మొత్తం గోవుల యొక్క శాలకి అధ్యక్షుడు, గవాధ్యక్షుడు అంటారు. గో అధ్యక్ష, గవాధ్యక్ష. ఆ గవాధ్యక్షుడి పేరు సమంగుడు. వాడిని పిలిచారు, ఇదిగో మేం చెప్పినట్టు చెప్పావా, నీకు డబ్బిస్తాం, ఎక్కువ ఆగావా నీ తలకాయ తీసేస్తాం, మేం చెప్పింది జాగ్రత్తగా ధారణ చేసి ధృతరాష్ట్రుడికి చెప్పాలి, వాడి కాగితం మీద రాసుకుని చెప్పడం కాదు అనగానే వాడు అలాగే చెప్తామన్నట్ట. వాడికి బాగా ఎక్కించారు. వాడిని తీసుకుని పొద్దుటే ఈ దుష్ట చతుష్టయం వీడిని తీసుకుని సభలోకి వచ్చారు. ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు. ధృతరాష్ట్ర మహారాజా, మన ఆవుల యొక్క శాలని నిత్యం జాగ్రత్తగా చూసుకునేటటువంటి ఈ సమంగుడు ఏదో చెప్పాలని వచ్చాడు, ఇదిగో చెబుతాడు అని ధృతరాష్ట్రుడు వాడిని ముందుకు దోశాడు. ఈ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ముందుకు దోశాడు. వెంటనే సమంగుడు ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించి, మహారాజా ఏం చెప్పమంటారండి, మనకి 200,000 ఆవులున్నాయి, ఈ ఆవుల్ని ద్వైతవనంలో పెట్టి శ్రద్ధగా పోషిస్తున్నాం మేము, ఒక్కొక్క 5-6 నెలల వరకు బాగానే ఉన్నాం మేము. ఈ మధ్యనే ద్వైతవనంలో క్రూర మృగాలు విజృంభించాయి, పులులు, సింహాలు, రకరకాలైన ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, ఇవన్నీ పిక్కటిల్లిపోయే శబ్దాలతోటి మన గోవుల మీద పడుతున్నాయి. ఎన్ని గోవుల్ని చంపేస్తున్నాయో ఈ పులుల వల్ల, సింహాల వల్ల, ఈ క్రూర మృగాల వల్ల మన గోవులకి ఆపద వచ్చింది. ఆవులన్నీ చచ్చిపోతే ఇంక కొంతకాలానికి మనకి గో సైన్యం ఉండదు, గోవుల యొక్క సంపద ఉండదు. ఆవులు లేకపోతే మీ అందరికీ పాడి ఉండదు, పాడి లేకపోతే మీ అందరికీ తిండి తెప్ప ఉండదు, నెయ్యి ఉండదు, పెరుగు ఉండదు. ఎందుకో ఎక్కువ భాగం ఉత్తర భారత్ అంతా ఆవులేనండోయ్, గేదెల కంటే ఆవులు ఎక్కువ, మన వైపే గేదెలు ఎక్కువ. కానీ ఈ మధ్యనే కొంచెం మన వాళ్ళకి గో సంరక్షణ మీద శ్రద్ధ పెరిగింది. ఆవుల్ని గేదెల్ని కూడా సమానంగా చూడాలి. మళ్ళీ అక్కడ గేదెని తక్కువ చూడకూడదు సుమా, గేదెల యొక్క పెరుగు కూడా చాలా గొప్పదని కాళిదాసాది కవులు చెప్పారు. కాకపోతే గోవులలో ఒక దివ్యశక్తి ఉండడం వల్ల వాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అదే కాళిదాసు అయితే మహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందధి అన్నాడు, గేది పెరుగు కావాలన్నాడు ఆయన. కాబట్టి మళ్ళీ ఈ మాట విని మధ్యకాలంలో కొంతమంది గేదెల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అది పాపం. ఒక దానిని జాగ్రత్తగా చూడండి అంటే రెండో దాన్ని చూడొద్దనే. అన్ని జంతువులని ప్రేమగా చూడాలి, వాటిల్లో సామర్థ్యాన్ని బట్టి, స్థాయిని బట్టి, మహిమని బట్టి ఇంకొంచెం ఎక్కువ పోషణ చేస్తాం. ఇప్పుడు ఆ గోవులన్నీ చచ్చిపోతే పెరుగుండదు, పాలుండదు, వెన్న ఉండదు, నెయ్యి ఉండదు, యజ్ఞాలు ఉండవు, అన్నీ పాడైపోతాయని కానీ అయ్యో అలాగా ఈ విషయం మా చెవిదాకా రాలేదే మహారాజా. ఇప్పుడు ఈ సమంగుడు చెప్పింది సమంజసంగా ఉంది, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను ఈ దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు వెళ్ళి క్రూర మృగాలని శిక్షించి వేటాడి మన ఆవుల్ని రక్షిస్తాం అని టక్కులు లేచిపోయాడు కర్ణుడు. ఇంకా ధృతరాష్ట్రుడు మాట్లాడకుండానే ఇది విని వాడే లేచాడు. ఇదంతా వాళ్ళ ప్లాన్ కదా, ప్రణాళిక. దుర్బుద్ధి అంటే ఇలా ఉంటుందన్నమాట. అంతా విన్న ధృతరాష్ట్రుడు ఆవులు చచ్చిపోతూ ఉంటే రక్షించడానికి వెళ్ళడం సందేహం లేకుండా చాలా మంచి బుద్ధే కానీ అని మళ్ళీ అంతలో నవ్వు వచ్చి, దుర్యోధన నువ్వు మాత్రం వెళ్ళొద్దు, నాకు తెలుసు నీ బుద్ధి, నువ్విప్పుడు ద్వైతవనానికి వెడతావు, ఆవుల రక్షణ వంకతో అక్కడికి వెడతావు, ఆవుల్ని రక్షించడమే కాకుండా ఆ తర్వాత పాండవులను చూసి ఆక్షేపిస్తావు. రక్షించడం మాట అలా పక్కన పెట్టి ఆక్షేపిస్తే భీముడు నిన్ను శిక్షిస్తే నా ఆశలన్నీ నాశనం అయిపోతాయి. నాకు పాండవులంటే అసలే భయం, వాడు ఒక్కొక్కడు ప్రపంచాన్ని జయించగలిగే పరాక్రమం కలిగిన వాళ్ళు, అందులో ఆ భీముడు ఈ కురుకులంపాలిటి వేరువిత్తు అంటే నాశకుడు, ఒక భయంకరమైన చీడపురుగు లాంటి వాడు, వాడు వాడంటే నాకు ఆడలు వద్దులే. అంతగా క్రూర మృగాలు పెరిగిపోయి ఆవుల్ని చంపేస్తూ ఉంటే వాటిని సంహరించడానికి వేటగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని మబ్బుదానులే అన్నట్ట. అప్పుడు దుర్యోధనుడు, లేదు నాన్న, పాండవులంటే మాకు మాత్రం అభిమానం లేదా, అంతగా అక్కడికి వెళ్ళామనుకోండి, వెడితే వాళ్ళకి ఏమైనా పళ్ళు అవి ఇస్తాం, మంచి బంగినపిల్లి మామిడి పళ్ళు అవి పట్టుకెళ్ళి ఇస్తాం తప్ప పొరపాటును కూడా వాళ్ళని ఏడిపించాం అన్నట్ట. ఇంతలో శకుని లేచాడు, మహారాజా నీవెప్పుడు ఇలాగే మాట్లాడతావు, ఉత్సాహాన్ని చంపేస్తూ ఉంటావు, మేము వెళ్ళేది వినోదానికి కాదు, కేవలం గో సంరక్షణకి, కాబట్టి పాండవులకి మేమే అపకారం చెయ్యం, ఒకవేళ పాండవులు మమ్మల్ని చూసి రెచ్చిపోతే ఆ మాత్రం పాండవులు శిక్షించే సత్తా లేని వాళ్ళమా, అలా సత్తా లేని వాళ్ళు ప్రభుత్వానికి ఎందుకు మరికొస్తారు, ఈ కర్ణుడు ఒక్కడు చాలు, ఈ దుర్యోధనుడు ఒక్కడు చాలు, దుర్యోధనుడు భీముడు చావగొడతాడు, ఈ కర్ణుడేమో అర్జునుడు పడగొడతాడు అని బాగా నచ్చ చెప్పాక వాడు కూడా లోపపడిపోయాడు. కొడుకు, ఆ కొడుకుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పినా వినడం అనే ఒక లక్షణం ధృతరాష్ట్రుడికి ఉంది. అందుకే వేదవ్యాసుల వారు చాలా పర్యాయాలు, వాడు పుట్టుగుడ్డే కాకుండా పుత్రప్రేమతో మానసికంగా కూడా గుడ్డివాడయ్యాడు, కళ్ళు లేని గుడ్డివాడు, మనస్సు లేని గుడ్డివాడయ్యాడు, అందుకే తత్ఫలితం యావజ్జీవితం అనుభవించాడు. ఇప్పుడు దుర్యోధనుడు పొంగిపోయి, అమ్మయ్యా నాన్నగారి యొక్క అనుజ్ఞ వచ్చింది, ఇక మనకేం తిరుగులేదనుకుని పొంగిపోయి వాళ్ళ నాన్నగారి గడ్డం పట్టుకుని ఒక ఊపు ఊపేసి, ఒరేయ్ ఎక్కడున్న భటులు వాళ్ళంతా రండిరా వేటకి సిద్ధం చేయండి అన్నాడు. మహావీరులైనటువంటి దుర్యోధనుడి యొక్క సైన్యం అంతా వేటాడడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారట. రథాలు, గుర్రాలు, ఏనుగులు కాల్బలంతో వెళ్లారు. ముందుగా దుర్యోధనుడు వెళ్లే ప్రాంతంలో డేరాలు వేశారు, ద్వైతవనంలో వేటకి వెళ్లారు, క్రూర మృగాలను వేటాడారు. ఈ దుర్యోధనాదుల దెబ్బకి సింహాలు పులులు తోక ముడుచుకుని పారిపోయాయి, చాలా వరకు చంపారు. చంపి 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 వీళ్ళు అలిసిపోయి, ఒరే ఎక్కడన్నా మంచి సరస్సు ఉందేమో చూడండి, అక్కడ డేరా వెయ్యండి అన్నాడు దుర్యోధనుడు. ఆ ద్వైతవనంలో విశాలమైన పెద్ద సరస్సు ఒకటి ఉన్నది, అందులో ఒకేసారి 100,000 మంది స్నానం చేయొచ్చట, అంత పెద్ద సరస్సు అది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు ఈ దుర్యోధనుడి కర్మగాలి. ఆ సరస్సు దగ్గరే ధర్మరాజు అప్పుడు యజ్ఞం చేస్తున్నాడు, దానికి సద్యస్కందము అని పేరు. సద్యస్కందం అంటే ఏమిటో తెలిసినా, అడవిలో ఉండేటటువంటి వాటితోటి మాత్రమే ఆ యజ్ఞం చేస్తారు, అనగా అడవిలో రాలిపోయినటువంటి 5 చెట్ల ఆకులతోటి, సమితలతోటి, 5 రకాల పళ్లతోటి చేసే యజ్ఞం సత్యస్కందం. రావి, మేడి, జువ్వి ఈ 3 చెట్లకి మామిడి ఆకుల్ని కలిపి దీంతో పాటుగా అన్నిటికంటే చాలా ఉత్తమోత్తమైన మోదుగాను ఒకటి ఉన్నది. ఈ మోదుక కర్రలంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం, దత్తాత్రేయుడికి చాలా ఇష్టం. దానిని ఈ 4 పుల్లలకి ఒక పుల్ల చొప్పున మధ్యలో అడ్డంగా పెడతారట. 4 పుల్లలు ఇలా పెట్టి దీన్ని నిలువుగా పెట్టి ఒక తాడుతో కట్టి సూత్రంతో ఆ కట్ట ఒకసారి వేస్తారు. సాధారణంగా సమితులు ఏ కర్రగా కర్ర వేస్తారుగా, ఇది ఎలా కాకుండా 5 కట్ట కడతారు, అందులో 4 కర్రలు ఏది రావి, మేడి, జువ్వి, మామిడి, ఈ నాలుగునేమో ఇలా అడ్డంగా ఉంటాయి. దానికి పైన నిలువుగా మోదుకర్ర పెట్టాలి, దాన్ని పసుపు దారంతో చుట్టాలి. దానిమీద ఒక మర్రి పండు కానీ ఎండిపోయిన మామిడి పండు కానీ రాలిపోయిన పళ్ళు మళ్ళీ అవి ఏవైనా అవ్వచ్చు అనమాట. అడవిలో ఉన్న పళ్ళు ఏవైనా పనికొస్తాయట, ఒక కుంకుడుకాయలు తప్ప మిగతా అన్ని పనికొస్తాయి. కుంకుడుకాయలతో మాత్రం యజ్ఞం చేయకూడదని ఒక శాస్త్రం ఉంది. అంటే అడవిలో ఉన్న వాటితో చేయొచ్చన్నానని ఆ మధ్యన ఒకళ్ళు అలాగే వెళ్ళి బొట్టాయిగూడెం దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేసినందులో కుంకుడుకాయలు వేశారు. కుంకుడుకాయలు వేస్తే మొత్తం యజ్ఞం అంతా జంకుడుకాయ అవుతుంది, అది ప్రమాదం. అది తప్ప తక్కినవన్నీ వెయ్యొచ్చు. ఈ విధంగా వన్యములు అడవిలో ఉన్న ఫలములతో, ముఖ్యంగా విప్ప నోటి ఉంటుంది, ఆ పళ్ళుతో కనుక యజ్ఞం చేస్తే శత్రువులు తొందరగా నశిస్తారు. కలిపురుషుడి యొక్క ప్రభావం మన మీద ఉండదు. అందువల్ల రాబోయే కాలంలో విజయం పొందడానికి, కలిపురుష ప్రభావం తన మీద పడకుండా ఉండడానికి ధర్మరాజు గారు ధౌమ్యుడనే కులపురోహితుణ్ణి పెట్టుకుని, ఆయనతో పాటు 10,000 మంది ఉన్నారని చెప్పానుగా విప్రులు, వీళ్ళందరినీ పెట్టుకుని ఈ సత్యస్కందం అనే యజ్ఞం చేస్తున్నాడు. అడవిలో ఉన్నంతకాలం ఆయన యజ్ఞాలు చేసి ఉపాసనలు చేసి తరించాడు. ఈ యజ్ఞం సరిగ్గా సరస్సుకి అవతల దక్షిణం దిక్కున ఉన్నది, ఉత్తరం దిక్కుకి కౌరవులు చేరారు. చేరి అక్కడ డేరాలు వేయడానికి సిద్ధపడ్డారట. ఈజే రాజర్షి యజ్ఞేన సాధ్యస్కేన విశాంపతే దివ్యేన విధినా చైవ వన్యేన కురుసత్తమ. ఓ జనమేజయ మహారాజా, అత్యంత పవిత్రమైన పూర్తిగా శాకాహారంతో కూడిన అడవిలో తమ ఎంత తాము రాలినటువంటి ఫలములతో దేవతలను ఆహ్వానించి యజ్ఞం చేస్తున్న ధర్మరాజు గారి ప్రాంతం చేరారు వాళ్ళు. కొలను ఉత్తరం వైపు కౌరవులు చేరారు, దక్షిణం వైపు ధర్మరాజు గారి యజ్ఞ శిబిరం ఉంది. ఆ పవిత్ర యజ్ఞాన్ని చూచి వికవికలాడి యువతల నుంచి అవతలకి బాణాలు అవి విసురుతూ మధ్య మధ్యలో ఈ పట్టులు కారుకోతలు కూస్తూ, రే అడవికి విడితే యజ్ఞాలు చేయొచ్చన్నమాట అని వెకిలి వాగుళ్ళు వాగుతూ, ఈ ప్రాంతంలో డేరా వేద్దాం, మన దుర్యోధన మహారాజు గారు ఇక్కడికి వచ్చి డిస్కో డాన్సులు చేయించాడనుకో, అప్పుడు ఆ యజ్ఞం ఎలా ఉంటుందో చూడొచ్చు అన్నారట ఈ రాజభటులు. వీళ్ళంతా దుర్యోధనుడికి బాగా కావలసిన వాళ్ళు, అందుకని ఇక్కడ పిచ్చి పిచ్చి నృత్యాలు చేయిద్దాం. ఆ నృత్యములకి ఈ ధర్మరాజు గారి మనస్సు నిలకడగా ఉంటుందా, యజ్ఞం చేస్తాడా, లేక యజ్ఞం మానేసిపోతాడో చూద్దాం అని స్కందాలు వేయడం మొదలుపెట్టారు. అక్కడ డేరాలు వేయడం మొదలుపెట్టారు. ఆ డేరా వేస్తే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమిటనమాట, వాళ్లలో కొంతమంది వేశ్యలు ఉన్నారు, పచ్చి వేశ్యలు అంటారు వాళ్ళని, వాళ్ళ చేత నృత్యం చేద్దామని. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి గంధర్వులు వచ్చారు. ఆగండి ఓ కౌరవ సైనికులారా, ఇది ఎవరి సరస్సు అనుకుంటున్నారు? ఇంద్రుడికి పరమమిత్రుడైన చిత్రసేనుడినే గంధర్వరాజు గారి నివాసస్థానం ఈ ద్వైతవనం, ఈ సరస్సు ఆయనది, ఆయన అనుజ్ఞ లేకుండా ఇక్కడ ఎవడు ఏ వస్తువు తమ వస్తువు పెట్టకూడదు, ఇక్కడ వస్తువులు పట్టుకెళ్ళకూడదు, వాళ్ళ వస్తువులు ఇక్కడ పెట్టారాదు, ఇక్కడున్న వస్తువులు పట్టుకెళ్ళరాదు. ధర్మరాజు గారికి మినహాయింపు, మిగతా వాళ్ళెవరు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, పండి అనగానే వాళ్ళు పళ్ళు పటపట కొరికి, ఇది మాది, మా రాజుగారిది, మా రాజు ఎవరనుకుంటున్నావు, దుర్యోధనుడు సార్వభౌముడు అన్నారట. అప్పుడు గంధర్వులు, ఎదిరిన్ తన్ను నెరుంగడు మదమున ప్రాణంబు తనదు మానము గొల్పో మది దల్లచినాడు మీ నృపుడు ఇది ఏటికి చెన్నటి చేయిబులిన్ని యూయచ్చటను. ఓహరి ఓరి, మీరు దుర్యోధనుడి భటులా, మీ రాజుగారికి తగినట్టే మీ మాటలు కూడా ఉన్నాయి, మీ రాజే మూర్ఖుడు, ఎదుటివాడు ఎంత గొప్పవాడో వాడికి తెలియదు, తన మహిమెంతో తెలియదు, తన గొప్పతనం తెలియక, ఎదుటివాడి గొప్పతనం తెలియక, ఎదురుగుండా ఉన్న వాళ్ళని సామాన్యులుగా భావించి పిచ్చి పనులు చేసి భంగపడడం మీ రాజు యొక్క లక్షణం. అందువల్ల మేము హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని మీ రాజుని మేము క్షణాలలో చీల్చి చెండాడతాం, మీ మానప్రాణాలు కోల్పోవడానికి ముందే ఇక్కడి నుంచి ఎక్కడికన్నా పొమ్మని మీ రాజుగారికి చెప్పండి. ఒరే మూర్ఖులారా, చెనటి పనులు చెయ్యకండి, చెయ్యరాని పనులు చెయ్యకండి, అపరాధములు చెయ్యకండి అనగానే ఈ పరిచారకులు వెళ్ళి దుర్యోధనుడికి చెప్పారు. గంధర్వులు టండి, వాళ్ళెవరో కారుకోతలు కూస్తున్నారనగానే దుర్యోధనుడు పళ్ళు పట్టపట్ట కొరికి, ఈ సామ్రాజ్యం నాది, గంధర్వుల దేవతల, ఇంద్రుడైనా యముడైనా నా గదాదండానికి బలి పెడతాను, తమ్ముడు దుశ్శాసన మన సైనికుల్ని తీసుకెళ్ళి ఆ గంధర్వుల సంగతి చూడన్నట్ట. వెంటనే దుశ్శాసనుడు కొంతమంది మహావీరుల్ని వెంట పెట్టుకుని, కర్ణుణ్ణి వెంట పెట్టుకుని గంధర్వులు చెబుతున్న మంచి మాటలు వినకుండా శస్త్రప్రయోగం చేశారు. దాంతో కొంతమంది గంధర్వులు చచ్చిపోయారు. దాంతో ఈ మిగిలిన గంధర్వులంతా పరుగు పరుగున వెళ్లి తమ రాజుగారు చిత్రసేనుడి దగ్గరికి వెళ్లి, చిత్రసేన కౌరవ సైనికులు అకారణంగా మన మీద కయ్యానికి కాలు దువ్వారు, మన వాళ్ళు కొందరు చచ్చిపోయారనగానే పళ్ళు పటపట కొరికి చిత్రసేనుడు తన గంధర్వ సైన్యాన్ని పంపాడు, ముందు మీరు వెళ్ళండి, మీరు ముందు సామముగా చెప్పండి, మంచిగా చెప్పండి, అప్పుడు వినకపోతే యుద్ధం చెయ్యండి, అవసరమైతే నేను వస్తానన్నాడు చిత్రసేనుడు. గంధర్వులు మళ్లీ వెళ్లారు. దుశ్శాసనాదులకు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళు బాణవర్షం కురిపించారట. కర్ణుడు కొంతమంది గంధర్వులు చంపేశాడు. అప్పుడు చిత్రసేనుడు స్వయంగా వచ్చాడు. చిత్రసేనుడు మహావీరుడు, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు. ఈ చిత్రసేనుడి గురించి మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం. ఆయన అసలు పేరు అంగారపర్ణుడు. గంగానదీ తీరంలో అర్జునుడి చేతిలో ఆగ్నేయాస్త్రం దెబ్బతిని పడిపోయాడు. ఆ తర్వాత తన పేరు చిత్రసేనుడిని మార్చుకున్నాడు. ఇంద్రుడి మిత్రుడు మహామాయావి, ఆయనతో యుద్ధం ఈ ప్రపంచంలో మానవ మాత్రుడు చేయలేడు. అతనితో యుద్ధం చేయగలిగేవారు ఆ కాలంలో భూమి మీద ఇద్దరున్నారట. ఎవరు? కౌరవ సైన్యం మొత్తానికి ఒకడు భీష్ముడు, మరొకడు అర్జునుడే. అటువంటిది ఆ చిత్రసేనుడితో కౌరవులు ఘోర యుద్ధం చేస్తే మొత్తం కౌరవ సైనికుల్లో 300 మందిని చంపేశాడు ఆయన. గంధర్వులు పారిపోయారు, వెనక్కి వెళ్లారు. మా రాజుగారు యుద్ధం చేస్తుంటే మనం ఎందుకని వాళ్ళు కోస్త దూరంగా ఉండి చూస్తున్నారట. కౌరవ సైనికులు చచ్చిపోతూ ఉంటే కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని తమ తమ మహాబలాలతో వచ్చి మళ్లీ చుట్టుముట్టారు. మాయా సంగర్ర కోవిదుండు వికసం మాయాస్త్ర జాలం బులం వాయువ్యాప్తి అడంగ అర్క కిరణం రాతం బురుద్ధం బుగా చేయం జొచ్చిన త్రెళ్ళె తేరులు కరుల్ శర్ణం బులయ్యం దళత్కాయం వయ్యహయాళి కూలిరి భటుల్ కౌరవ్య సైన్యం బునల్. మాయాయుద్ధంలో ఆరితేరిన వాడు చిత్రసేనుడు. ఆయన ధనుస్సెక్కు పెట్టి రకరకాల దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఇలాంటి అస్త్రాలు వేస్తూ ఉంటే ఈ అస్త్రములు వచ్చి మొత్తం కౌరవుల యొక్క కాళ్ళు చేతులు నరికి అవతల పారేశాయి. దుర్యోధనుడి కిరీటం కింద పడిపోయింది. కర్ణుడి ధనుస్సు విరగొట్టేశాడు ఆయన. అక్కడతో ఆగల తన మాయా గంధర్వుల యొక్క ప్రభావంతో కర్ణుడి యొక్క రథం కూల్చేశాడు, చితక్కొట్టేశాడు. కర్ణుడికి అసలు చెయ్యి కాలు ఆడల. దాంతో విరధుడైపోయి వికర్ణుడి రథం ఎక్కాడు. ఆ వికర్ణుడి రథాన్ని కూడా చుట్టుముట్టేశారు వాళ్ళు. దాంతో ఒళ్ళంతా దెబ్బలు తినేసి బాణాలు దెబ్బలు తట్టుకోలేక బతికుంటే బత్సలా కోసుకు బతకచ్చు, పద్మాగర్ గారి పురాణం అయ్యాక పెట్టే ప్రసాదం తిని బతకచ్చు అని పారిపోయాడు. ఈ విధంగా కర్ణుడు వికర్ణుడితో కలిసి పారిపోయాడు. ఇది వీడి బుద్ధి. దుర్యోధనుడి చావు కొదిరి పారిపోయే వీడిని నమ్ముకుని అర్జునుడు జయిస్తానంటాడు ఈ మూర్ఖుడు. ఇంతకంటే మూర్ఖుడు ఎవడని ఉంటాడండి? గంధర్వులతోటే యుద్ధం చేయలేక పారిపోయిన వట్ట రేపొద్దున అర్జునుడు చంపుతాడా? వీడిలా పారిపోగానే చితక్కొట్టేసేస్తూ ఉన్న గంధర్వుల దెబ్బలు తట్టుకోలేక శకుని పారిపోయాడు, దుశ్శాసనుడు పారిపోయాడు, అందరూ పారిపోయారు. చిట్ట చివరికి ఒక్క దుర్యోధనుడు, వాడి కొంతమంది సోదరులు మిగిలారు. ఈ పారిపోతున్న దుశ్శాసనుడిని కొంతమంది గంధర్వులు బంధించారు. ఆ తర్వాత చిత్రసేనుడు స్వయంగా వచ్చి దుర్యోధనుడిని జుట్టు పుచ్చుకుని ఈడ్చి, ఏది వాడి భార్యలు, భానుమతి వంటి భార్యలు చూస్తూ ఉండగా, మంత్రుడు చూస్తూ ఉండగా జుట్టు పుచ్చుకుని నేల మీద ఈడ్చి పాశములతో, తాళ్లతో, వరుణ పాశాలతో బంధించేశాడు. తన రథంలో ఉన్నటువంటి జెండాకర్ర కట్టేశాడు. దుశ్శాసనాదులందరినీ మూటగట్టి పారేశాడు. అందులో జట్టుకూలీలు రైల్వే స్టేషన్లో చూసారా మీరు? బస్తాలు తీసుకెళ్లి ఢామరి బారేస్తారు. అలా బస్తాల కింద మూటలు కట్టి రథంలో బారేసి మహామాయాశక్తితో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంకేముంది, ఈ కౌరవ మంత్రులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆడవాళ్లు ఉన్నారు, వాళ్ళంతా హడిలిపోయి యజ్ఞం చేస్తున్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, ధర్మరాజా, శరణు, శరణు అనగానే యజ్ఞ దీక్షలో ఉన్న ధర్మరాజు మహాత్ముడు కనుక అభయమిచ్చాను ఏమిటన్నట్ట. మీ సోదరుడు దుర్యోధనుడు బందీ అయిపోయాడు, మహాత్ముడైన చిత్రసేనుడనే గంధర్వరాజు గారు బంధించి పట్టుకుపోతున్నాడు. ఆకాశంలో ఇప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. మీరు తొందరపడి ఆ దుర్యోధనుడిని విడిపించండి అనగానే భీముడు పకపక నవ్వి, హమ్మా అన్నయ్య, ఎంత శుభవార్త విన్నాం ఇన్నాళ్ళకి. ఈ మధ్యకాలంలో మనకు కూడా ఎస్ఎంఎస్ వస్తున్నాయి, కానీ ఇటువంటి ఎస్ఎంఎస్లు ఇంత శుభవార్తలు రాలా. ఏం అద్భుతమైన వార్త! మనకు చులుకనయ్యే మన చేయు పనియ గంధర్వవరులు కూడి తగనొనర్చిరి ఇంత లెస్సయగునే ఏ భారమును లేక ఊరకుండ మనల నొంది జయము. అమ్మయ్య, మన పని తేలికైపోయింది. అసలు నేను చెయ్యవలసిన పని ఆ గంధర్వుడు చిత్రసేనుడు చేశాడు. చిత్రసేనుడు ఇప్పుడు ఇక్కడ ఎదురుగుండా ఉంటే మల్లెపువ్వుల దండ వేసి వాడికి సన్మానం చేసేవాణ్ణి. ఇంత సులభముగా కాగల కార్యం గంధర్వులు ఎలా తీరుస్తారు అనుకోలేదు. ఇక్కడ పుట్టిందనమాట ఈ సామెత, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని. అంటే వీళ్ళు ఎప్పుడో చంపాలనుకున్నారు, ఎప్పుడో బంధించాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు చేసి పెట్టారు ఆ ఉపకారం. అందుకని ఎంత మంచి వాళ్ళు అండి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. అందుకే దేవతల మీద ఇంకా ప్రజలకు భక్తి మిగిలింది. ఏ భారం లేకుండా మన దారిని మనం యజ్ఞం చేసుకుంటూ ఉంటే యజ్ఞ ఫలితముగా దుర్యోధనాదుల్ని ఆయన పట్టుకుపోయాడు. అన్నయ్యో నువ్వు మాత్రం తొందరపడిపోయి వరాలు ఇవ్వకు, నీవసలే కరుణా కరుణా కరుణ అంటావు, వాడు దుర్మార్గుడు, నీచాత్ముడి మీద మనం దయ చూపించకూడదు. పుట్టు కల్లరి అయి పాపములకు నెల్లదిట్టయ్యి లోకముల చేత తిట్టుబడిన కట్టిడికి ఇట్టి కష్టంబుగా నొనర్చి తగ విధాత్రుడు చతురుడై నెగడినేడు. ఆ దుర్యోధనుడు పుట్టు కల్లరి అంటే ఏమిటో తెలుసా, తల్లి కడుపులోంచి నేల మీద మొదలు అయ్యాడు అంటే వాడు నేల మీద పడ్డాడు, పుట్టాడో లేదో అప్పటి నుంచి అబద్ధాలు ఆడినటువాడు. అటువంటి వాడిని బై బర్త్ బై నేచర్ వాడు అసత్యాలు చెప్పే నీచుడు. కల్లరి ఇంకంత అబద్ధాలు ఎవడో వాడు, అన్ని అబద్ధాలు వాడు బతుకంత, అంత అసత్య స్వరూపుడు వాడు. ఎవడో పూర్వం సత్యవంతుడు ఉండేవాట, వీడు పూర్తిగా వాడికి వ్యతిరేక అసత్యవంతుడు వీడు. పాపములు ఒక రాశి పోస్తే ప్రపంచంలో ఉన్న అందరూ చేసిన పాపములన్నీ కూడా ఒక గుట్ట వేస్తే ఆ గుట్ట ఈ దుర్యోధనుడు, పాపాల పుట్ట. లోకములలో ఇన్ని రకాల పాపాలు చేసిన ఇన్ని అసత్యాలాడే నీచాతి నీచుడు పుట్టడు కాక పుట్టడు. అందుకే మహానుభావులు వాణ్ణి నిరంతరం తిడుతూ ఉంటారు. అటువంటి నీచాత్ముడికి కట్టిడి అంటే కటిక వాడికి, కసాయి వాడికి ఈ కష్టం వచ్చింది. బ్రహ్మదేవుడు ఉన్నాడండో, ఎంతకాలం దేవుడు ఉన్నాడో లేదా ఉంటే ఒకవేళ బ్రహ్మగారికి తెలివితేటలు ఉన్నాయా లేవా అని అప్పుడప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగేది, ఇప్పుడు నాకు సంతోషం కలిగింది. ఉన్నావు బ్రహ్మదేవ, యు ఆర్ దేర్, ఉన్నావు కాబట్టి ఈ నీచుడికి ఇలాంటి రాత రాశావు. బ్రహ్మదేవుడు చతురుడు అన్నట్టు ఇప్పుడు, తగ విధాత్రుడు చతురుడయి నెగడనేడు. ఈనాటికి కదా బ్రహ్మదేవుడు తెలివితేటలు కలిగిన వాడయ్యాడు అనగానే భీమసేన, మన సోదరుడు ఒకడు కష్టాల పాలై ఏడుస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు పరిహసిస్తావా, ఇది ధర్మం కాదన్నట. మొత్తం ఉత్సాహం అంతా దిగిపోయింది పాపం భీముడికి. అన్నయ్య నేనేమో పండగ చేసుకుందామంటే ఆ పండగ దండగంటామేమిటి అన్నట్టు. అవునాయన నిజమే, వాడు దుర్మార్గుడే, కొన్ని పాపాలు చేశాడనుకో, అయితే మాత్రమే ఇప్పుడు వాడి భార్యలు వాడి స్త్రీలు కొంతమంది వచ్చి రక్షించుంటున్నారు. శరణు అంటే కరుణించటం మన కురువంశం వాళ్ళ లక్షణం. మనం ఎన్నైనా కొట్టుకుంటాం, మధ్యలో బయటవాడు వచ్చేందులో వేలు పెట్టకూడదు. మనం అన్నదమ్ములం, దాయాదులం, దాయాదుల మధ్యలో బయటవాడు తగవ చెప్పడానికి రాకూడదు. మీరు వెళ్ళి ఆ చిత్రసేనుణ్ణి జయించి ముందు మంచిగా చెప్పండి. ధర్మరత్నాలు గొప్పవాడు ఉండయి. చిత్రసేనుడు మన మిత్రుడు, అర్జునుడికి ఆత్మీయుడు. ముందు వినయంగా చెప్పండి, వినకపోతే యుద్ధం చేసి మన వాళ్ళని విడిపించండి అనగానే వీళ్ళు ఇష్టం లేకపోయినా తప్పనిసరి భీముడు అర్జునుడు నకుల సహదేవుల్ని మాత్రం ఇక్కడ కాపలా పెట్టి వెళ్ళారు. అబ్బో అక్కడ చాలా గొప్ప యుద్ధం జరిగింది. ముందుగా అర్జునుడు చిత్రసేనుణ్ణి, చిత్రసేన నువ్వు నాకు ఆత్మీయుడివి, మిత్రుడివి, అందుకే నీతో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. తప్పనిసరి నీతో యుద్ధం చేయాల్సి వస్తే దానికి బాధ్యుణ్ణి నేను కాదు. ఒక్క విషయం చెబుతున్నాను విను చిత్రసేన, ధర్మరాజు అటు సూర్యుడు ఇటు పొడిచినా ధర్మం తప్పడు, అధర్మం చెయ్యడు, చాలా ఉత్తమోత్తముడు ఆయన, మహాత్ముడు ఆయన. అటువంటి మహాత్ముడైన ధర్మరాజు గారు మనందరికీ ప్రభు. ఆయన నీకు ఒక సూచన చేశాడు. ఆ సూచన ఏమిటి, ముందుగా నీ కుశలం అడిగాడు. ఈ ప్రాంతంలో అపరాధం చేసినటువంటి దుర్యోధనుణ్ణి క్షమించమన్నాడు. మనందరికీ ప్రభు ధర్మరాజు. ధర్మరాజు గారి మాట కాదనకూడదు అనగానే చిత్రసేనుడు నిజానికి అర్జునమిత్రుడే, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రదూతగా వచ్చాడు, అందుకని నాకు ఇంద్రుడే రాదు, ఈ ధర్మరాజు ఎవడో నాకు తెలియదు అన్నట్ట. ఈ విధంగా మంచి చెప్పి దుర్యోధనుణ్ణి విడిచిపెట్టని అర్జునుడు ఎన్ని రకాలుగా ప్రార్థించినా వినిపించుకోకుండా మూర్ఖత్వంతో యుద్ధానికి వచ్చాడు చిత్రసేనుడు. అబ్బో ఘోర యుద్ధం జరిగింది. శబ్దభేది అనే బాణంతో గంధర్వుల మాయంతా తొలగించి చిత్రసేనుణ్ణి బంధించి కింద పడగొట్టేశాడు ఆయన. చిత్రసేనుడు క్షణంలో నిర్వీర్యుడైపోయాడు. అర్జునుడి యొక్క బాణాలు శబ్దభేదులు అని పిలువబడే బాణాలు అన్నమాట. అవి శబ్దాన్ని బట్టి ఆకాశంలో కనబడకపోయినా పడగొట్టగలడు అర్జునుడు. ఆ బాణములతో చిత్రసేనుణ్ణి నిశ్చేష్టుణ్ణి చేశాడట, కదలకుండా చేసేశాడు. దాంతో చిత్రసేనుడు దుఃఖించి అర్జున చాలు ఇక బాణం వేయకన్నట్ట. తన మిత్రుడి యొక్క దురవస్థ చూసి అర్జునుడికి వెళ్ళి బాధ కలిగింది. దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజు గారి ఆజ్ఞ పరిపాలించడానికి నిన్ను నొప్పించాను, నన్ను క్షమించనగానే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు, ఆత్మీయంగా ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నారు, కుశలములు అడిగారు. ఆ తర్వాత చిత్రసేనుడు, అర్జున అసలు రహస్యం చెబుతాను, ఈ దౌర్భాగ్యుణ్ణా మీరు విడిపించేది, వాడు మొహం మీద చేయి పెట్టి అన్నాడండి అక్కడ, వాడు మూతి మీద ఇలా చెయ్యెట్టి ఎడం చేయిపోయా, నేను ఇంకా కుడి చేయి చూపిస్తున్నాను, ఎడం చేయిబెట్టి వీడు నీచుడు, వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసిన, మీరు యజ్ఞం చేస్తుంటే మీ యజ్ఞం దగ్గర డిస్కో డాన్సులు చేసి గొడ్డలిప్పుకు తిరిగే వేశ్యలతో నృత్యం చేయించి యజ్ఞం పాడు చేయడానికి వీడు నీచుడు, మారీచుడు కంటే కపట రోచుడు వీడు, పరమ పాపాత్ముడు వీడు, వీడు మిమ్మల్ని అపహసించడానికి వచ్చాడు, తన వైభోగాలు చూపించి మిమ్మల్ని ఏడిపించడానికి వచ్చాడు, మీ యజ్ఞం పాడు చేస్తున్నాడు వీడని తెలుసుకుని ఇంద్రుడు యజ్ఞాన్ని రక్షించడానికి ఈ నీచుణ్ణి బంధించి సపరివారంగా తన దగ్గరికి తీసుకురమ్మని నన్ను పంపితే మీ రక్షణ కోసం ఇంద్రుడు పంపగా నేను వచ్చాను, ఇంద్రుడు మీకు ఉపకారం చేశాడు, మీ యజ్ఞం ఆగకుండా మిమ్మల్ని ఈ దుర్మార్గుడు ఏడిపించకుండా మిమ్మల్ని రక్షించి వీడిని శిక్షించమని వీడిని తీసుకొచ్చి స్వర్గంలో ఉన్న చెరసాల్లో పారేయమని ఆయన చెబితే ఆయన ఆజ్ఞ ప్రకారంగా వీడిని బంధించి నేను పట్టుకెళ్ళా, మీకెంత పరమోపకారం చేసిన నాతో యుద్ధం నువ్వు చేశావు, ధర్మరాజు దగ్గరికి రమ్మంటున్నావు, ఇటువంటి నీచుణ్ణి క్షమించాలో లేక బంధించాలో శిక్షించాలో నువ్వే ఆలోచించంటే వీడి గురించి నీకంటే మాకే ఎక్కువ తెలుసు అన్నాడు భీముడు. వీడి గురించి నీకు తెలిసింది కొంచెమే చిత్రసేన, వీడి చిత్ర ప్రవర్తన మాకు తెలుసు, అయినా ధర్మరాజు గారి ఆజ్ఞని మేము మేరలేం, ఆయన దగ్గరికి రా అని చిత్రసేనుణ్ణి ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, వీడెంత నీచుడో తెలుసు, వాడు ఎందుకు వచ్చాడో తెలిసింది, అయినా అన్నగారు ధర్మమూర్తి ఆయన చెప్పారు చెయ్యడం మా కర్తవ్యం అనుకుంటారట. ఆ అంత అద్భుతమైనటువంటి ధర్మబద్ధత్వం, ధర్మరాజు గారి ఆజ్ఞని మేరని పవిత్ర వర్తన పాండవుల్ని చిరజీవుల్ని చేసింది, శాశ్వతమైన కీర్తి పొందేలా చేసింది, వాళ్ళని తరింపచేసింది. ఎంత కోపం వచ్చినా మహాత్ముల యొక్క మాటలు వాళ్ళు కాదనరు. ఇప్పుడు ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారట అంత. చిత్రసేనుడు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తానడగానే, నాయన నేను ఇంద్రుడికి వినయంగా నమస్కరిస్తున్నానని చెప్పు, వీణ్ణి మాత్రం విడిచిపెట్టే అని చిత్రసేనుడు పంపేశాడు. ఆయన చిత్రసేనుడు దుర్యోధనుడిని వదిలి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మరాజు స్వయంగా వెళ్ళి తండ్రి దుర్యోధన సాహసం అన్ని వేళలా పనికిరాదు, ఒక్కొక్కప్పుడు సాహసం పనికొస్తుంది, కపటత్వం పనికొస్తుంది, కానీ అన్ని వేళలా అది పనికిరాదు, ఇప్పుడు నేను యజ్ఞదీక్షలో ఉన్నాను గనక నిన్ను ముట్టుకోకూడదు, మా భీముడు నిన్ను బంధ విముక్తుణ్ణి చేస్తాడు, వెళ్ళి భీమా కట్లిప్ప అన్నట్ట మళ్ళీ భీముణ్ణి, అక్కడున్నది దుర్యోధనుణ్ణి. ఇది చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ వంటిది. భీముడికేమో వాడు చూస్తే కసి, వాడికి భీముడు ద్వారా విముక్తి పొందడం అంటే అంతకంటే అవమానం మరొకట్లేదు. ఈ రెండు పనులు ఆయన మహాత్ముడు ధర్మరాజు చేశాడు, దానికి యజ్ఞదీక్ష మనకొచ్చింది. యజ్ఞదీక్షలో ఉన్నవాడు యుద్ధ దీక్షలో ఉన్నవాడిని ముట్టుకోకూడదు గనక. ఇప్పుడు భీముడు మన అన్నయ్య గారికే చూసి ఓ దండం పెట్టేలాగా లోపల మండుతోంది, అయినా అన్నగారికి దండం పెడతాడు, ఆ గద పక్కన పెట్టి కట్లు విప్పేట, విప్పగానే ఆయన ఏమన్నాడు తెలుసిన, ఎన్నడు ఇట్టి సాహసము లింక నొనర్పకుమయ్యా, దుర్జనుండు అన్నున సాహస క్రియలయందు కడంగి నశించు కావునను క్రన్నన తమ్ముల దొరలగై కొన్ని ఇమ్ముల బొమ్ము వీటికి సన్నుత దీని కొండొక విషాదము పొందకు నీ మనం. ధర్మరాజు ఎంతో ప్రేమతో, దుర్యోధన ఎప్పుడు ఇలాంటి సాహస క్రియలు చెయ్యకు, సాహసం వల్ల ఒక్కొక్కప్పుడు లాభం ఉంటుంది, కానీ మహాత్ముల దగ్గర జ్ఞానుల దగ్గర మనకంటే గొప్పవాళ్ల దగ్గర సాహసం ప్రదర్శిస్తే అది వికటించి ప్రమాదం తెచ్చిపెడుతుంది, ప్రమోదానికి వచ్చావు ప్రమాదం అయ్యింది. దుర్జనుడు తానేమిటో ఎదుటివాడేమిటో తెలుసుకోక కయ్యానికి కాలు దువ్వి నశించిపోతాడు. గొర్రె పొట్టేలు కొండని ఢీకొంటే కొండకేమవుదు, మహా ఇంత పెచ్చు ఉడుతుందేమో, కానీ గొర్రెకి పుచ్చె పేలిపోతుంది, దానికి ఊడేది పెచ్చు, వీడికి పుచ్చు పగులుతుంది. నువ్వు కొండల్లాంటి వాళ్లతో ఢీకొంటున్నావు, అది ప్రమాదం సుమా, అందుకే అన్నాడు కడంగి నశించన్నాడు, సాహసక్రియలకి పూనుకుని నశించిపోతారు దుర్జనులు. ఇంకెప్పుడైనా నీ శక్తి తెలుసుకో, నీ తమ్ముల శక్తి తెలుసుకో, మహాత్ముల యొక్క శక్తి తెలుసుకో, ఇక జాగ్రత్తగా ఉండు, నీ నగరానికి వెళ్ళు. నువ్వు సన్నుత అని ఒక గొప్ప పదం వాడాడు, ఇది వ్యంగ్యము ధర్మరాజు ఎప్పుడు అసత్యమాడ్డు కాబట్టి అది నిజమే. సత్ నుత మహాత్ముల చేత నుతింపబడేవాడా. మహాత్ములు నుతించుట అంటే రెండు అర్థాలు, తప్పు పని చేస్తే తిడతారు అప్పుడు వాడు సన్నుతుడే, పొగుడుతారు అది సన్నుతుడే. అందుకే ధర్మరాజు గారు అసత్యమాడకుండా సత్యం పలకకుండా సన్నుత. పైకి ఏమనిపిస్తుంది, గొప్పవాళ్ల చేత పొగడబడేవాడా, సత్ అంటే సజ్జనుల చేత నుత నుతింపబడేవాడా. రెండో అర్థం ఏమిటి, మహాత్ముల చేత శాపాలు పొందేవాడా. ఇంకెప్పుడు నువ్వు ఇలా విషాదం పొందక వెళ్ళిపో. జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు, కష్టాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తాయి. ఈ అవమానాన్ని పట్టించుకోక ఇంతకంటే పూర్వం కంటే కూడా సుఖంగా సింహాసనం మీద కూర్చుని హాయిగా భోంచేయి అన్నాడు. దాంతో దుర్యోధనుడు కుంగిపోయి ఏడుపు మొహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాట. అలా కొంత దూరం వెళ్ళాక ఈ కూడ రక్షించమని వచ్చిన మంత్రులు వాళ్ళంతా దుర్యోధనుడిని వాదారుస్తున్నారు. అయినా సరే వాడికి మనస్సులో లేదు. వాళ్లతో కలిసి శరీరం అంతా ఒక రకమైన జుగుప్సగా ఉంది, అలిసిపోయాడు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు కదా, ఒక్క క్షణంలో పోయే ప్రాణం మళ్ళీ తనకి దక్కింది, అందువల్ల ఏదో తెలియని బాధ కలుగుతోంది వాడికి. ఇంకా నేను నడవలేను, ఇక్కడ డేరా వెయ్యండి అన్నట్ట. ఆ కూడా ఉన్న మంత్రులు భటులు అక్కడ ఒక శిబిరం వేశారు. ఈలోపు పారిపోయిన కర్ణుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళు ఏం చేశారు, అన్నయ్య ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ అడవిలో ఇంచుమించుగా హస్తినాపురానికి ఒక 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో డేరాలు వేసుకుని అందులో దుర్యోధనుడు ఉన్నాడని వాళ్ళకి తెలిసింది చారుల ద్వారా. వెంటనే ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు పరుగు పరుగున అన్నగారి దగ్గరకు వచ్చారు. దుశ్శాసనుడు వచ్చి అన్నయ్యని కౌగిలించేసుకుని, అమ్మా మా అన్నయ్యే అన్నట్ట. కర్ణుడు, దుర్యోధన, అసలు ఇంతకాలం నేనే వీరుణ్ణని విర్రవీగేవాణ్ణి, నీ అంత వీరుడు ఉండడు, నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా, నేను ఘోర యుద్ధం చేశాను, ఇంకా యుద్ధం చేద్దామనుకునేలోపు నా రథానికి ఉన్న గుర్రాలు నన్ను ఎక్కడికో ఈడ్చుకుపోయాయి, గతి లేక గుర్రాలతో వెళ్ళిపోయాను. నిజానికి వాడు గుర్రాలు చచ్చాయి, వాడు పారిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, సారథి చచ్చిపోయాడు, నా గుర్రములు రథము ఈడ్చాయి, దాంతో నేను ఎక్కడికో పారిపోయా, నీ సోదరుడు వికర్ణుడు నన్ను రక్షించాడు, దుశ్శాసనుడు ఒకవైపు పారిపోయాడు, ఇక నువ్వు ఒక్కడివే మిగిలావు, ఎలాగా అనుకుంటున్నాను, నువ్వు మేము లేకుండా చూసి అంతమందిని జయించి ఇక్కడికి వచ్చావా, అంతమంది గంధర్వుల్ని, చిత్రసేనుడి వంటి మాయాకోవిదుణ్ణి, అందులో అస్త్రశస్త్రములు తెలిసిన వాణ్ణి ఎలా జయించావయ్యా, అందుకే దుర్యోధనుడు అంటే రారాదన్నారు, సమ్రాట్ అన్నారని తెగ పొగిడేశాడు. వాడికి ఈ విషయం తెలియదు. అందుకని దుర్యోధనుడు అందరినీ జయించి వచ్చాడేమో అనుకున్నట్ట. అప్పుడు దుర్యోధనుడు విషాదం పొంది, జరిగింది వీడికి తెలియదు అనుకుని, నన్ను ఎందుకయ్యా తిప్పుతావు అన్నట్ట. నేనేం తిప్పాను అన్నాడు. తిప్పడం కాకపోతే ఏమిటిది, నీకు అసలు విషయం తెలియదేమో, నన్ను వాళ్ళు బంధించారు, పాండవులు విడిపించారు అని జరిగిందంతా చెప్పి, కర్ణ ఆ సమయంలో నాకేమనిపించిందో తెలుసా, భూమి రెండుగా చీలిపోయి అందులో పడిపోతే బాగుండు, సీతాదేవిలాగా భూప్రవేశం చేస్తే బాగుండు అనుకున్నాను. నా కర్మ భూమికి వివరము అంటే కన్నం పడలేదు, నేను ఇలా బతికున్నాను, చీ ఇది కూడా ఒక బ్రతికేనా, అక్కట అమ్మహారణమునందు వియచ్చర కోటి తోడ పేరుక్కున బోరి ఏను మృతి నొందనా, మృతి నొందగ నేరన అట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదం బున్న దేవపథం బునొందెదల్ మిక్కిలి అయిన కీర్తియును మేదినియందు వెలుంగునిత్యమై. అయ్యయ్యో ఆ భయంకర యుద్ధంలో ఆ దేవతలతో పోరాడుతూ ఉండగా చచ్చిపోయినా బాగుండేది, చిత్రసేనుడు చిత్రవధ చేసి ఉంటే బాగుండేది నన్ను, వాడి బాణాల దెబ్బకి చచ్చి ఉంటే వీరస్వర్గం పొందేవాణ్ణి, లేదా వాడు నన్ను తీసుకుపోయి చెరసాల్లో పారేసినా బానే ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి మీద నాకు ద్వేషమో, ఏ మనిషిని చూస్తే నా శరీరం అంతా కొత్త కొత్త ఉడికిపోతుందో ఆ మనిషి ద్వారా విడిపింపబడ్డాను, ఛీ దానివల్ల నాకు నా శరీరం మీద జుగుప్స కలుగుతోంది, అసహ్యం కలుగుతోంది, వాళ్ళ నాకు అవమానం కలిగింది, ఎంతో కీర్తి పొందవలసిన వాడిని, చచ్చి కీర్తి పొందితే బాగుండేది, బ్రతికి అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. అమెరికాలో ఒక లక్షణం తెలుసా మీకు, యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాడే అదృష్టవంతుడు, అక్కడ యాక్సిడెంట్లో బ్రతికితే ఆ తర్వాత మెడికల్ బిల్ చూసి చచ్చిపోతాడు, ఇంకా మెడికల్ బిల్ యావత్ జీవితం ఉద్యోగం చేసినా తీరదు, అంత భయంకరం అనమాట. అందుకని అక్కడ ఏమంటారో తెలుసా, యాక్సిడెంట్ జరిగితే మమ్మల్ని ఎవడో ఆసుపత్రిలో చేర్చకుండా చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. నేను 10 సంవత్సరాలుగా ఏకధాటిగా పెడుతున్నవాడిని కదా, 2006 నుంచి 11 సార్లు వెళ్ళొచ్చిన వాడిని, ఇంచుమించుగా అందరూ ముక్తకంఠంతో మాత్రం ఏమంటారంటే, ఒకసారి యాక్సిడెంట్ అయితే వాడికి వచ్చే బిల్లు ఉందే, ఆ బిల్లు ఇక వాడికి లైఫ్కి నిల్లది, వాడు తీర్చడానికి 150 ఏళ్ళు ఉద్యోగం చేయాలి, ఈలోపు వీడు చచ్చిపోతాడు. అందుకని సహజంగా యాక్సిడెంట్ అయితే ఆన్ ది స్పాట్ చచ్చిపోతే మంచిది, చచ్చిపోకుండా కనుక ఒకడు బతికాడా? ఎంతో జాగ్రత్తగా వీణ్ణి అత్తవారింట్లో కూడా అంత, అసలు కలియుగల అత్తవారు ఎంత బాగా చూసేవాళ్ళు ఎక్కడ ఉంటారులేండి, ఎక్కడో మీలాంటి మంచివాళ్ళు ఉంటే పక్కన పెట్టండి, కానీ మొత్తం మీద అంత జాగ్రత్తగా తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చి వీడి ఇంటికి చేరుస్తారు అనమాట. ఆ తర్వాత చక్కగా చేతిలో పెడతారు బిల్లు, ఇంకా జేబుకి చిల్లు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, నేను రక్షణ పొందడం కంటే చచ్చి ఉంటే బాగుండేది, పాండవుల వల్ల విడిపింపబడి శాశ్వతమైన అవమానం పొందాను, ఎంతకంటే చావు మంచిది కదా, ఈ అవమానం భరించలేను, నా కర్మ, నా తండ్రి చెప్పాడు, విదురుడు చెప్పాడు, వాళ్ల మాట వినిపించక అడవికి మీలాంటి వాళ్ళ మాట విని వచ్చాను, కర్ణ నీ వంటి మిత్రుడు, ఈ శకుని వంటి మామగారు, దుశ్శాసనుడి వంటి తమ్ముడుండి కూడా నా కర్మ ఫలితం నేను అనుభవించాను, అవమానం పాలయ్యాను. దుర్మార్గులకి విద్యాసిరి నిలబడదు. ఇప్పుడు వీడు చెప్పాడు ఉండోయ్ నేను దుర్మార్గుణ్ణి, అటువంటి వాడికి విద్యాసిరి ఉండదని దుర్యోధనుడు కూడా అప్పుడప్పుడు మంచి చెబుతాడు. అందుకే మంచి ఎవడ చెప్పినా వినాలి. బాలాదపి సుభాషితం అని, బాలాత్తపి అంటే చంటి పిల్లవాడి వల్ల కూడా మంచి మాట వస్తే విను, మంచి చిన్న పిల్లవాడు చెప్పిన విను. అక్కడ బాలాత్ అనే శబ్దం చాలా గొప్ప తెలుసిన, ఏమిటో తెలుసా, బాలహ ఇది మూర్ఖ, బాలుడు అంటే మూర్ఖుడు అని అర్థం, మూర్ఖుడు చెప్పినా మంచి మంచి. వీడు ఈ మూర్ఖుడు ఒక అద్భుతమైన నీతి చెప్పాడు, దుర్వినీతాః శ్రియం ప్రాప్య విద్యాం ఐశ్వర్యమేవ చ తిష్టంతి నచిరం భద్రే యథాహం మదగర్వితః. ఇదిగో నేను ఎలాగో అలాగే అని తనతోనే పోల్చుకుని ఒక సత్యం చెప్పాడు. పాపాత్ములు, దుర్వినీతులు, ఇతరుల యొక్క ఐశ్వర్యమును, ఉన్నతిని, గొప్పతనాన్ని చూచి సహించలేని దుర్మార్గులు ఉన్నారే, అటువంటి వాళ్ళకి విద్య వచ్చినా, సంపద వచ్చినా, పదవి వచ్చినా తిష్టంతి నచిరం, ఎక్కువ కాలం ఉండవట. ఒకడు ఉన్నాడు పరమ పాపాత్ముడు, వాడు నీచుడు, అలాంటి నీచాత్ముడికి అనుకోకుండా విద్య వచ్చింది, సంపద వచ్చింది, పదవి వచ్చింది, కానీ ఎక్కువ కాలం నిలబడదట. యథాహం మదగర్విత, మదగర్వంతో ఉన్న నాకు మళ్ళీ అన్నాడు. నేను కూడా నీచుణ్ణి, మదగర్వంతో పెద్దలతో యుద్ధం చేశాను, సామ్రాజ్యం లాక్కున్నాను, ఈ పాపం నన్ను కట్టి కుడుపుతోంది. పాపాత్ములు చేసిన పాపాలు అనుభవించాలి. వాడి డబ్బు నిలబడుతుందా, వాడి విద్య నిలబడుతుందా, వాడు చేసిన అపచారం వాడిని సుఖంగా ఉండనిస్తుందా, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అంటే, ఇప్పుడు తాత్కాలికమైన వైరాగ్యం అంటారు దీన్ని. కష్టం వచ్చినప్పుడు ప్రతివాడు నేను పాపం చేసుంటాను అందుకే అనుభవిస్తున్నాను అంటట, మళ్ళీ రేపు సుఖం రానివ్వండి, చచ్చా అప్పుడేదో అలా అన్నాను కానీ నేను పాపాత్ముడు ఏంటి, నా అంత పుణ్యాత్ముడు లేడు అంటాడు మళ్ళీ. ఇది మానవ సహజం, ఇది ఒక దరిద్రపు లక్షణం అన్నమాట. ఆ లక్షణానికి ఇప్పుడు దుర్యోధనుడు గురైపోయాడు. అందుకే ఇప్పుడు నేను పాపాత్ముడిని, పాండవుల్ని ఏడిపించాను, మహానుభావుల్ని, సాధువుల్ని, ధర్మమూర్తుల్ని, ధర్మరాజాదుల్ని ఎన్నో రకాలుగా పీడించాను, ఆ పాపం అనుభవిస్తున్నాను, ఇంకా నేను బ్రతకను అన్న, దుశ్శాసన ఇలారా అన్నాడు. దుశ్శాసనుడు ఇక్కడ అన్న అంటే అర్థం ప్రేమతోటి అన్నమాట పిలవడం, అంతేగాని అన్నయ్యని కాదు, నాయన ఇలారా అని పిలిచి నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, ఇక రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో, నేను చచ్చేదాకా తిండి మానేస్తాను, దానికి ప్రాయో ఉపవేశం అని పేరు. ప్రాయః ఉపవేశం అని కాదు అక్కడ సుమ కదా, ప్రాయోపవేశం ఒకటే మాట, అనగా చచ్చేదాకా తిండి లేకుండా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన ప్రాయః ఉపవేశం అని దానికి అర్థం చెప్పాడు విడదీసి. ఒకవేళ నిజంగా అది ప్రాయశబ్దం అయితే పక్కన ఉపవేశం వస్తే ప్రాయ ఉపవేశం అవుతుంది, కానీ ప్రాయోపవేశం అవ్వదు, అది లేనిపోయిన పిచ్చి పిచ్చి మాటలు, అది ఏకశబ్దం. నేను తిండి మానేసి దర్భల మీద పడుకుని చచ్చిపోతాను అనగానే దుశ్శాసనుడు అన్నయ్యని కౌగిలించుకుని అన్నయ్యో అని బోరు నేర్చాడు. పాపాత్ముల్లో కూడా ప్రేమలుంటాయి. దుశ్శాసనుడికి అన్నయ్య అంటే ప్రాణం, దుర్యోధనుడికి దుశ్శాసనుడు అంటే ప్రాణం. అసలు నీచాత్ములకు ఉన్నంత స్నేహం పుణ్యాత్ములకు కూడా ఉండదు. వాడు అన్నయ్య ఎంత చండాలపు మాట అన్నావు అన్నయ్య, ఇవాళ నీ నోటి వెంబడి ఇలాంటి మాటలు వస్తాయని నేను అనుకోలేదు, నువ్వు నాకు సామ్రాజ్యం ఇస్తావా, నేను స్వీకరిస్తానా, నువ్వెక్కడ నేనెక్కడ, నువ్వు మహాత్ముడివి, నేను అల్పుణ్ణి, ఈ రాజ్యం నాకొద్దు. అవన్నీ విదీర్ణమై నన్ను హిమాద్రి చలిల్చుట కల్గిన మహార్ణవమది ఇంకిన దివసనాథుడు చంద్రుడు తేజమేదిన కువలయనాథ నీకు నొక కుత్సిత భావము కల్గ నేర్చునే భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింపశక్యమే. ఈ భూమండలం అంతా ముక్కలు ముక్కలై కదిలిపోయి నాశనమైన హిమాద్రి చెలించుట కలిగిన హిమాలయ పర్వతమే విరిగిపోయి కదిలిపోయిన మహార్ణవమది ఇంకిన మహాసముద్రములు ఇంకిపోయిన, సముద్రం ఇంకిపోతుందా ఇంకదు, అలా ఇంకిన దివసనాథుడు సూర్యభగవానుడు, రాత్రిపూట ఉండే చంద్రుడు, ఆ ఇద్దరు కూడా దివసనాథుడు చంద్రుడు, ఇటు సూర్యుడు చంద్రుడు కూడా, తేజమేదిన వాళ్ళ యొక్క తేజస్సు కోల్పడిన వాళ్ళ కాంతి అంతా పాడైపోవచ్చుగాక. మహారాజా నీకు అవమానం లేదు, నీకు అవమానం ఏమిటయ్యా, నీకు అవమానం ఎప్పుడు రాదు, 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 రాకూడదు. ఇంకొక మాట చెబుతున్నాను, నేను నీ సోదరుణ్ణి చిన్నవాణ్ణి అనుకోక నా మాట విను. నీకు అవమానం ఏమిటి, పాండవులు ఎవరు, నీ బానిసలు, నీ చేతులు ఓడిపోయారా, బానిసల పని ఏమిటి, ప్రభువును రక్షించడం, ప్రభువు కష్టం వచ్చింది బానిసలు రక్షించారు, సంతోషించాలి. మన సేవకులు మనకి సేవ చేయడంలో మనకి ఎంత ఆనందం, ఆహా నా సేవకులైన ధర్మరాజాదులకి ఎంత బలం ఉందని సంతోషించు, ఇది వీడు చెప్పిన మాట దుశ్శాసనుడు ఇలాగా బోధించేట. అంచేత కువలయ్యనాథ నీకునొక కుత్సిత భావము కలగనేర్చునే. ఆఖరణ మళ్ళీ ఏమన్నాడు, భవదుపయోగ్యమైన నృపభారము, నీ వంటి మహానుభావుడు పరిపాలించవలసిన ఈ హస్తినాపుర సింహాసనం నాలాంటి దోమలాంటి వాడు పరిపాలించలేడు. నువ్వు హస్తి ఏనుగు, నేను దోమ, మన ఇద్దరికి తేడా హస్తి మశక అంతరం, హస్తి మశక అంతరం, ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉంది. హస్తినాపురాన్ని హస్తి పరిపాలించాలి, అంతేగాని నాలాంటి ఎందుకు పనికిరాని ఒక దోమలాంటి వాడు పరిపాలించడం ధర్మం కాదు అని ఏడ్చేట. దుర్యోధనుడు కూడా, తమ్ముడు నేను అతను చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ నేను బతకలేను అని వాడిని పట్టుకుని కౌగులించుకుని నీదే రాజ్యం అన్నట్ట. కర్ణుడు వచ్చి ఓదార్చాడు, మీలో మీరులాగా ఏడుస్తూ ఉంటే పాండవులకి ఇంకా లోకైపోతారు. ఒక ఎల్పమనుజుక్రియ సోమకులోత్తమ నీకు నిట్లు మహనీయ సుఖ ప్రకృతి యగు నిజ శరీరం బకట విడువ నగునే, అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధి. ఓ మహారాజా, ఇంతటి హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలిస్తున్న చంద్రవంశస్థుడివి నువ్వు, సోమకులోత్తమ అని సంబోధించాడు కర్ణుడు. సోమవంశంలో చంద్రవంశంలో కల్లా గొప్పవాడివి నువ్వు, ఒక అల్పుడిలాగా సామాన్యుడిలాగా కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటానంటావా, ఎంత గొప్పది నీ శరీరం, సుఖాలు అనుభవించవలసిన శరీరం, తాగి తందనాలాడవలసిన శరీరం, ఈ సింహాసనాన్ని మీద ఎక్కి కూర్చుని ప్రజల్ని పరిపాలించవలసిన శరీరం నీది, నృత్యం చేస్తున్న అప్సరసల వంటి స్త్రీల నాట్యాన్ని చూచి ఆనందించి కానుకలివ్వవలసిన శరీరం నీది, అటువంటి పవిత్ర శరీరం అన్యాయంగా విడిచిపెట్టి కాకులకి గద్దలకి ఇస్తావా, ఆలోచించు నువ్వు. నా వంటి పరాక్రమవంతుడుండగా, ఈశకుని వంటి బుద్ధిమంతుడుండగా, ఇటువంటి సోదరుడు 99 మంది అండగా ఉండగా, సైంధవుడి లాంటి భావమరుదులుండగా, ఇంకా ఎంతో మంది రాజాధిరాజులు నీకు నిరంతరం కైవారాలు చేస్తూ ఉండగా, సేవలు చేస్తూ ఉండగా, కానుకలు కట్నాలు ఇస్తూ ఉండగా, వారిని దీవించి ఆశీర్వదించి వారి సేవలందుకుని సుఖంగా ఉండక చస్తానంటావేమిటి అనగానే శకుని లేచాడు. అల్లుడు, నీ అంత పిచ్చి గిల్లుండి ఎక్కడా చూడలేదు నేను, ఎంత కష్టపడ్డానయ్యా నీకోసం, కష్టపడి నా మహామహిమ ఉపయోగించి మాయాద్యోతంలో సామ్రాజ్యం నీకు అప్పగించాను. వీడు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, కపటద్యోతంలో వాళ్ళని ఓడించాను, రాజ్యం నీకు ఇచ్చాను, హాయిగా అనుభవించక నా ప్రయత్నం అంతా వ్యర్థం చేస్తావా, నీకు రెండే రెండు దారులు, అయితే నేనిచ్చిన రాజ్యాన్ని, నా ద్వారా వచ్చిన రాజ్యాన్ని నిశ్చింతగా పరిపాలించు, అన్నీ మర్చిపోయి, లేదా పాండవుల్ని పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చేయి. ఇక్కడ మంచి మాటే చెప్పాడు, కృతము దల్లంచి చిత్తమున కిల్బిషమంత యొవ్వు జగిల్చి సన్మతుల పృథాతనోజుల అమానుష తేజుల బిల్వబంచి తత్పితృధనమైన రాజ్యము అభీష్టముగా తగనిమ్ము నీకు ఈ క్షితివలయంబునన్ పరమకీరిత్యు పుణ్యము కల్గు భూవరా. పాండవులు నీకు చేసిన కృతము తలంచి ఉపకారాన్ని గుర్తుపెట్టుకో, వాళ్ళు నీకు చాలా ఉపకారం చేశారు, మేలు చేశారు, నిన్ను రక్షించారు, మనస్సులో ఉన్న పాపాలన్నీ విడిచిపెట్టి ఇక్కడ కిల్బిషము అంతయు అండం ద్వారా పాపమే కాదు పాపపుట ఆలోచన కూడా విడిచిపెట్టి పాండవులు నాకు ఉపకారం చేశారు, ఇక నేను నా మనస్సులో వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోను అని భావించి సన్మతుల శకుని ఇప్పుడు నిజం చెబుతున్నాడు, వాళ్ళు సద్బుద్ధి కలిగిన వాళ్ళు, మహాత్ములు వాళ్ళు, వృధాపుత్రులు, కుంతిపుత్రులు వృధాగా మాట్లాడరు వారు. అటువంటి వాళ్ళని అమానుష తేజుల, వాళ్లల్లో ఉన్న శక్తి మానవ శక్తి కాదు, మానవులకు అతీతమైన దేవతలలో ఉన్న దివ్య శక్తి తేజస్సు కలిగిన వాళ్ళు. వాళ్ళని పిల్వవంచి ఇక్కడికి పిలిపించు. తత్పితృధనమైన రాజ్యము, వాళ్ళ తండ్రి గారు పాండురాజు గారు సంపాదించిన రాజ్యం నీ సొంత సొమ్ము కాదు, ఇక్కడ ఇక్కడ దెప్పడం అన్నమాట. నువ్వు వాళ్ళకిచ్చేది వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళ నాన్నగారి ఆస్తి. వాళ్ళ నాన్నగారి ఆస్తి వాళ్ళకి మళ్ళీ పంచిచ్చేయి. దానివల్ల నీకు లాభం ఏమిటి? ఈ భూమండలంలో మహాకీర్తి కలుగుతుంది. దుర్యోధనుడు ఎంత మంచివాడండి, ఎవరైనా పొరపాట్లు చేస్తారు, ఆ పొరపాటుని గ్రహించి దిద్దుకుని తిరిగి ధర్మాన్ని నిలబెట్టాడు అని శాశ్వతంగా శిలాశాసనాలు చెక్కిస్తారు. ప్రపంచంలో నీ పేరు మారుమోగిపోతుంది. నారదాది మునీంద్రులు వీణ మీద పాటలు పాడుతూ నిన్ను కీర్తిస్తారు. నీకు కీర్తి వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం పోతుంది. కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ రాజ్యమైనా ఇయ్యి, లేదా ఇదంతా మర్చిపోయి నీ రాజ్యం పరిపాలించుకో అంటే, వాళ్ళని పిలిపించి డబ్బిస్తానా, చచ్చినా ఇవ్వను నేను, నేను చచ్చినా నా తమ్ముడికే రాజ్యం ఇస్తాను, నువ్వెన్ని చెప్పు, నేను ప్రాయోపవేశం మానను అన్నట్ట. ఇది మూర్ఖత్వం. అంటే శకుని మూర్ఖుడైనా కొంతవరకు ధర్మం చెప్పాడు, అది విన్ను. నేను చస్తాను, నేను చచ్చినా వాళ్ళకి మాత్రం ఇవ్వను, నేను చావాలి, వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు, నా తమ్ముడికి రాజ్యం వెళ్ళాలి, మీరు వెళ్ళిపోండి, నా దగ్గరికి రావద్దు అని దౌర్జన్యంగా వాళ్ళని పంపేసి దర్భలు పరుచుకుని హుమ్మని గాలి లోపలికి కుంభించి పీల్చి శ్వాసని నియంత్రణలో చేసుకుంటూ పడుకుండిపోయాడు. పాపం దుర్యోధనుడి యొక్క ఈ ప్రాయోపవేశాన్ని ఆపలేక కర్ణాదులు తమ శిబిరాల్లో వెళ్ళిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి వలక దుర్యోధనుడికి సరిగ్గా నిద్ర పట్టడంలా, అది నిద్రో లేక నిద్ర కాని స్థితో, స్వప్నమో జాగ్రత్త అవస్థో, నీరసమో, ఏమీ తెలియటం లేదు. అటువంటి ఒక విచిత్ర స్థితిలో గడిపోయాడు వాడు. ఈలోపు పాతాళలోకంలో రాక్షసులంతా సమావేశమయ్యారు. దుర్యోధనుడు ఓడిపోయాడు, ప్రాయోపవేశం చేస్తున్నాడనే వార్త తెలియగానే రాక్షసులు మహామాయావులంతా పాతాళలోకంలో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. చీటర్స్ యొక్క మీటింగ్ అది. వాళ్ళంతా సమావేశమై, మనం ఎంత దురదృష్టవంతులం, మన దుర్యోధనుడు మన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇది జరగకూడదు, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే వాడి యొక్క అండమరకుండాలి అని భావించి శుక్రాచార్యుని పిలిచారు. శుక్రాచార్య, దుర్యోధనుణ్ణి భూలోకం నుంచి పాతాళానికి తెప్పించాలి, తెప్పించడానికి ఒక కృత్యని సృష్టించన్నారు. వెంటనే శుక్రాచార్యుడు యజ్ఞం చేసి క్షణాలలో అందులోంచి ఒక భయంకర శక్తిని సృష్టించాడు. దాని పేరు కృత్య, అనగా ఏ పని చెబితే చేసి పెడుతుందన్నమాట. దాన్ని పిలిచి దుర్యోధనుణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నారు రాక్షసులు. అది వెంటనే భూలోకానికి వచ్చేసింది. శిబిరంలో పడుకునున్న, దర్భల మీద పడుకున్న దుర్యోధనుణ్ణి ఇలా రెండు చేతులు తప్పివాడు ఎత్తుపోయింది, పాతాళానికి పట్టుకుపోయింది. పాతాళానికి అక్కడికి వెళ్ళగానే రాక్షసులంతా ఎదురొచ్చి జయహో రారాజా దుర్యోధన అని దగ్గరికి పిలిచి ప్రేమగా కౌగిలించుకుని అక్కడ పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టారు. దుర్యోధనుడికి మతిపోయింది. ఇది ఎక్కడ గొడవరా బాబు, సద్దామంటే కూడా ఇక్కడ సింహాసనం వేశారు అనుకున్నట్టు. వాడు పాపాత్ముల యొక్క పార్టీ ఉంటుందేండోయ్, వాళ్ళు పాపాత్ముడిని అంత తేలిగ్గా లొంగనివ్వరు. వాళ్ళంతా కౌగిలించుకుని ఇక్కడ కూర్చో, నువ్వెవడివి, నీ గురించి నీకు తెలియదు, మాకు తెలుసు, మేమంతా కలిసి ఎన్నో సాధనలు చేసి నిన్ను సృష్టించాం, పాపాత్ముల యొక్క సామ్రాజ్యానికి, రాక్షస సామ్రాజ్యానికి నువ్వు వారసుడివి. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నాం, శ్రీ మహావిష్ణువు ఎప్పటికప్పుడు దేవతల్ని రక్షిస్తున్నాడు, శివుడి అండ తనకు ఉంటోంది, ఆ దేవతలందరికీ శివుడి అండ, బ్రహ్మ అండ, విష్ణువు యొక్క అండ ఉంటోంది. దాంతో ఇంద్రాది దేవతలు విజృంభించి రాక్షసుల్ని చంపేస్తూ ఉంటే ఈ రాక్షసులకి నాయకుడెవడు అని మేమంతా ఆలోచించి ఒకనాడు శివుడి కోసం తపస్సు చేశాం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ ఈశ్వర, ద్వాపర యుగం చివరికి వచ్చేస్తోంది, ఈ ద్వాపర యుగం చివరిలో మా రాక్షసుల్ని రక్షించేవాడు, పాపాన్ని పెంచేవాడు, కలిధర్మాన్ని పెంచేవాడు ఒకడు మాకు కావాలి, అటువంటి వాణ్ణి మాకిమ్మని శివుణ్ణి అడిగాం. అప్పుడు శివుడు ఏం చేశాడు, కలిపురుషుడిలో ఉన్న కొంత శక్తి బయటికి లేగాడు, ఆ కలి అంశతో నిన్ను సృష్టించి మాకిచ్చాడు. ఇదంతా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆనాటి కలిపురుషుడి అంశతో పుట్టిన రాక్షసుడివి నువ్వు, నీ పూర్వ శరీరం ఇక్కడే మేము పాతాళంలో దాచాం, అదిగో చూడు అని ఆ పాత శరీరం చూపించారు. ఇందులోంచి నిన్ను తీసుకెళ్లి దుర్యోధనుడిగా మేమే పుట్టించాం, అదిగో ఆ పూర్వ శరీరం. నీదగు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితము, అస్త్ర శస్త్ర పరిపాటన భేద్యము కాదు, నిత్య నిఖేదము పుష్పకోమలము ఖేచర్ర భూచర్ర కామిని మనోహ్లాదనమిట్లుగా అభవుడు అర్ధి నొనర్చనుమా సమేతుడై.
పార్వతీ సమేతంగా శివుడు ఈ నీ పూర్వ శరీరాన్ని తయారు చేశాడు. ఈ శరీరం స్వచ్ఛమైన వజ్రము వలె కఠినమైనది. వజ్రం చాలా కఠినంగా ఉంటుంది, నీ శరీరం కూడా కఠినం. ఎందువల్ల కఠినము అంటే వజ్రాన్ని వజ్రంతో తప్ప ఇంక దేంతో పగలగొట్టలేము. ఇది ఈ శరీరాన్ని కూడా గదలు బాణములు చంపలేవు. ఒక్క నీ తొడలు తప్ప మిగతా శరీరం అంతా అద్భుతమైన కఠినమైనది. ఒక్క తొడలు మాత్రం మెత్తగా సృష్టించాడు కావాలని ఈశ్వరుడు. దాన్ని మన వాళ్ళు సినిమాల్లో మార్చి ఆయనకేదో పసరు పూశారు, పసరు పసరు పూయలేదు పెసరు పూయలా. ఇదంతా శివుడు కావాలని ఆ శరీరాన్ని అలా తయారు చేయించేట. ఒక్క తొడలు తప్ప తక్కినవి ఎక్కడా కూడా నీ శరీరం కఠినంగా ఉంటుంది, ఏ ఆయుధానికి అది చావదు. సుస్పష్టంగా మహాభారతంలో అరణ్య పర్వంలో ఇప్పుడు నేను చెప్పిన పద్యం కూడా ఎర్రని గారు అనువాదం అన్నమాట. అది ఎటువంటిది? వజ్రశిలా విశేష సంపాదితము అస్త్ర శస్త్ర పరిపాటన భేద్యము కాదు. అస్త్రముల వల్ల శస్త్రముల వల్ల నీ శరీరము నాశనము కాదు, దాన్ని ఎవరు విరగ్గొట్టలేరు, భేదించలేరు. నిత్య నిఖేదం, దానికి ఎప్పుడు ఖేదం ఉండకూడదు. దాంతోపాటుగా పుష్పకోమలము, శరీరం అంత కఠినంగా ఉన్నా మళ్ళీ స్త్రీలు కౌగులించుకుంటే వాళ్ళకి మాత్రం పువ్వుల కోమలంగానూ ఉంటుంది. దుర్యోధనుడు కాస్త అందగాడు కూడా, మరీ అంత గొప్పగా భీముడు అంత కాకపోయినా ఆదౌర్భాగ్యుడు కూడా కాస్త అందంగానే ఉంటాడు నా అంత కాకపోయినా. వాడు ఇంకా ఖేచర భూచర కామిని మనోహ్లాదనం, ఆకాశంలో తిరిగే దేవకాంతలు భూలోకంలో ఉన్న కాంతలకి మనస్సుకి ఆనందం కలిగిస్తుంది. ఇట్లుగా ఈ విధముగా అభవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అర్ధినొనర్చ ఉమాసమేతుడై పార్వతితో కలిసి మా కోసం తయారు చేశాడు. ఆ నీ శరీరాన్ని ఇక్కడ అట్టే పెట్టి నీ ఆత్మని మళ్ళీ ఈ దుర్యోధనుడి రూపంలో పుట్టేలా గాంధారి కడుపులోకి మేము పెట్టాం. అంటే ఇప్పుడు అర్థమవుతుందో దుర్యోధనుడు ఎవడో, వాడు కలిపురుషుడి అంశతో శివుడి వల్ల పార్వతితో కలిపి తయారు చేయబడ్డాడు. పార్వతీ సమేతంగా ఈశ్వరుడు తయారు చేసిన శరీరం రాక్షసుల కోసం తయారు చేశాడు ఆయన. చేసినప్పుడే ఆయన చాలా టెక్నిక్ వాటించాడు. రాక్షసులు భక్తితో పూజించినంత మాత్రం చేత వాళ్ళు రాక్షసులే కదా, మరి మళ్ళీ వాడు చావు కోసం ఈ తొడల దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా మాత్రం దెబ్బ తగిలితే పచ్చడైపోయేలా చేశాడు. ఆ కాస్త మాత్రం కోమలంగా పెట్టాడు, మిగతా శరీరం అంతా కఠినంగా తయారు చేశాడు. ఆ తర్వాత ఈ రాక్షసుల యొక్క ప్రార్థన మీద భూలోకంలో గాంధారీ పుత్రుడిగా పుట్టేలా చేశాడు. అలా పుట్టావు నువ్వు, మా అందరికీ దిక్కు. రాక్షస నాయకుడివి, క్రూరత్వం మోసం అసత్యం నీచత్వం పరమపాపాలన్నీ రంగరించి నీ రూపంలో మేము పుట్టించాం. మా పాపాత్ములకి ఏకైక నాయకుడివి, ఇంకా నీ అంత గొప్ప నాయకుడు మరొక లేడు. ఇవన్నీ దుర్యోధనుడికి రాక్షసులు చెప్పారు. ఇక నువ్వు పుట్టగానే పుట్టడానికి ముందు వెనక కూడా నీకు సాయం చేయడానికి కొంతమందిని మేము పంపాం. నువ్వు పుట్టడానికి ముందు ఎప్పుడో నరకాసురుడు పుట్టాడు. ఆ నరకాసురుడి కొడుకు భగదత్తుడి శక్తి రాక్షస శక్తి, నీకు భగదత్తుడు సాయం చేస్తాడు. నరకాసురుడు చచ్చాడని బెంగపెట్టుకోకు కృష్ణుడి చేతిలో. నరకాసురుడు చచ్చిపోయినా ఆ నరకాసురుడి కొడుకు భగదత్తుడు యుద్ధంలో నీకు సాయం చేస్తాడు. ఆ భగదత్తుడిలో మా రాక్షస శక్తి ప్రవేశపెట్టాం. ఎందుకంటే భగదత్తుడికి పాండురాజుకి స్నేహం ఉండోయి, అందుకని భగదత్తుడు పాండురాజు మీద స్నేహం కొద్దీ పాండవులకి సాయం చేస్తాడేమోనని అందులో మేము రాక్షస శక్తి పెట్టాం, కాబట్టి వాడు నీకు సాయం చేస్తాడు. ఇక శకుని అంటే ఎవరనుకుంటున్నావు, ద్వాపర పురుషుడిలో ఉన్న నీచ బుద్ధి వాడిలో పెట్టాం. ఇంకా ఇది కాకుండా భూలోకంలో అలంబసుడి లాంటి ఎంతో మంది క్రూరాతి క్రూరులైన పచ్చినత్తురు తాగేటటువంటి రాక్షసులందరినీ నీకు సాయంగా సృష్టించాం. ఇది కాకుండా క్షితి సంసప్తకులనగా శతలక్ష సహస్ర సంఖ్య నియించి రిదర్పితులై ధనుజులు తద్వలతతిచే సమరమున ఇంద్రతనయుడు చిక్కు. త్రిగర్త దేశానికి సుశర్మ అని పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు. ఆ సుశర్మ వాడి దగ్గర ఉన్నటువంటి సంసప్తకులు అనేటటువంటి సైనికులు 300,000 నుంచి 100,00,000 మధ్యలో ఉన్నారట. అలాంటి ఆ దుర్మార్గులంతా మా రాక్షసులే, వాళ్ళంతా కలిసి మహాభారత యుద్ధంలో అర్జునుడిని ముప్పు తెప్పలు పెట్టి చంపేస్తారు. వాళ్ల వల్ల అర్జునుడు కొతకొతలాడిపోతాడు, గెజగెజలాడిపోతాడు. ఇలా ఎక్కడికక్కడ నీకోసం ఈ భూమండలంలో హేమాహేమీలైన రాక్షసులు మారువేషాల్లో రాజుల రూపంలో పుట్టారు. వాళ్ళంతా మహారాజుల్లో ఉంటారు కాదు, వాళ్ళంతా రాక్షసులే. ఇంకా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వీళ్ళు దేవతాంశతో పుట్టిన వాళ్ళు, కానీ మేం కూడా శివుణ్ణి ప్రార్థించి
ఈశ్వర, మహాభారత యుద్ధం జరుగుతుంది భవిష్యత్తులో, ఆ కౌరవ పాండవ సమరంలో మా రాక్షసుల యొక్క అంశ యుద్ధ సమయంలో మాత్రం భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామని పట్టుకోవాలి. ఆ కాశ్యపు వాళ్ళు దేవతలం అనే విషయం మర్చిపోయి రాక్షసులై క్రూరులై విజృంభించి పాండవుల్ని చంపాలి అంటే శివుడు మాకు వరమిచ్చాడు కాబట్టి యుద్ధంలో వాళ్ళు కూడా క్రూరులైపోతారు, రాక్షసులైపోతారు, ఇంకా రక్తపాతం సృష్టిస్తారు. దీన్ని బట్టి అందుకనే వాళ్ళకి అంత క్రూరత్వం వచ్చింది. ద్రోణుడికి పాండవులంటే ఇష్టమే, కానీ వాళ్లలో రాక్షసులు చేరారు, భీష్ముడిలో చేరారు, కృపుడిలో చేరారు, అశ్వత్థామలో చేరారు, అందుకే వాళ్ళు కూడా క్రూరులైపోయారు. ఇంకా నీకున్నది ఒకటే ఒక భయం. ఏమిటా భయం? అర్జునుడంటే నీకు ఎంత భయమో మాకు తెలుసు. అర్జునుడికి దివ్యాస్త్రాలున్నాయి, పాశుపతం ఉందని, అందుకే మేము ఇంకో కుట్ర చేశాం. చచ్చిపోయిన నరకాసురుడి ఆత్మని కర్ణుడిలో ప్రవేశపెట్టాం, అందుకే కర్ణుడు ఇప్పుడు ఒక్క కర్ణుడు కాదు, ఇంత పూర్వం ఉన్న కర్ణుడు వేరు, ఇప్పుడున్న కర్ణుడు వేరు. కృష్ణుడి చేతిలో నరకాసురుడు చావగానే ఆ ఆత్మని మేమంతా శివుడి దగ్గరికి వెళ్ళి అడిగి పుచ్చుకుని కర్ణుడిలో ప్రవేశపెట్టాం, అందుకే కర్ణుడు అంతకంతకీ క్రూరుడైపోతున్నాడు, పలకకూడని పలుకులు పలుకుతున్నాడు. ఇప్పుడు కర్ణుడిలో వాడి శక్తి, నరకాసుర శక్తి, ఈ రెండు శక్తులు ఉంటాయి. అందుకే వాడు అవసరమైతే అర్జునుడిని ఇంచుమించుగా చంపేంతమని చేస్తాడు. వాడి చేతిలో అర్జునుడు చచ్చిపోతాడు. ఏ రకంగా చూసినా మేమంతా కలిసి అర్జునుడిని చంపడానికి కర్ణుడికి శక్తులు ఇస్తాం. ఇది కాక నాగాస్త్రం అనే పేరుతో తక్షకుడి కొడుకు అశ్వసేనుడు కూడా వాడి దగ్గరే ఉన్నాడు. ఎంతమందితో కలిసినటువంటి వాళ్ళని పాండవులు ఏం చేస్తారు? ఇంక నీకేం భయమక్కర్లా, మేం కూడా పాతాళంలో ఉన్నవాళ్ళమంతా తరచుగా బయటకు వచ్చి యుద్ధంలో నీ సైనికుల్ని పట్టుకుంటాం, నీ సైనికులకి రాక్షస శక్తి ఇస్తాం, రాక్షసావేశం పొందిన నీ సైనికులు పాండవుల్ని చిక్కు పెడతారు అనగానే దుర్యోధనుడు పొంగిపోయాడు. ఇదంతా నాకు ఇదొరకు చెప్పలేదేమన్నాడు. అప్పుడు నువ్వు ప్రాయోపవేశం చేయలేదుగా, ఇప్పుడు చేసావు కాబట్టి చెప్పవలసి వచ్చింది. ఇది రాక్షస రహస్యం, పాండవులకి దేవరహస్యాలుంటే నీకు రాక్షస రహస్యాలున్నాయి. నువ్వు ఇది ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా మనస్సులో అట్టే పెట్టుకో, భావిగతి నీదే అనగానే వాడు ఆనందపడిపోయాట. వెంటనే కృత్య మళ్లీ వాణ్ణి యథాప్రకారంగా దర్భల మీద పడుకోబెట్టేసింది. వాడు లేచాడు. ఇదంతా కల కాదు, నిజమే అని అర్థమయ్యింది. ఎందుకంటే రాక్షసులు కౌగిలించుకున్నప్పుడు వాళ్ళ శరీరం మీద ఉన్న రక్తం వీడికి అంటుకుంది, అందువల్ల రక్తం వాడికి కనబడుతోంది. ముందు కాసేపు కల అనుకున్నట్ట, కానీ ఒంటికున్న రక్తాన్ని బట్టి ఇది నిజమే అని అనుకున్నాడు. ఆహ్, కారణజన్ముణ్ణి, రణజన్ముణ్ణి, అటువంటి నేనేమిటి, ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అని ఆ పరుపు మీద కసేపు పడుకున్నాడు, దర్భాసనం మీద. ఇంతలో తెల్లారింది. తెల్లారగానే కర్ణుడు మళ్ళీ వచ్చి, దుర్యోధన మహారాజా, మా కోసం ప్రాయోపవేశం మానవయ్యా, ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ పొద్దున్న సూర్యోదయం వరకు ఏమీ తినకుండా ఉన్నావు. అమ్మో, ఒక పూట కాబట్టి పర్వాలేదు కానీ ఉపవాసం చేస్తే నువ్వెంత చిక్కిపోతావు, నువ్వు చిక్కిపోతే పాండవులకి చిక్కిపోతావు. నువ్వు మా మాట విను, నీకేం భయం అక్కర్లా. 14-7 నేను ఈ ఆయుధం అంటి ప్రమాణం చేస్తున్నాను, ఏ ఆయుధం? నా చేతిలో ఉన్న విజయం అనే విల్లు. అర్జునుడి యొక్క విల్లు గాండీవం, కర్ణుడి యొక్క విల్లు విజయం. ఆ విజయాన్ని చేత్తో పట్టుకుని విజయుణ్ణి 14వ సంవత్సరం రాగానే వధిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా మాట నమ్మన్నట్ట. వెంటనే దుర్యోధనుడు గుర్తుకొచ్చింది, కర్ణుడిలో నరకాసురుడు కూడా ఉన్నాడు కాబట్టి వీడు జయిస్తాడు. ఉత్సాహం వచ్చింది. కర్ణ, నీ మాట నాకు ఆనందం కలిగించింది అని తక్కువ లేచిపోయాడు. అసలు ఎవరు లేపుతారా అని చూస్తున్నాడు వాడు. ఇప్పుడు కర్ణుడి మాట అనగానే అప్పుడప్పుడు అలా అనిపిస్తుందండో, ఉపవాసం చేస్తున్న వాళ్ళకి లోపల ఏమనిపిస్తుందో తెలుసా? కటిక ఉపవాసం, ఏకాదశి నాడు ఎవరన్నా ఉపవాసం ఉన్నప్పుడు నేను వెళ్ళి, పర్వాలేదండి ఉపవాసం ఉన్నా కాస్త ఉప్మా తినచ్చు అన్నానా, మా గురువుగారు దేవుడు అండి బాబు అనుకుంటారట. అదే మంచినీళ్ళు కూడా తాగద్దు, కాఫీ కూడా తాగద్దు, ఉపవాసం ఉండండి అన్నానా, ఇదేం గురువుగారండి బాబు, వీణి పట్టుకున్నాం అనవసరంగా, ఈ పురాణానికి వచ్చాం, హాయిగా ఇంట్లో కూర్చుంటే బాగుండనిపిస్తుందిట. అందుకే నేను కూడా శిష్యుల యొక్క ప్రశంసల కోసం అప్పుడప్పుడు పర్వాలేదు లేక కాఫీ తాగండి అనవలసి వస్తుంది. అంటే వాళ్ళ కలియుగం కదా, కలియుగంలో కటిక ఉపవాసాలు చేయకూడదు నిజంగా కూడాను. ఇప్పుడు వీడికి ఆనందం కలగగానే దుశ్శాసనుడు కౌగిలించుకున్నాడు, శకుని ఆనందపడ్డాడు, అందరూ కూడా ఇక నీకే విజయం అన్నారు. టక్కన వాడు బయలుదేరండి నగరానికి అన్నట్ట. నగరానికి వెళ్ళి వెళ్ళగానే భీష్ముడు ఎదురొచ్చి, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఏదో ఆ పాండవుల కరుణ వల్ల బతికి పట్టగట్టావు, నా మాట విను. నిన్ను కష్టకాలంలో విడిచిపెట్టి పారిపోయే నీచాతి నీచుడైన కర్ణుడి యొక్క స్నేహం విడిచిపెట్టు, రక్షించే పాండవుల్ని మళ్లీ వెనక్కి పిలిపించనగానే అని వెకిలినవ్వు నవ్వి దుర్యోధనుడు కర్ణుడు బాగా అవహేళన చేసి, పెళ్లి పెటాకులు లేని దౌర్భాగ్యులు ధర్మములు చెప్పడమా అని వెళ్ళిపోయారట. పాపం భీష్ముడు చిన్నబోయి
ఇంక నీకెవడు చెబుతాడు రా బాబు నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయాడు ఆయన పాపం. భీష్ముడిని ఎంత అవమానించాడండి వాడు, ఆ అవమానమే వాడికి అంత దరిద్రపు బతికిచ్చింది, చివరిలో దుర్మరణం ఇచ్చింది. ఇప్పుడు దుర్యోధనుడు, కర్ణ నువ్వేమో అర్జునుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశావు, నాకు కూడా మళ్ళీ ఏదో తెలియని ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహానికి గల కారణం మాత్రం చెప్పలా. ఇంత ప్రాణ స్నేహితుడైన కర్ణుడికి కూడా చెప్పలేశామండి, అమ్మో చాలా కుళ్ళు కుతంత్రాలు కుట్రలు కడుపులో దాచుకోగలిగే శక్తి ఉన్నవాడు దుర్యోధనుడు. అందుకని వాడు ఏమన్నాడు, ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు చాలా బాగుంది యజ్ఞము అని అందరూ పొగుడుతున్నారు, నాకు కూడా రాజసూయ యాగం చెయ్యాలి అనిపిస్తోంది, చెయ్యనా అన్నాడు. కర్ణుడు ఇంకే నీకు తిరిగే ఉంది, ప్రపంచం అంతా నీదే కదా, ఇప్పుడు పాండవులు అడవుల్లో ఉన్నారు, రాజ్యం అంతా నీది, కాబట్టి రాజసూయ యాగం చెయ్యొచ్చు అన్నట్ట. వెంటనే వాళ్ల పురోహితుడు పిలిచారు. ఎవరు పురోహితులు అనుకుంటారు కదా, మరి పంచాంగం కూడా ఏ పార్టీకి ఆ పార్టీకి తగినట్టు చెబుతారు అన్నమాట, ఏ పార్టీ పంచాంగం ఆ పార్టీకి ఉంటుంది, తప్పదు మరి ఏం చేస్తాం. అక్కడ దుర్యోధనుడు పురోహితుడు కనుక ఆయన వచ్చి ఏం చేశాడు, దుర్యోధన ఏమిటి పిలిచావన్నట్ట, నేను రాజసూయ యాగం చెయ్యొచ్చా అంటే ఆయన చాలా ధర్మాత్ముడు అండోయ్, పురోహితుడిగా నీ క్షేమం కోరతాను, కాని పురోహితులం అసత్యం ఆడం ధర్మం తప్పం, రాజసూయ యాగం చెయ్యాలి అంటే శత్రువులందరినీ జయించాలి, ఇప్పుడు నీ శత్రువులు పాండవులు, పాండవులకి నీకు ఘోర విరోధం వచ్చింది, నువ్వు వాళ్ళకి వెళ్ళి యుద్ధానికి పిలిచి యుద్ధానికి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని జయించు, నువ్వు పాండవులను జయిస్తే రాజసూయ యాగం చెయ్యొచ్చు, కానీ నిన్నగాక మొన్నే వాళ్ల ద్వారా విడుదలయ్యావు, ఇప్పుడు వెళ్ళి వాళ్లతో యుద్ధం చేయడం కూడా నీకంత శుభం కాదు, కాబట్టి రాజసూయ యాగం నువ్వు చేయలేవు. పాండవులు అంటావా, ఆ రోజుల్లో మీరు వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ యోగం పట్టింది, ఇప్పుడు నువ్వు పంచపాండవులను జయించనిదే రాజసూయ యాగం చెయ్యడానికి పనికిరావు. ఎంత ధర్మాత్ములండి ఆ రోజుల్లో పురోహితులు అంటే మహానుభావులు కదా వాళ్ళు, ఉన్నదన్నట్టు చెప్పేసి వారు కొండపగలు కొట్టినట్టుగా అలా చెబుతారు, తప్పదు అవతల వాడి కోపం వచ్చినా ధర్మాత్ములు ధర్మం చెప్పవలసిందే. మరి ఎలా అన్నాడు దుర్యోధనుడు, అదే చెబుతున్నా, రాజసూయ యాగము చెయ్యడం వల్ల వచ్చే ఫలితం ఇచ్చే ఇంకొక యజ్ఞం ఉన్నది, దాని పేరు వైష్ణవ యాగం. వైష్ణవ యాగం కూడా ఇంచుమించు రాజసూయ యాగం వంటిదే, పూర్వం వాసుదేవుడు కృష్ణుడు చేశాడు, ఆ యాగం చెయ్యి నీకు సంపదలు వస్తాయి అనగానే సంతోషపడిపోయి ఈ దుర్యోధనుడు తండ్రికి భీష్ముడికి ద్రోణుడికి అందరికీ చెప్పి అవుననిపించుకుని నగరానికి బయట ఉన్నటువంటి ఒక బహిద్వారం దగ్గర బహిప్రాంతం దగ్గర డేరాలు వేయించి యజ్ఞశాలలు నిర్మాణం చేయించి రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొదవ అద్భుతమైన శాలలు నిర్మాణం చేయించాడు. శుభముహూర్తంలో యజ్ఞం ఆరంభించాడు. ఈ ఆరంభించే ముందు అందరు రాజులకి ఆహ్వానం పంపాడు. దుశ్శాసనుడు ఒక దూతని పిలిచి పాండవుల యజ్ఞానికి రమ్మని నేను చెప్పానని చెప్పు, పిలుచుకురా అన్నట్ట. చూసారా, ఇదివరకు పాండవులు స్వయముగా భీముణ్ణి పంపారు ఎవరిని పిలవడానికి, దుర్యోధనుని పిలవడానికి, ఇప్పుడు దుశ్శాసనుడు ఒక దూతనిచ్చి పాండవుల్ని తీసుకురా అన్నట్ట. ఈ దూత వెళ్ళి ధర్మరాజు గారికి నమస్కరించి, మా దుశ్శాసనుడు వారి దూతని, దుర్యోధన సార్వభౌముడు వైష్ణవ యాగం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి మిమ్మల్ని సపరివారంగా రమ్మన్నారాయన అనగానే ధర్మరాజు నవ్వి, నా సోదరుడు యజ్ఞం చేయడం నాకు ఆనందం, బ్రహ్మానందం, అది అతనికి మాకు కూడా మా వంశానికి క్షేమం, కానీ వనవాసం చెయ్యాలి, అడవిలోంచి నగరానికి రావడానికి వీల్లేదు అని ఆ దుర్యోధనుడు మాకు నియమం పెట్టాడు. యజ్ఞం జరుగుతున్నది నగర ప్రాంతం దగ్గర, అదే అడవిలో అయితే వచ్చేవాళ్ళం మేము, కాబట్టి ఈ అడవి దాటి నగరాలలోకి మేము రాకూడదు ఈ 12 ఏళ్ళు, కాబట్టి నేను యజ్ఞానికి రాలేను, రాకపోయినా ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాను, ఇదిగో నా కానుక పట్టుకెళ్ళని ధర్మరాజు గారు ఇవ్వవలసిన కానుకలు ఇచ్చాడు. ఇప్పుడు భీముడికేసి తిరిగాడు దూత, వస్తాను రా, ఈ వైష్ణవ యాగానికి రాను, 12 ఏళ్ళు అరణ్యవాసం, 13 ఏడు అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు పూర్తయ్యాక 14 ఏడు ఒక యజ్ఞం చేస్తున్నాం, అదే కురు పాండవ మహాసంగ్రామం అనే యజ్ఞం, ఆ యజ్ఞంలో బలిపశువుగా దుర్యోధనుడిని వేసి ఆ యజ్ఞానికి పరిపూర్ణం చేస్తాను, పూర్ణాహుతి ఈ దుర్యోధనుడి పశువు ద్వారా దొరుకుతుందని చెప్పు. ఇంకా నువ్వు దుశ్శాసనుడు దూతవు కదా, వాడికి కూడా చెప్పు, నేను సంగ్రామం అనే యజ్ఞంలో వాడి గుండె చీల్చి ఆ నెత్తురుతోటి తర్పణమిస్తాను దేవతలకని చెప్పు. పోరా దౌర్భాగ్యుడా దుశ్శాసన దూత, నువ్వు ఇంకా కాసేపు ఇక్కడ ఉన్నావు అనుకో, నిన్ను కూడా బలిచ్చి కొత్త యజ్ఞం చేస్తాను అనగానే వాడు దండం పెట్టి తక్కిన వాళ్ళందరినీ కూడా, ఇంక మీరు ఏం చెబుతారో నేను వినలేనండి, భీములు వారు ఇవ్వవలసిన కోటా ఇచ్చారండి, ఇచ్చాలండి అని వెళ్ళిపోయాడు వాడు. జరిగిందంతా మొహమాటం లేకుండా దుశ్శాసనుడికి చెప్పాట. దుశ్శాసనుడు పక్కపక్క నవ్వి యజ్ఞాన్ని కొనసాగించండి అన్నాడు. ఓ, యజ్ఞం కూడా చాలా అద్భుతంగా జరిగింది,
అయితే యజ్ఞానికి వచ్చిన వాళ్ళు ఎవరిదారిన వాడు తలుకోమాట అన్నారట. కొందరు ఏం భోజనాలండి అన్నారు. ఏం భోజనాలండి, ధర్మరాజు గారు పెట్టిన భోజనాల్లో వెయ్యో వంతు లేదన్నాడు ఒకడు. మీరు ఎన్ని చెయ్యండి, అందరూ ఒక రకంగా ఉంటారా? ఎక్కువ మంది మాత్రం పైకి అనపోయినా లోపల ధర్మరాజు గారు రాజసూయ్యాగం ఎక్కడా, ఇది ఎక్కడా, ఆయన ఎక్కడా, ఈయన ఎక్కడా అన్నారు. కొంతమంది మాత్రం ముఖస్థుతి కోసం దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధన సార్వభౌమ, అసలు ధర్మరాజు గారు రాజసూయ్యాగం నీ యజ్ఞంలో వెయ్యో వంతు ఉంటుందా? అబ్బే, ధర్మరాజు గారి కాలంలో యజ్ఞం ఏదో అలా జరిగింది, కానీ నీ యజ్ఞము ఎంత బాగుందో, అబ్బబ్బబ్బా, నీ యజ్ఞంలో నువ్వు ఇచ్చిన కానుకలు, కట్నాలు, నువ్వు తీసుకొచ్చినటువంటి రకరకాలైనటువంటి చీరలు, వస్త్రాలు, వాటితో పాటు పులిహార, దద్దోజనం, కట్టుపొంగలు, ఈ జీడిపప్పు పాయసాలు, ఈ ఏం పాయసాలు, ఏం భోజనాలు, ఇవన్నీ తిని ఆయాసం వచ్చింది మాకు అని పొగిడేసి వెళ్ళిపోయారు. ముఖస్థుతి వాళ్ళందరినీ ఆయన ఆ ముఖస్థుతికి పొంగిపోయి ఇంకా సన్మానం చేసి వారికి కానుకలిచ్చి పంపెట్టారు. పొగడని వాళ్ళకి మాత్రం ఏమి ఇవ్వకుండా పంపేశాడు. అందుకని కానుకలు కావాలంటే పొగడాలి అప్పుడప్పుడు. పాపాత్ముల్ని కూడా, పుణ్యాత్ముల్ని పొగడటం అలాగో ధర్మమే, పాపాత్ముల్ని కూడా పొగడాల్సి వస్తుంది. ఇలా అందరూ తలోదారిని వెళ్ళిపోయాక ఆ కర్ణుడు వచ్చాడు. ఓ దుర్యోధన సార్వభౌమ, ఈ యజ్ఞమునకు వచ్చిన మహారాజులంతా నీకు యథాశక్తి కానుకలిచ్చారు, కట్నాలిచ్చారు, నేను కూడా నీకు చదివింపులు ఇద్దామనుకుంటున్నాను, కాకపోతే నా చదివింపు ధన రూపంలో ఉండదు. ఎందుకని, ధనమంతా నువ్విచ్చిందే నాకు, నీ రాజ్యం నీకు ఇవ్వడం ఏం బాగుంటుంది? ఆయుధం అంటే ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను విను, 14వ సంవత్సరం యుద్ధం జరిగి తీరుతుంది. 13 ఏళ్ళు పూర్తయ్యాక, 13 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అది అయ్యింది అనగానే మహాభారత యుద్ధం తప్పదు. ఆ యుద్ధంలో అర్జునుణ్ణి చంపి తీరతానని ఇప్పుడు మళ్ళీ నేను నీకు ప్రతిజ్ఞ చేసి అదే చదివింపుగా ఇస్తున్నాను నీకు. యజ్ఞంలో చదివింపులవి. పాదవు నధావయేతావత్, పాదవు నధావయేత్ తావద్ యావన్న నిఖతోర్జున కీలాలజం నఖాదేయం కరిష్యే చాసురవ్రతం నాస్తీతి నైవ వక్ష్యామి యాచితో ఏనకేనచిత్తు. ఇన్నాళ్ళు నాకు ఒక చెడ్డ పేరున్నది, కర్ణుడు ఎప్పుడు వచ్చి అడిగినా ఎవరికి దానం చేయటం లేదని కొందరు తిట్టుకుంటున్నారు రహస్యంగా. అంటే కర్ణుడు మొదటి నుంచి దానం చేసేవాడు కాదుగా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, నాకు దాతగా పేరు లేదు, దానం చేయడం నా లక్షణంలో లేదు, ఈ రోజు నుంచి నేను ఒక శపథం చేస్తున్నాను, అర్జునుణ్ణి చంపేదాకా ఎవ్వరు వచ్చి ఏమి అడిగినా దానం చేస్తాను. నాస్తీతి నైవ వచ్చామి అంటే లేదు అని పలకను. అర్జునుణ్ణి చంపేదాకా లేదని పలకకుండా యాచిత ఏనకేనచిత్, ఎవడు ఏది అడిగినా, ప్రాణం అడిగినా ఇస్తాను. ఏది, అర్జునుడి చంపేదాకానే. ఈ రోజు నుంచి అర్జునుడి చంపేదాకా ఎవడు నా దగ్గరకు వచ్చి ఏమి అడిగినా ఇచ్చి తీరతాను, లేదు అనను. ఇదే దానం అంటే. వీడికే దానకర్ణుడు అని పేరా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ శ్లోకాలు వేదవ్యాసుల వారి యొక్క అరణ్య పర్వంలో ఉన్నాయి. కర్ణుడిని తెలియక మనం మహాదాతాన్ని పొగుడుతున్నాం. ఎంత తప్ప ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక వ్యక్తిని చంపేదాకా మాత్రం దానం చేస్తాట. ఇంత క్రూరమైనటువంటి ప్రతిజ్ఞ చేసిన వాడు ఏం దానం చేసినా దానికి ఫలితం ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఫలానావాడు చచ్చేదాకా నేను నీకు డబ్బు దానం చేస్తానంటే దానం దేనికి చేస్తున్నావు? ఒకరిని చంపడానికా? అది దానమా? దానం అంటే ఏమిటి? అడగకుండా చేసేది, పవిత్రమైన మనస్సుతో చేసేది, ఇతరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించి చేసేది, తనయంత తాను మనస్సులో పుడితే చేసేది దానం అంటే. ఇంత నీచుడు అనమాట కర్ణుడు తెలియకుండానే. పైగా ఇంకా 3 మొత్తం చెప్పాడు వాడు. నేను అర్జునుడిని చంపేదాకా ఎవరేం అడిగినా లేదు అనను. 2వది, కేలాలజన్న ఖాదేయం, నీళ్లల్లో పుట్టినది తినను అంటే మాంసం ఎక్కువ తింటానని. అందుకే ఆసురవ్రతం, దీనికి ఆసురవ్రతం అని పేరు. మీరు ఎప్పుడైనా స్వార్థం కోసం, ఒక వ్యక్తిని చంపడం కోసం దానం చేస్తానంటే అది ఆసురవ్రతం, రాక్షస వ్రతం. నీళ్లల్లో పుట్టిన తోటకూర ఇటువంటి వాటిని తినను నేను. ఇక 3వది, పాదవు నా తావయ్యే తావద్దు, నా కాళ్ళు నా అంతటి నేను కడుక్కోను. వాడి కాళ్ళు వాడికి కడుక్కోట, వాళ్ళ ఆవిడ కడగాలన్నమాట. అర్జునుడిని చంపేదాకా కాళ్ళు కడుక్కోను. ఇదేం ప్రతిజ్ఞ, నాకు చాలా చిత్రంగా ఉంటుందన్నమాట. ప్రతిజ్ఞలు ఇలా కూడా ఉంటాయన్నమాట. పాదవు నా ధావయ్యే తావత్ యావత్ నా నిహత అర్జున, నిహత అర్జున, అర్జునుడు చచ్చేదాకా నా చేతులు, అర్జునుడు చచ్చేదాకా నా కాళ్ళు నేను కడుక్కోను. నేను మల విసర్జనకెళ్ళినా నా కాళ్ళు కడుక్కోను, స్నానం చేసినప్పుడే తప్ప. మూత్ర విసర్జనకెళ్ళినా నా కాళ్ళు కడుక్కోను. మీరు మంచివాళ్ళు, అలాంటి ప్రతిజ్ఞ చేయలేదు కాబట్టి కాళ్ళు కడుక్కొని వస్తున్నారు ఉపన్యాసం వినడానికి. ఈ ప్రతిజ్ఞ విన్నాక అంతో ఇంతో మహాభారతం సంపూర్ణమైన జ్ఞానముతో వింటే, మూల భారతం వింటే కొంతైనా కర్ణుడి మీద ఉన్న గౌరవం ఇదివరకు మనకు ఉండేది. ఆ గౌరవం పోట్ల అదనమాట వాడి అసలు లక్షణం. అందుకే ఆ మాట నారదుడు శాంతి పర్వంలో మళ్లీ చెబుతాడు, మా అన్నయ్య అంటావు, మీ అన్నయ్యలో ఇన్ని దుర్బుద్ధులు ఉన్నాయి, లక్షణాలు కొన్ని మంచి ఉన్నా కర్మ పెరిగిన వాతావరణం వల్ల, దుర్యోధన సాంగత్యం వల్ల వాడు పాడైపోయాడు అని చెబుతాడు. ఇలా ప్రతిజ్ఞ చేయగానే ఇంకేముంది, పక్కనున్న వాళ్ళు పొలో పొలో అని అరిచారట, శభాష్, కర్ణుడు గొప్ప శపథం చేశాడు, అర్జునుడు చచ్చిపోయినట్టే అని కొందరంటే, చచ్చిపోయినట్టేమిటి, చచ్చిపోయాడు అన్నాడు ఒకడు. అంటే వీళ్ళకి వీళ్ళే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ఇంక ఏ ఎంఆర్ఓ గారు ఇవ్వక్కర్లా, కాటికాపరి సంతకం అక్కర్లా, అర్జునుడు చచ్చిపోయాడు వచ్చి అన్నారట. వెంటనే ఈ వార్త ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయింది. గూఢచారులు ఈయనకున్నారుగా, మరి ధర్మరాజు ఒక క్షణం ఉలిక్కిపడి, కర్ణుడు ఇంత క్రూర ప్రతిజ్ఞ చేశాడా, అర్జునుడికి ఏమైనా అవ్వదు కదా అనుకున్నట్ట. అప్పుడు టక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు మనస్సులో కనపడి, వాడెవడో శపథం చేస్తే అర్జునుడి గురించి శంకిస్తావేమిటి, అర్జునుడి దగ్గర ఉన్న పాశుపతాస్త్రం వంటి అస్త్రాలు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, అన్నిటికీ మించి అర్జునుడిది ధర్మబలం, అది భౌతిక బలం, రాక్షస బలం, ఎప్పటికీ రాక్షస బలం దైవ బలాన్ని ధర్మబలాన్ని నాశనం చేయలేదు అన్నాడు. దాంతో ధర్మరాజు గారు సంతోషంగా నిద్రపోయాడు. ఆ రాత్రి ధర్మరాజు గారికి ఒక కల వచ్చింది. కలలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, జింకలు ఇవన్నీ వచ్చి, ధర్మరాజా, మీరు చాలా కాలం నుంచి ఈ ద్వైతవనంలో ఉంటున్నారు, మీరు మీ ఆశ్రమం మీద ఎక్కడ దాడి చేస్తామో అని మా క్రూర మృగాలను చంపేస్తున్నారు, మీ వల్ల మా జంతువులన్నీ చచ్చిపోతున్నాయి, మీరు దయతో ఈ అడవి విడిచిపెడితే మేము ఇంకా కొంతకాలం బతుకుతాం, మళ్లీ మాకు జాతి అభివృద్ధి చెందుతుంది, క్రూర మృగాలు నాశనం అయిపోతే అడవులు పాడైపోతాయి. అదగాని ధర్మరాజు తథాస్తు అని పొద్దున్నే లేచి, మిత్రులారా, సోదరులారా, ఇంకా మనం ఈ అడవిలో ఉండద్దు, మనం ఎంత పాపం చేస్తున్నామో తెలిసినా ఏదో సింహమో పులు అలా పెడుతుంటే ఎక్కడ మన వాళ్ళని చంపుతాయో అని ముందే వాటిని చంపేస్తున్నాం. దాంతో అవి కూడా కలవరపాటు పొందుతున్నాయి. అడవి క్రూర మృగాలది, మన కర్మయోగం వల్ల అడవిలో మనం ఉన్నాం, మనం వాటి నివాస స్థానంలోకి వెళ్ళి వాటిని బతకనివ్వకుండా చేయకూడదు, కాబట్టి మనం ఇక్కడి నుంచి కామ్యక వనం పోదామని ద్వైతవనం నుంచి కామ్యవనానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగానే వేదవ్యాస మహర్షి వచ్చాడు. వచ్చి, ధర్మరాజా, కర్ణుడు చేసే దానం దానం కాదు, దానం అంటే ఏ హేతువు లేకుండా చెయ్యాలి, దానం అంటే పవిత్రంగా ఉండాలి, దాన మహిమ చెబుతున్నా విను అని వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు మహాత్ముడు, రేపు ఆషాఢ పూర్ణిమ రాబోతోంది మరి కొద్ది రోజుల్లో, మనం అప్పటికింకా భారతం చెప్పుకుంటూ ఉంటాం, ఈ భారతం అనే పంచమ వేదాన్ని లోకానికి ఇచ్చిన మహానుభావుడు గుద్గురుడు, గురు పూర్ణిమ అంటే ఆయందే, అటువంటి గురువు గారు ఇప్పుడు మన అదృష్టవశాత్తు దాన మహిమ చెప్పాడు. వ్యాసుడు నారాయణ స్వరూపుడు అటువంటి వాడు, లేకపోతే ఈ ధర్మాలన్నీ ఎప్పుడో నశించిపోయేవట. అటువంటి వ్యాసుడు ఏమన్నాడు, ఒకప్పుడు ముద్గలుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు, ముద్గల వంశంలో పుట్టినవాడు ఆయన కూడా. ఈ ముద్గలుడు ఈ మౌద్గల్యస గోత్రానికి మూలకారకుడైన ముద్గలుడు కదా, ఆయన చాలా పాతవాడు, ఆ తర్వాత ఆ వంశంలో పుట్టినవాడు కూడా ముద్గలుడు అంటారు. ఇప్పుడు కాశ్యప గోత్రంలో ఉన్నవాడు అందరూ ఆ కశ్యపుడితో సమానులు అవుతారా, గోత్రం ఉండొచ్చు, ఆ కశ్యపుడు ఆ కశ్యపుడే, ఆ వంశంలో పుట్టినవాళ్ళందరికీ ఆ పేరు పెట్టుకోవచ్చు. శ్రీవత్స గోత్రంలో పుట్టినవాళ్ళంతా డైరెక్ట్గా శ్రీవత్సం అవుతారా, ఏదో అలాంటి వాడు పక్కన పెడితే. కాబట్టి ఎందుకంటే ఈ ముద్గలుడు కూడా ఆ ముద్గల వంశంలో పుట్టాడు. ఈయన ఉంచ వృత్తితో జీవించేవట. ఈయన ఈయనకు ఒక భార్య, ఒక కొడుకు, కూతురు, నలుగురు మొత్తం. ఈ నలుగురు ఒక నియమంతో బతికారు. ఏమిటా నియమం, పూర్వం రైతులు పొలం కోసేశాక ఆ పొలంలో పడిన కొన్ని గింజలు వదిలేసేవారు, ఆ గింజలని రోజు వెళ్ళి కొంతమంది ఏరుకుని బతికేవారు. అలా రైతులు పంట కోసుకొని పోగా పొలములో నేల మీద పడిపోయినటువంటి గింజలను ఏరుకుని ఆ ఏరుకున్న గింజలతో ఆహారం వండుకు తింటే దానికి ఉంచ వృత్తి అని పేరు. ఆ ఉంచ వృత్తి కూడా రోజూ కాదట, పాడ్యమి మొదలుకొని చతుర్దశి వరకు పొలాల్లో తిరిగి ఈ భార్య, భర్త, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి, నలుగురు గింజలు ఏరుకొచ్చేవారు. ఆ గింజలు కూడా ఎంతవరకు ఏరాలి అంటే 4 కొంచెముల కంటే ఏరకూడదు, మొత్తం మీద పాడ్యమి మొదలుకొని చతుర్దశి వరకు 14 రోజుల పాటు 4 కొంచెముల ధాన్యం ఏరి తీసుకొచ్చేవారు. ఆ ధాన్యాన్ని పూర్ణిమ లేక అమావాస్య, పాడ్యమి నుంచి చతుర్దశి అయ్యాక అయితే అమావాస్య లేదా పూర్ణిమ, ఈ రెండింటిని పర్వదినాలు అంటారు. ఈ పర్వదినాన్ని వీళ్ళు ఈ 4 కొంచాల బియ్యంతో అన్నం వండి మంచి పప్పు కూర ఇవన్నీ సిద్ధం చేసి తమకి దగ్గరలో ఉన్నటువంటి అతిథుల్ని పిలిచి వాళ్ళకింత పెట్టి మిగిలింది వాళ్ళు తినేవారు. అంటే 15 రోజులకు ఒకరోజు ఆహారం అన్నమాట. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం అట. ఈ ఉపవాసం రోజుల్లో కేవలం మంచినీళ్ళు కొంచెం పాలు తప్ప ఏమీ తీసుకోరు వాళ్ళు. 15వ రోజు అయితే పూర్ణిమ లేక పాడ్యమి, ఈ ఏరుకొచ్చినటువంటి బియ్యంతో తయారు చేసిన అన్నం దేవతలకు నివేదన చేసి అతిథులకి పెట్టి మిగిలింది తినేవారు. అసలు ఎటువంటి మహాత్ములు పుట్టారండి ఈ దేశంలో. ఒకసారి ఈ ముద్గలుడు ఇలాగే అమావాస్య నాడు అన్నం వండాడు. ఆ సమయానికి ఒళ్ళంతా తూలిపోతూ ఉండగా పామర భాష మాట్లాడుతూ, గ్రామ్యోక్తి, గ్రామ్యోక్తి అంటే పల్లెటూళ్ళల్లో మాట్లాడే పామర భాష, కుఖే కుఖో అంటారు కదా వాడు, ఎండే బాగున్నారా పద్మాకర్ గారా అన్నారంటే వాడు చక్కగా అగ్రహారం నుంచి వచ్చారని అర్థం. అలా పామర భాష మాట్లాడుతూ ఒక ఆయన వచ్చాడు. ఒళ్ళంతా ఏదో విచిత్రమైన గబ్బు వాసన, స్నానం సరిగ్గా చేయకపోతే వాడు ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే వాసన, ఆ వాసనతో ఉన్నాడు. అంటే మనిషి దుర్వాసనతో ఉన్నాడు, తూలిపోతున్నాడు, భాష చూస్తే పామర భాష, వేషము దరిద్రంగా ఉంది, చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు, గెడ్డం పెరిగిపోయి ఆ గెడ్డంలో కూడా రకరకాల వస్తువులు ఇరుక్కుపోయాయి, ఏవో తాటాకులు ఏతాకులు ఇవన్నీ ఆ గెడ్డం నిండా దూరిపోయాయిట. ఆ మనిషిని చూస్తే ఎలా ఉంటాడో ఆలోచించండి. ఇంకా జుట్టు అట్ల కట్టింది, అట్టలు కట్టిన జుట్టులో కూడా పురుగులు దోమలు ఏగలు గబ్బిలాయిలు ఇవన్నీ ఉన్నాయి, వీటితో వచ్చి కూడెడతావా అన్నాడు. ఎవరొచ్చినా అతిథి అతిథి కదా, అతిథికి దేవుడితో సమానమైన స్థానం ఇచ్చారు. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత, అతిథి ప్రాకృత అపి, ప్రాకృతుడంటే అల్పుడు, ఎందుకు పనికిరాని సామాన్యుడు, ఎంత సామాన్యుడైనా ఇంటికి వచ్చిన అతిథి దేవునితో సమానము, అతనిని పూజించవలసినదే, ఇది మనకి ధర్మశాస్త్రం చెబుతున్నది. అందువల్ల ఈ ముద్గలుడు అతిథి రాగానే ఆయన్ని కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. చాలదో పట్రా అన్నట్టు 4 కొంచాలతో వండిన అన్నం అంతా తినేశాడు. అలాంటి వాడిని పిలిపించి పురాణం చెప్పిస్తే ఉంటుంది రోజు పూటకి 4 కొంచాలు తినేవట్టు ఆయన. ఇక మాయదారి కంచం, ఆ కంచంలో వేయడం ఈ కొంచెం తినడమే, ఇలా కొంచెం తినేవాడు కదా ఆయన. 4 కొంచాలు భోజనం చేసేసి సరిపోయింది, ఏ మిగిలింది మీరు తినండి అన్నట్ట, మిగిలింది తినండి, ఏముంది మొత్తం నాకేసి, కొండంతా నాకి, కంచం నాకి, చెయ్యి కూడా నాకి, మెతుక్ కూడా మిగల్చకుండా మిగిలింది తినండ్రా అని వెళ్ళిపోయాడు. వీళ్ళు కొండ ఆ కంచం ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టారు. ఇంకేముంది, పూర్తిగా ఉపవాసం ఉన్నారు. మళ్ళీ మర్నాడు పాడ్యమి మొదలుకుని పూర్ణిమ వరకు ఏకధాటిని మళ్ళీ 4 కొంచాలు పోగేశారు. మళ్ళీ అన్నం వండుకున్న సమయానికి మళ్ళీ ఆ పిచ్చాడు వచ్చాడు, పెట్టండి అన్నట్ట, పెట్టేశారు, మొత్తం తినేశాడు. ఇలా 6 పర్వములు, అంటే ఇటు పూర్ణిమ అటు అమావాస్య, ఇటు పూర్ణిమ అటు అమావాస్య, మధ్యలో ఒక్కసారి కూడా గ్యాప్ ఇవ్వలేదట మాయదారి మనిషి. వరసగా 6 పక్షములు వచ్చాడు ఆయన, అంటే 6 15లు 90 రోజులు వాళ్ళకి తిండి లేదు. దాన్ని బట్టి ఆలోచించండి, ఈ 90 రోజులకి ఒకసారి వాళ్ళు పాపం అలాగే ఉన్నారు, అవి పోగేసుకొచ్చారు, ఈ 90 రోజులు తిండి లేదు, అయినా వచ్చిన వాడు వస్తూనే ఉన్నాడు, వీళ్ళు విసుక్కోకుండా ఆకేసి అన్నం పెడుతూనే ఉన్నారు. 6వసారి భోజనం చేశాక ఆ పిచ్చాడు ఇలా చూశాడు, వెంటనే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ముద్గల, నేను ఎంతో మందిని ఇలా మారువేషంతో పరీక్షించాను, నేనెవరినో తెలిసినా రుద్రుడంశతో పుట్టిన దుర్వాస మహర్షిని, నేను దుర్వాసుణ్ణి, నీలాంటి సహనపరుణ్ణి ఎక్కడా చూడలేదు, పోను నువ్వంటే సహనంతో తపస్సు చేస్తూ తిండి లేకపోయినా నీ అన్నం నాకు పెట్టావు, నీ భార్య ఆవిడంత ఉత్తమురాలయ్యా, అసలు ఏమాత్రం విసుక్కోకుండా అతిథి కోసం అన్నం పెట్టింది, పోని మీ భార్యాభర్తలిద్దరూ మహాత్ములు, పిల్లలు అలా ఉండాలని ఉందా, తల్లిదండ్రులు ఎంత గొప్పవాడైనా పిల్లలు రౌడీలు అయ్యి ఉండొచ్చు, నీ కుమారుడు నీ కూతురు సహనముతో తాము తినవలసిన తిండి అతిథికి పెట్టి ఏమాత్రం మనస్సులో బాధ లేకుండా నన్ను కోపంతో చూడకుండా చిరునవ్వు నవ్వుతూ ఆహ్వానించారు. ఏం కుటుంబం ఇది, ఇలా ఉండాలి కుటుంబం అంటే, చవులకు ప్రేముడిన నిశంబును నాలుక తాల్మి పెంపు ధర్మువును శమంబు త్రిక్కును సముద్ధతి నాకలి వినిరటను తవులవు జీవిత స్థితి విధాయకమన్నము నీవు జీవితే చెవిడిచితి ఇప్పుడే మని ప్రశంస వనర్తు నిను తపోనిధి.
ఓ తపోనిధి, నిజంగా తపోనిధి అంటే నువ్వే. ఏమి తపస్సు నీది? నాలుక రుచి కోసం వెంపర్లాడుతుంది, అదే ఆకలి వేసినప్పుడో రుచ పచ చూడదు, ఏదో ఒకటి నాలుక మీద పడాలి పడాలి అనుకుంటుంది. ఆకలితో ఉన్నవాడి నాలుక ఏదో ఒక ఆహారం నోట్లో పడితే బావుండు బాబోయని వెంపర్లాడుతుంది. ఆకలికి 5 నిమిషాలు ఓర్చుకోలేక అన్నం పెట్టని వాళ్ళని ఎంతోమంది శపించారు, కానీ నువ్వు ఆ ఆకలిని జయించావు, జిహ్వని జయించావు, ఈ ఇంద్రియాన్ని నాలుకని జయించావు. నీ ధైర్యంతో ధర్మాన్ని నిలబెట్టావు. ఆకలి వల్ల ధర్మం తప్పుతాడు, ఆకలి వల్ల ఇంద్రియ నిగ్రహం పోతుంది, శమం కోల్పోతారు చాలామంది. నేను చూస్తున్నారు కదండి, 5 నిమిషాలు నేను రోజు అన్నం పెట్టే చోట కూడా ఒకసారి ఏమైంది, దసరాల రోజుల్లో ఒక ఆయనకి ఇడ్లీ పెట్టడం ఒక అరగంట లేట్ అయింది, ఆయన రెచ్చిపోయాడంతే మా ఆవిడ మీద అనమాట. ఏమమ్మా నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, ఇడ్లీ పెట్టవా, నేరసో చచ్చిపోతున్నాను అన్నాడు ఆయన. అంటే 10-15 నిమిషములు ఇడ్లీ పెట్టడం ఆలస్యం అయితే అన్నం రోజు పెట్టే ఆవిడ కూడా వాడి దృష్టిలో దుర్మార్గురాలే. అది లోకంలో చూస్తూనే ఉన్నాం మనం. ఆకలి వల్ల ఈ ఇంద్రియ నిగ్రహం కోల్పోతాం, శమధమాలు కోల్పోతాం. అంటే అంతరింద్రియం బాహ్యేంద్రియం అదుపు తప్పుతాయి. కానీ నువ్వో నాలుకని జయించావు, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నావు, ధర్మం తప్పలేదు. ఏ మాట వరసకు కూడా నువ్వు ఏ విధమైన ఆగ్రహానికి గురవలేదు, ఏ విధమైన ఆగ్రహమునకు ఇంత కూడా గురవలేదు. పోనీ నీ మనస్సు అంటే నాకు తెలియదు, ముఖమైనా చెబుతుంది కదా. మనస్సులో తిట్టుకుంటున్నావో ప్రేమిస్తున్నావో నేను ఊహించలేకపోవచ్చు, కానీ ఎంత గొప్పవాడికైనా వాడి ముఖం జరుగుతున్న దానికి దర్పణం పడుతూ ఉంటుంది ముఖం. కానీ నీ ముఖం ఉందే ఇంత కూడా, ఈ 6-15-90 రోజులుగా నేను చూస్తున్నాను కదా, ఇంత కూడా నీవు ముఖమును చిట్లించలేదు. ఆకలికి మాడిపోతున్నప్పుడు అవతలవాడు అన్నం అడిగేశాడు అనుకోండి, అంతా అప్పుడు మన ముఖంలో కొంత బాధ వస్తుంది, ముఖం చిట్లించి అనుకుంటాం పైకి అనలేకపోయినా. కానీ నీవు ముఖం చిట్లించలేదు, మనస్సులోనూ నన్ను తిట్టుకోలేదు. నీ కుటుంబం అంతా ఒకే విధంతో ఉన్నది. ఇంక నిన్ను ఏమని పొగడగలను, నీలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని పొగడ్డానికి నాలుక సరిపోదు. నీవు మహాత్ముడివి, మనస్సు ఇంద్రియములకు లొంగకుండా ఆ ఇంద్రియాలని అదుపులో పెట్టగలిగితే అటువంటి దానికి తపస్సు అని పేరు. ఇదిగో నేను మెచ్చుకున్నాను, ఇంద్ర స్వర్గం నుంచి దేవదూత ద్వారా విమానాన్ని పంపు అని పైకి తిరిగి ఆజ్ఞాపించాడు దుర్వాసుడు. దుర్వాసుడు ఎక్కడెక్కడో భూలోకంలో ఒక ఆశ్రమంలో కూర్చుని, ఓరి ఇంద్ర ఒక విమానం పంపు దేవదూత ద్వారా, ఇతన్ని శరీరంతో స్వర్గానికి పంపుతాను అనగానే ఇంద్రుడు గజగజ వణిగిపోయి విమానం పంపేశాడు. అంటే దుర్వాసుడి తపశ్శక్తి అంత గొప్పది. ఒక విమానం వచ్చింది, అక్కడ ఆకాశంలో నిలబడింది, అందులో ఒక దేవదూత ఉన్నాడు. వినయంగా దుర్వాసుడికి నమస్కరించాడు, ముద్గలుడికి నమస్కరించాడు. దుర్వాస, నీ ఆజ్ఞ మాకు శిరోధార్యం, ఈతన్ని సకుటుంబంగా సశరీరంగా స్వర్గానికి పట్టుకుపోతానడగానే దుర్వాసుడు దీవించి వెళ్ళిపోయాడు. ముద్గలుడు టక్కన విమానం ఎక్కి వెళ్ళిపోలేదు, విమానం వచ్చింది కదానని దేవదూతకి వినయంగా నమస్కరించి, దేవదూత స్వర్గం ఎలా ఉంటుంది, స్వర్గం కంటే ఇంకా గొప్ప లోకాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఆయన అన్నాడు, అద్భుతం అండి స్వర్గలోకం అంటే, అయ్యి బాబు ఏం భోగాలు, ఈ భూలోకంలో పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యం వల్ల స్వర్గానికి వస్తారు, ఇంకా స్వర్గంలో మాత్రం పుణ్యం ఎవ్వడూ చేయలేడు, స్వర్గంలో కేవలం భోగాలే అనుభవించాలి, ఇక్కడ శరీరం విడిచిన వాళ్ళు లేక నీలా అరుదుగా శరీరంతో స్వర్గానికి వెళ్లేవాళ్ళు అక్కడ అద్భుతమైన దేవగృహాలలో రకరకాల దేవతా స్త్రీలతో రమిస్తూ సుఖంగా తిరుగుతారు, పుణ్యం ఉన్నంతకాలం అక్కడ సుఖంగా ఉంటారు, పుణ్యం క్షీణించగానే మళ్లీ భూలోకంలో పుడతారు. పుణ్యం క్షీణించిన ఆ దేవలోకంలో ఉన్న జీవులు భూలోకంలో సంపదలున్నవాళ్లుగాను పండితులుగాను పుట్టి ఇక్కడ మళ్లీ వాళ్ల పూర్వజన్మ సుకృతం వల్ల అయితే సంపదని లేక పాండిత్యాన్ని పెంచుకుని ఈ సంపదలతో మళ్లీ దాన ధర్మాలు చేసి పుణ్యం పెంచుకుంటారు. అరుదుగా కొంతమంది పుణ్యాన్ని వృధా చేసుకుని ఆ సంపదల్ని దుర్వినియోగం చేసి ఎవరికీ అన్నం పెట్టక దాన ధర్మాలు చేయక భ్రష్టులైపోతారు. నీ పుణ్యం చాలా గొప్పది, నువ్వు దాదాపు 500,000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటావు, ఆ తర్వాత మళ్లీ భూలోకానికి వస్తావనగానే ఆహా తర్వాత ఇంకేమున్నాయి లోకాలంటే ఈ స్వర్గలోకం వంటి అనేక లోకాలు వర్ణించి వీటన్నిటికంటే ఉత్తమోత్తం బ్రహ్మలోకం, నేను దేవదూతని బ్రహ్మలోకం వరకే చెప్పగలను, ఇక కైలాస వైకుంఠ మణిద్వీపాలు వర్ణించలేను. బ్రహ్మలోకం మాత్రం పతనం లేని లోకం. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు ఒకవేళ పొరపాటున భూమికి వచ్చినా వాడు మళ్ళీ ఉత్తమ స్థితికి ఏ కైలాసమో వైకుంఠానికో పెడతాడు తప్ప నాశనం పొందడు. అక్కడ ఈ భోగాలకు అతీతమైన పుణ్యభూమి అది. ఉత్తమోత్తమం అనగానే నాకు స్వర్గం వద్దు, నాకు వెడితే బ్రహ్మలోకం ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలని ఉన్నది. ఏదో పుణ్యం చేశాం, ఈ పుణ్యములకు స్వర్గానికి వెళ్ళి భోగాలు అనుభవిద్దాం, మళ్ళీ భూమికి వద్దాం అనే కోరిక నాకు లేదు. భోగముల కోసం నేను దానం చేయలేదు. నువ్వు విమానం పట్టుకుని వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను అని అతడు కుటుంబంతో కలిసి ఇంకా అద్భుతమైన సాధన చేసి, యోగాభ్యాసం చేసి, తపస్సు చేసి చివరికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అటువంటి మహాత్ముడు ముద్గలుడు దానము వల్ల బ్రహ్మప్రాప్తి పొందాడు. అన్నిటికంటే గొప్పదేమిటి? దానం. నువ్వు అరణ్యంలో ఉన్నంతకాలం దానం మానకు, రాజ్యంలోకి వచ్చాక దానం మానకు. దానము వల్ల ధర్మం పెరుగుతుంది, ధర్మం వల్ల తపస్సు పెరుగుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే, అయ్య బాబోయ్ వీళ్ళు వచ్చారండి బాబు బియ్యం ఖర్చు అయిపోతున్నాయి అని ఏడవకూడదట. నేను చెప్పడం కాదు, భారత ధర్మం ఇది. అంటే మీరు ఏడుస్తారని కాదు నేను చెప్పేది, లేనిపోను గొడవ. భారతములో ఏమన్నాడంటే మన ఇంటికి ఎవరైనా భోజనములకు వస్తే వీడు అన్నం తినేస్తున్నాడు, కొంచెం బియ్యం ఖర్చు అయిపోయాయి, కూరగాయలు ఖర్చు అయిపోయాయి, నెయ్యి ఖర్చు అయిపోయింది అనుకోకుండా ఎలాగు ఖర్చు తప్పదు. నువ్వు ఎంత గించుకున్నా నీకు ఎంత అవ్వాలో అంత అవుతుంది. అదే భక్తితో ప్రేమతో చేస్తే ఇది అనంత పుణ్యం ఇస్తుంది. వీడికి శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్లే శక్తిని ఇస్తుంది. అలా నువ్వు దానం చెయ్యమని మహానుభావుడు వేదవ్యాసులు వారు ముద్గల చరిత్ర చెప్పాడు. ఇది చాలా గొప్ప చరిత్రట. ఈ చరిత్ర భక్తితో విన్నవాడు ఎప్పుడూ కూడా భూలోకంలో దరిద్రపు జీవిగా బతకడు, సంపదలున్నవాడుగా బతుకుతాడు, సకల శుభాలు పొందుతాడు. ఈ కథని పదే పదే మననం చేసుకున్నవాళ్ళు, అందులో రాత్రి పడుకునేటప్పుడు మననం చేసుకున్నవాడు ఎప్పటికీ స్వర్గం కూడా వెళ్ళడు, బ్రహ్మలోకానికే వెడతాడని వ్యాసుడు చిత్త చివర ఫలశ్రుతిలో చెప్పాడు. ఈ కథ చాలా గొప్పది. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నారు, చేదస్తం అనుకున్నా సరే ఇది వినండి. విన్న కథని మననం చెయ్యండి, అస్తమానము మననం చెయ్యండి. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఈ ముద్గలుడి చరిత్ర కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. అలా గుర్తుకు తెచ్చుకోగా ఎప్పుడో ఒకప్పుడు మనం శరీరం విడిచిపెడతాం కదా, అలా శరీరం విడిచిపెడితే వేరే కష్టపడక్కర్లేకుండా బ్రహ్మలోకానికి వెడతామని చెప్పాడు ఆయన. బ్రహ్మలోకం జిగీషతి, వాడు బ్రహ్మలోకాన్ని జయిస్తాడు. అంత గొప్ప కథ ఇది. అందుకే జ్ఞానులు ఈ కథని రాత్రి పడుకునేటప్పుడు తలుచుకునేవారు. మా నాన్నగారు మా చిన్నప్పుడు ఈ కథ చెప్పి, మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ కథని తలుచుకుని పడుకోండనేవారు. అప్పుడు మాకు చిన్నప్పుడు కదా, 5 ఏళ్ల వయస్సు 6 ఏళ్ల వయసులో తెలియదు. ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది, బ్రహ్మలోకాన్ని కూడా ఇచ్చే గొప్ప కథ ఇది అని. వేదవ్యాసుల వారు వెళ్ళిపోయాక మహాత్ముడు ధర్మరాజు ఆయన చెప్పినట్టే నడుచుకున్నట్ట. ఒకరోజున పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ కలిసి వేటకెళ్లారు. వాళ్ళు వేటకెళ్లారు. ఆశ్రమంలో కేవలం ఒక చెలికెత్తె ఉన్నది. ధౌమ్యులు, కులపురోహితులు వారు పక్కనున్న ఆశ్రమంలో ఉన్నారు. ఏదో కొద్ది మంది విప్రులు తప్ప మిగతా వాళ్ళంతా అడవికి వెళ్ళిపోయారు, వేటకు వెళ్ళిపోయారు. ద్రౌపదీదేవి వాళ్ళ ఆశ్రమం ముందు ఒక కదంబ వృక్షం ఉంది, కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టుకి భక్తితో నమస్కరించి ప్రేమతో దాని మీద ఇలా చెయ్యి పెట్టి ఉందిట. ఆ సమయంలో ఆవిడ వనకంజలా ఉంది, ఒక మునికంజలా ఉంది, పరమ సౌందర్యవతి ద్రౌపది. ఆ అడవిలో ఎవరో దేవకంజ వచ్చి నిలబడిందా అన్నట్టుగా చెట్టు దగ్గర నిలబడిందట. ఆ సమయంలో దుర్యోధనుడి యొక్క బావగారు, దుస్సల భర్త జయద్రథుడు, సైంధవుడు అంటారు వాడిని, సింధురాజు కొడుకు కనుక సైంధవుడు, వాడు కొంత సైన్యంతో అటుగా ప్రయాణమై వెడుతున్నాడు. వీరుడు సైంధవుండు జన విశ్రుత శౌర్యుడు, సాల్వకన్య ఇంపారగ పెండ్లియాడుటకునై, నిజవైభవముల్లసెల్ల విస్ఫార చతుర్విధోరు బలసంయుతుడై, చన్నుచుండి ఆశ్రమద్వారమునందుగాంచే ద్రుపదక్షితి పాలతనూజన చటం. వీరుడు సైంధవుడు జనులు పొగిడేటటువంటి పరాక్రమం కలిగిన వాడు, కీర్తి కలిగిన వాడు. వాడికి ఎప్పుడో పెళ్ళయింది కదా, దుస్సల ఏనాటి భార్య అయినా వీడికి స్త్రీలోలత్వం ఎక్కువ. అందుకని సాల్వుడు అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కొంతమంది సైనికుల్ని వెంట పెట్టుకుని, ఆ సైనికులు కూడా మామూలు సైనికులు కాదు, వాడి మిత్రుడు కోటికాస్యుడు అనేవాడు ఒకడున్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితోటి కలిసి చతురంగ బలములతో కలిసి సాల్వ సామ్రాజ్యానికి ఎడుతున్నాడు, సాల్వుడి యొక్క నగరానికి ఎడుతున్నాడు అనమాట. అప్పటికి ఆ సాల్వుడు చచ్చిపోయాడు. ఏది అంబ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకున్న సాల్వుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడనే విషయం మనం అరణ్యపర్వంలోనే చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు వచ్చి సాల్వుడు అనేవాడు సౌంభకం అనే విమానం మీద వచ్చాడు, ఆ దుర్మార్గుణ్ణి నేను చంపానని చెప్పాడే, ఆ సాల్వుడు చచ్చాడు, వాడి కొడుకు ఇప్పుడు పరిపాలిస్తున్నాడు, ఆ కొడుకు యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వీడు బయలుదేరి వెడుతున్నట్ట. సాల్వకన్యని పెళ్లి చేసుకోవడానికి శిబి చక్రవర్తి వంశంలో పట్టిన కోటికాస్యుణ్ణి, సుబల వంశంలో పుట్టిన సురధుడనేవాణ్ణి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఈ రథాలు గుర్రాలు ఏనుగులు కాల్బలం వీటితో ప్రయాణం అవుతున్నాడు. అలా ప్రయాణమవుతున్నటువంటి సైంధవుడు ఆశ్రమద్వారం దగ్గర ఉన్న ద్రుపద మహారాజపుత్రిక ద్రౌపదిని చూచాడు. ద్రౌపది ఎప్పుడు చూసినా పాతికేళ్ల వయస్సు కన్యలాగే ఉంటుంది ఎప్పుడు చూసినా. అలాంటి ఆ సౌందర్యవతి వాడిని ఆకర్షించింది, వాడికి మతిపోయింది. అలా చూశాడు. ఆగండి అన్నాడు. అలా అనగానే మొత్తం సైన్యమంతా ప్రయాణం చేస్తున్న సైన్యం టక్కన ఆగిపోయింది. చిత్తరువుల్లో ఆగిపోయారట వాళ్ళు, ఎక్కడ వాళ్ళు అక్కడ బొమ్మల్లాగా ఆగిపోయారు. వాడు కోటికాసుడికేసి చూసి ఎవరు ఆ సౌందర్యమణి, చూడండి ఎలా ఉన్నదో, నీలపయోదమండలము నిశ్చల లీల వెలుంగజేయుచున్ కరాలెడు వాలు క్రొమ్మెరుగు కైవడి తద్వన భూమి నల్తయుల్ లలిత దేహ కాంతి పటలం పునజేసి వెలుంగజేయు అబ్బాల వినీల కొంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. నల్లని మేఘమండలం ఆకాశంలో ఉందట. ఆకాశంలో మేఘాల మధ్యలో మెరుపు తీగలాగా ఈ ద్రౌపదీదేవి నల్లని జుట్టు, శరీరకాంతేమో మెరుపు తీగే, ఆవిడ జుట్టు చూస్తే నల్లని మేఘంలో ఉంది, ఆ మేఘమండలంలో మెరుపు తీగలాగా ఆవిడ శరీరం నుంచి ధగ 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 కాంతి వస్తుంది. ఆవిడ శరీరం గొప్ప కాంతితో ఉంటుంది. అలా ఆశ్రమ ప్రాంతాన్ని తన దేహకాంతితో వెలిగింపచేస్తున్నటువంటి ఆ బాల సౌందర్యవతి వినీల కొంతల విభాసిని నల్లని ఒత్తైన జుట్టు అలా వేళ్లాడుతుంది. ఎందుకంటే దుశ్శాసనుడు లాగాక ఇంకా జుట్టు ఆవిడ ముడేసుకోకుండా ఉంది, అందుకని ఆ జుట్టు విరబోసుకుని ఉన్నదేమో, అది చూడడానికి చాలా ముచ్చటగా ఉందట. ఇంద్రనీలమణులు జిగేల్ జిగేల్ మని ఆవిడ నెత్తి మీద చేరినట్టుందనమాట ఆవిడ జుట్టు. ఆవిడ జుట్టు మీద ఎవరైనా ఇలా కొడితే కటిక చీకటి జలజల నేల మీద పడుతుందట. అలా ఉంది అటువంటి ఆ నల్లని జుట్టుతో ప్రకాశిస్తున్న ఆవిడ్ని చూచి తెల్లబోయాడు. ఒక్కసారి ఆ సుందరీమణిని చూచాక ఇంకా చూపులు తిప్పుకోలేకపోయాడు. వాడు అసలే అసభ్యుడు, ఇంకా అసభ్యంగా చూశాడు. మగువ తగిలిన చూడుకుల మగుడ దిగువ నేర్పు చాలక ఎతడు కందర్పదర్ప గోచరాత్ముడై నిజసుకు కోటి కాశ్యుడను నృపాత్మజు చూచి ఇట్లనియ ప్రీతి. ఆ సుందరీమణిని చూచి ఆ చూపులు తిప్పుకోలేక, అంటే కనీసం చూపుని పక్కకి మరలించడానికి కూడా ధైర్యం సరిపోనంత వైర అంత విరహం పట్టుకుంది వాణ్ణి. ఆ విరహంతో అలాగే చూస్తూ, మిత్రమా కోటికాస్య ఇలా రా అన్నాడు. ఆ కోటికాసుడు వచ్చాట. వాడు దగ్గరకు వచ్చిన వాడికే తిరగకుండా, ఎవరా సుందరి, కందర్పదర్ప గోచరాత్ముడి అయిపోయాను నేను, మన్మథుడు ఐదు బాణాలు నా మీద కొట్టేశాడు, నా మతిపోతోంది, ఎప్పుడో దుస్సలను పెళ్లి చేసుకున్నాను, ఆ దుస్సలలో ఈ అందం లేదు, ఇప్పుడు సాల్వుడి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి పెడుతున్నాను, అబ్బే ఆ శాల్వకన్యలో కూడా ఎన్ని శాల్వాలు కప్పుకున్నా ఇంత అందం కనబడదు, ఏమి సౌందర్యం ఏమి సౌందర్యం, ఓరి బాబో ఈవిడెవరో ఏమిటో, ఈ వనాన్ని వెలిగించేస్తున్న వనదేవతో లక్ష్మీదేవియో పార్వతీయో కనుక్కురా అనగానే ఈ కోటికాస్యుడు, మిత్రమా మళ్ళీ పడ్డావో బొట్లో పడు అని వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళి దగ్గర చేరి, సుందరి నీవెవరివి అన్నాడు. ఆవిడ వణికిపోయి, అన్నా ఆవిడ పిలవడమే అన్నా అంది, అంటే వీడికి ఏమన్నా ఈ దొన్నకి బుద్ధి వస్తుందని, నేను నీవెవరో తెలుసు, శిబి వంశంలో పుట్టిన కోటికాస్యుడివని ఎరుగుతున్నాను, నేను ద్రౌపదిని, నేను అయోనిజని యాజ్ఞసేనిని యజ్ఞం నుంచి పుట్టిందానని పంచపాండవుల భార్యని, మా వాళ్ళు వేటకెళ్లారు, ఏకాంతంగా ఉన్న స్త్రీకి దగ్గరికంటే రాకూడదని చేస్తాను, కనుక కొంచెం దూరంగా అక్కడే ఉండండి, మీరు కాసేపట్లో మా భర్తలు వస్తారు, మీకు సకల మర్యాదలు చేస్తారు, మంచి భోజనం పెడతారు, వేటకు ఓయినారు విభులు సరస కురంగ మాంసముల సల్పుము భోజన కృత్యమిత్తరిన్నంది, మంచి లేళ్లు జింకల్ని వేటాడి తెస్తారు, ఆ జింక మాంసంతో భోజనం చేయొచ్చు, అంతదాకా నా వంక రాకుండా ఆ పక్క కూర్చో అనగానే వాడు ఓహో నువ్వా అని వెంటనే పరుగు పరుగున తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. సైంధవ, ఆవిడ ద్రౌపదిట. ఓహో ద్రౌపదియా, అయితే మనకు కావలసిందే అని వెంటనే వీడు. కోటికాశ్య, సైనికుల్ని ఇక్కడ అట్టే పెట్టు, నువ్వు ఆ సుబలపుత్రుడు నాకు కూడా వచ్చేలాగా చూడు, మీరంతా నాకు కూడా వస్తే నేను ఆ ద్రౌపది దగ్గరికి వెడతాను అని కొద్దిమంది ఏకాంత మిత్రుల్ని వెంట పెట్టుకుని సైనికుల్ని అక్కడే ఆపి ద్రౌపది దగ్గరకు వచ్చాడు. ఓ యాజ్ఞసేని, కుశలమా అన్నాడు. అన్నయ్య గారు కుశలం ఉంది ఆవిడ. ఇది ఎక్కడ వరస అన్నాడు ఆయన. మరి వరస కాకేమవుతారండి మీరు నాకు? మీ భార్య దుస్తల నాకు ఆడబడుచు, పాండవులకి చెల్లెలు, ఆవిడ మీకేమో భార్య, కాబట్టి ఆవిడ నాకు మరదలు. మరదల యొక్క భర్త అన్నగారు, పాండవులేమో ఆవిడకి అన్నగారు, నేనేమో మీకు చెల్లెల్ని. మీరు మా సొంత అన్నయ్య అనుకోండి అంది. చచ్చా అన్నయ్య అనిపించుకోవడానికి రాలేదు అన్నులమిన్నా, నేను నిన్ను చూచి వ్యామోహితుండై మనసు పారేసుకున్నాను, అన్నీ మర్చిపోయాను, ఇక అన్నం తినలేను, మాట్లాడలేను, కదలలేను, నువ్వు నాతో వస్తే ఎంత బాగుంటుంది, వసి పిచ్చిదానా, నీకు అసలు ఆడవాళ్ల యొక్క లక్షణాలు ఒక్కటి లేవు, అందం అంటే ఉంది కానీ స్త్రీలెప్పుడు కేవలం అందంగా ఉన్నవాడిని లేక డబ్బున్నవాడినే వరిస్తారు తెలుసా నీకు, అంటే వాడు చూసిన వాళ్ళు అలా ఉన్నారులేండి. అందుకని మీలాంటి గొప్పవాళ్ళ గురించి వాడికి తెలియదు కదా, అందుకని ఆ మూర్ఖుడు కాబట్టి ఇది మూర్ఖుడి మాట గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళెప్పుడు సుందరాకారుండో సంపదలున్నవాడో వరిస్తారు. పాండవుల దగ్గర డబ్బున్నప్పుడు నువ్వు వరించావంటే అర్థం ఉన్నది, అన్ని విడిచిపెట్టి అడవులలో ఆకులు అలములు తింటున్న ఆ మూర్ఖులతోటి నీ కాపరం ఏమిటి, వాళ్ళని వదిలేయి. అదిగో అక్కడ నా రథం ఉంది, అక్కడ ఏనుగుంది, ఏనుగైనా ఎక్కు లేదా ఈ రథమైనా ఎక్కు. అంతేగాని ఏనుగు ఎక్కడ మానేసి పీనుగులైపడున్న పాండవుల వెంట వెళ్లకు అనగానే ఆవిడ పళ్ళు పటపట కొరికి ఇది అధర్మం, సోదరుడివి నువ్వు, ఈ పిచ్చమాటలు మాట్లాడడం నీకు మంచిది కాదు, స్త్రీలు అందరి సొత్తు అనుకో ఒక మూర్ఖుడా, నాలాంటి పరమ పతివ్రతలుంటారు, ఇక వెళ్ళిరా అంది. దాంతో వాడు పకపకా నవ్వాడు. నవ్వి, పాండవులు ఇక్కడికి వచ్చేలోపు నేను నిన్ను పట్టుకుపోతాను, కానీ ఆ పట్టుకుపోవడం బలాత్కారంగా కాకుండా నీయంతట నువ్వు వస్తే బాగుంటుంది, నా మాట విను, ఇంకొక్కసారి నేను నీకు ఆఖరిసారిగా అవకాశం ఇస్తున్నాను, ఏనుగైనా ఎక్కు రథమైన ఎక్కనగానే వీడు నీచుడు మంచిగా చెబితే వెళ్ళడం అర్థమైపోయింది వీడికి. ఆగరా మూర్ఖ ఆగు, ఇప్పుడు నేను ఎంత చెప్పినా నీవు వినడం లేదు, కాసేపట్లో ఇక్కడికి పాండవులు వచ్చి తీరతారు, వాళ్ళు వచ్చారంటే నువ్వు కాదు కదా, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు, ఆ వచ్చేవాళ్ళు ఎవరనుకుంటున్నావు, మహానుభావులైన ధర్మరాజు గారు ఆయన సోదరులు, శాతనఖగ్ర ఖండితల సన్మద కుంజర కుంభి కుంభ ముక్త తత శైల కందర గుహాంతర సప్త మృగేంద్ర కేసర వ్రాతము వేడక ఊచుకొన్న వారక చెరుటకాదే క్రోధ నిర్ఘాత మహోగ్రు భీము చనకందల బోయుట నీకు నెమ్మెయిల్. భీముడి గురించి ఎత్తింది ఆవిడ, మళ్ళీ వాడు వీడు కాదని ఎత్తుకోవడం ఎత్తుకోవడమే, భీముడు అంటే ఎవరనుకుంటున్నావు, మహాకోపంతో చేతిలో గద అనే ఒక పిడుగు వజ్రాయుధం పుచ్చుకొస్తాడు ఆయన. ఆయన తన గదాఘాతంతో ఎన్నో మదించిన ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టి వాటి యొక్క రక్త మాంసాలని చుట్టుపక్కల వెదజల్లినవాడు. పిడుగుకైనా తిరుగుడుంటుందేమో, అంటే పిడుగు నెత్తి మీద పడినవాడు కూడా బతకచ్చేమో, కానీ కోపమనేటటువంటి పిడుగుతో విరుచుకుపడే భీముడి గదాఘాతం తిని ఒక్కడు బతకడు. భీముడు గదా కొట్టాడంటే గద ఎత్తి నెత్తి మీద ఒక్క పెట్టు పెట్టాడంటే ఇక తలకాయ పిచ్చి ముక్కలు పగిలినట్టు పగిలిపోతుంది, పుచ్చకాయ ముక్కలే. అంతెందుకు, మొక్కుకున్న వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏడు కొండల మీదకి ఎక్కుతున్నప్పుడు కొబ్బరికాయలను ఢామ్మని కొడతారే, ఆ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ ఇంతంత ముక్కలై చల్లా చెదరై దూరంగా పడిపోతుంది, నీ తలకాయ కూడా అలాగే చల్లా చెదరై ముక్కలు ముక్కలై నువ్వు చచ్చిపోతావురా పిచ్చివాడా. భీముడి దగ్గరికి వెళ్ళడం అంటే అది మహాప్రమాదం. హిమవత్పాద వనాంతకేళి రతిమై నేపారి కోపారుణక్రమ నేత్రాంచలమై ప్రభూత మదరేఖం వైన గంధద్విపేంద్రముడాయల్జని సిళ్ళు చూపుట సుమి ధర్మాత్ము అత్యుగ్ర విక్రముకౌంతేయ వరిష్ఠు నీవు దొడరంగా చూచుటూ హింపగల్. మా ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావు, ఆయన సాధారణంగా విక్రమించడు, కానీ పరాక్రమిస్తే నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అయినా ఆయన ముందాగరు. హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక్కసారి నువ్వు చూడు, మదించిన ఏనుగులు అక్కడ తిరుగుతాయి. ఆ మదించిన ఏనుగు తన ఆడ ఏనుగుతో తిరుగుతున్నప్పుడు ఏ మూర్ఖుడైనా ఆ ఏనుగుని సిళ్ళు చూపిస్తే, అంటే అంకుశంతో బెదిరిస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అసలేదు మదపుటేనుగు. మదపుటేనుగు ఆడ ఏనుగుతో తిరుగుతున్నప్పుడు మావటివాడు పొరపాటున అక్కడికి వెళ్ళి దాన్ని అదుపులో పెట్టడానికి ఈ అంకుశం చూపించాడంటే వాణ్ణి తొండంతో ఎత్తి పైకెత్తి తిప్పి కింద పారేసి కాలుతో ఒక్క తొక్కు తొక్కుతుంది. ఇంకా తర్వాత వాడు ఏమవుతాడో ఊహించు. ధర్మాత్ముడైన కౌంతేయవరిష్ఠు ధర్మరాజు గారిని, కుంతీపుత్రుల్లో పెద్దవాడైన ధర్మరాజు గారిని రెచ్చగొట్టడం, మదించి ఆడ ఏనుగుతో తిరుగుతున్నటువంటి మదపుటేనుగుని రెచ్చగొట్టడముతో సమానం. ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు. ఇంకన్నిటికంటే మించి చేతిలో గాండేవమనేటటువంటి ధనుస్సు పుచ్చుకుని భయంకరమైన బాణములు విడిచిపెట్టి అర్జునుడితో యుద్ధం చేయడం అంటే ఏంటనుకుంటావు? ఆ బాణములు అగ్నిజ్వాలలై నిన్ను నీ సైన్యాన్ని దహించి బూడిద చేస్తాయి. ఓరి అడ్డగాడిదా, ఇంకా ఇద్దరున్నారు నకుల సహదేవులు, ఇక వాళ్ళు యుద్ధం చెయ్యరు గాని చేశారా? ఈ లోకంలో ఎవరైనా సరే పీచమడిగి నచించవలసిందే అనగానే వాడు పకపకానవి, ద్రౌపది పాండవుల పరాక్రమాలు నేను ఎరగనివా, మా దుర్యోధనుడు మా కర్ణుడు మా దుశ్శాసనుడు వాళ్ళని నిండు కొలువులో ఎలా అవమానించారో మాకు తెలుసు, నీ బతుకేమిటో నాకు తెలుసు, ఆ సమయంలో నేను అక్కడ లేకపోవచ్చు కాక మూర్ఖురాల రా అని జుట్టుపుచ్చుకోగానే ఆవిడ అమాంతంగా చేత్తో ఒక్క తోపు దోసిందిట. చాలా ఆశ్చర్యం తెలిసిన ఆవిడ అలా తొయ్యగానే ఎగిరి బయటపడిపోయాడు వాడు. ఆవిడలో గొప్ప దివ్యశక్తి ఉంది. ఇలాంటి పాపాత్ములు పట్టుకుంటే ఒక తోపు దోస్తే ఢామని బయటపడిపోయాడు వాడు. నివ్వెరబోయి కోటి కాశ్య, సమయానికి అక్కడ భటులు లేరు కాబట్టి సరిపోయింది, ఇది ఆడదా లేకపోతే పిశాచ్యమా, ఒక్క తోపు తొయ్యగానే ఇంత దూరం పడిపోయాను, ఓరి నాయన ఎంత శక్తి ఎంత శక్తి, అందుకే భీముడు లాంటి పరాక్రమవంతుల్ని భరిస్తోంది అని పలికి అమాంతంగా తన స్నేహితులతో వచ్చి వెనక నుంచి చుట్టుపుచ్చుకుని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి రథంలో పారేశాడు. ఈలోపు ద్రౌపది యొక్క చెలికత్తె ధాత్రేయిక అమ్మో అమ్మగారు అంటూ ఉంటే ద్రౌపది ధౌమ్య కుల పురోహిత బ్రాహ్మణోత్తమ రక్షించింది. ఈ పురోహితుల వారు ఈ దుర్మార్గులు ద్రౌపదిని బంధించి పట్టుకుపోతూ ఉంటే వెనకాతలు అరుస్తూ, ఒరే సైంధవానికి ఇది న్యాయం కాదు, ఆవిడ మహాత్మురాలు యాజ్ఞసేని, ఆవిడ జోలికెళ్లడం ప్రమాదం రా, నువ్వు పతనమైపోతావురా, ఒరే జాగ్రత్త రా నా మాట వినరా అంటూ అంటే వాడు పక్కపక్కనవి ఈ వెర్రి బ్రాహ్మడు ఏమిటండి వెనకాతలు పడ్డాడని వేళాకోళం వాడేట. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉండగా అక్కడ వేటకు వెళ్ళినటువంటి ధర్మరాజు గారికి ఎడమ కన్ను ఎదిరింది, ఎడమ చెయ్యి ఎదిరింది, ఎడమకాలు ఎదిరింది. ఆయన ఉలిక్కిపడి, నాయనలారా సోదరులారా, ఎప్పుడూ లేనిది ఆశ్రమంలో ఒక్కళ్ళం కూడా కాపలా లేకుండా మన సైనికులతో పాటు వేటకు వచ్చేసాం, చాలా పెద్ద పొరపాటు చేశాం, ఎవరో ఒకళ్ళు ద్రౌపదికి అండగా ఉండాలి, మనం ఇలా రాగానే ఏ దుర్మార్గులు ఏం చేశారో, అసలే ధార్తరాష్ట్రులు అత్యంత క్రూరులు, మనం యజ్ఞం చేస్తున్నప్పుడు పాడు చేయడానికి వచ్చిన దుర్యోధనుడి బుద్ధి నాకు తెలుసు, ఇప్పుడు మనం ఇలా రాగానే వాడు ఎవరైనా సైనికుల్ని పంపి ద్రౌపదిని ఎత్తుపోయాడేమో, ఒక్క ద్రౌపదికి ఆపద వస్తేనే నాకు ఎడమ చెయ్యి ఎడమ కన్ను ఎడమ కాలు ఒకేసారి అదురుతాయి, కాబట్టి మనం ఇక వేట ఆపుదాం వేగంగా వెళ్ళిపోదాం అని రథాలు తోలుకుని ఆశ్రమానికి వచ్చేసాడు ఆయన తన సోదరులతో పాటు. తీరా అక్కడికి వచ్చేసరికి నేల మీద చెలికెత్తి ఏడుస్తోంది. వెంటనే భీముడి యొక్క రథసారథి పేరు విశోకుడు, వాడి జీవితంలో ఎప్పుడూ శోకించట, భీముడి అండవాడుకున్నది కనుక, వాడు ధర్మరాజు గారి సారథి ఇంద్రసేనుడు ఇద్దరు కిందకి దిగి పరుగు పరుగున, ఎందుకే ఇలా నేల మీద పడి పొల్లిగింతలు పెడుతున్నావంటే, పొల్లిగింతలు కాకేమిటి, ద్రౌపదీదేవి నా జయద్రథుడు ఎత్తుకుపోయాడు, ఆ దొస్సల భర్త ఎత్తుకుపోయాడు అనగానే వాళ్ళు నువ్వేం భయపడక మన వాళ్ళు వచ్చారు కదా, లే అలా నేల మీద పడి మరీ అంతలా కుమిలిపోకనగానే, ఓ మన వాళ్ళు వచ్చారా, వచ్చారుగా ఇంకా నాకేం భయం, కానీ తొందరగా వెళ్ళమను, ఎందువల్ల వాడు కుక్క, ఆవిడ పురోడాశం యజ్ఞంలో వేయవలసినటువంటి ద్రవ్యం, యజ్ఞంలో వేసే ద్రవ్యాన్ని కుక్క ముట్టుకోకూడదు, కాబట్టి ఆ దుర్మార్గుని చీల్చి చెండాడమను అనగానే పాండవులు, నువ్వు ఆశ్రమాన్ని జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండు, కుక్కలు లోపల దూరకుండా చూడు, ఆ కుక్క సంగతి మేము చూస్తాం అని రథాలు తోలుకుంటూ మహావేగంగా వెళ్ళిపోయారు. అప్పటికింకా ధౌమ్యుడు, ఒరే వెళ్ళిపోకండి రా అని అరిచి అరిచి పాపం ఆ పురోహితుడు గొంతంతా ఎండిపోయిందిట. అప్పుడు పాండవులు ఆయనకి నమస్కరించి, ఇంకా మీరు ఖేదించక ఆశ్రమానికి వెళ్ళండి, మిమ్మల్ని ఇంత పరిగెత్తించి మిమ్మల్ని కంఠశోష వచ్చేలాగా ఏడిపించిన ఆ దుర్మార్గుడి సంగతి మేం చూస్తాం, పురోహితుల్ని గౌరవించని పాపాత్ముడికి తగిన శిక్ష ఇప్పుడే విధిస్తాం అని ఆయన వెనక్కి పంపేసి వీళ్ళు అమాంతంగా చుట్టుముట్టేశారు. ఈలోపు మూర్ఖుడు, ద్రౌపది వాళ్లేనా నీ భర్తలు అన్నాడు.
ఇంక వీరి నెరిగితేని ఎరుగ కుండితేని ఏమి చేయగలవు అందావిడ. వీళ్ళని ఎరిగితేనేమిటి, ఎరక్కపోతేనేమిటి, ఇహ నీ బతుకు అయిపోయినట్టే. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, వాళ్ళు నా భర్తలు. ఎవరెవరో తెలుసా? అదుగో ఆ ముందు కనిపిస్తున్న మహావీరోత్తముడున్నాడే, ఆయనే కుంతీసుత అగ్రణి ధర్మరాజు గారు. ఈ మహాత్ముడు మాట వరసకు కూడా కోపగించడు, కోపగిస్తే హిమాలయ పర్వతాలు కుప్పకూలిపోతాయి. ఇక ఆ ముందున్నాడు ఆయన ఎవడనుకుంటావు, దారుణమైన గదాదండాన్ని ధరించిన ఆ మహానుభావుడు. కుంభి కుంభ కుంభీ రుచిరోరు పూరిత గభీర తరారుణ సాగరంబు కేలీరసలోలుడై సమదలీల బకాంతకుడేగుదేర కన్నారగ చూచిగాక ఇటులంతయునీమది త్రుళ్ళడంగునే అందావిడ. భయంకరమైన ఉద్దండమైన గదాదండాన్ని భూమి మీద తీసుకుని నడిచేవాడు ఆయన ఒక్కడే. అంత గదని భుజం మీద పెట్టుకుని నడవలేరటండి, అసలు ఆ గదని మొయ్యలేరు. ఒకవేళ మోసినా ఆ గద పుచ్చుకుని రెండు అడుగులు వేయలేరు. అంత గదని ఒక పూచిక పుల్లలాగా భుజం మీద పెట్టుకుని ఉత్సాహంతో దూకి ముందుకొస్తున్న ఆయన భీమసేనుడు. ఆయన ఎటువంటి వాడో తెలిసిన కుంభి కుంభ కుంభీ రుచురోరు పూరిత గభీరతర అరుణ సాగరం, అనగా మదించిన ఏనుగుల కుంభస్థలాలని ఆ గదతో కొడతాడు. కొట్టగానే ఆ కుంభస్థలం పొగులుతుంది. అందులో ఉన్న నెత్తురు ఒక అరుణ సముద్రమై, అంటే ఎర్రని సముద్రంలో బయటకు వస్తుంది. అందులో ముత్యాలుంటాయి. ఆ ముత్యములు ఇంతంత మాంసముక్కలు ఉంటాయండి ఏనుగు దగ్గర ఇక్కడ. అవి చూడడానికి ఎలా ఉంటాయో తెలుసా, ముత్యాల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బత్తాయికాయ ఆ తొనలు తీయగానే లోపల ఉంటాయి ఇంతంత ముత్యాలు, అలా ముత్యాల్లాగా అవి వెదజల్లబడతాయి. ఈ విధంగా ఏనుగుల యొక్క కుంభస్థలాలలో ఉన్నటువంటి ముత్యాలని నెత్తురుని వెదజల్లే మహావీరుడు ఆయన. అటువంటి వాడు సరదాగా యుద్ధం చేస్తాడు నీతో. నీతో యుద్ధం చేయడానికి ఉమ్మని పెద్ద కోపం కూడా తెచ్చుకోకర్లా. హాస్యంగా యుద్ధం చేసినా, అంటే సులువుగా యుద్ధం చేసినా నువ్వు పచ్చడైపోతావురా పిచ్చి పేరుగా. ఇక పక్కన ఉన్నవాడున్నాడే ఆయన అర్జునుడు. ఆ గాంధీవాన్ని చూడు, ఇంద్రుడితో యుద్ధం చేసి మెప్పించినవాడు, అగ్నిహోత్రుడికి ఖాండవ వనాన్ని ఆహుతిగా ఇచ్చినవాడు, కిరాతక రూపంలో వచ్చిన ఈశ్వరుడితో యుద్ధం చేసినవాడు, నివాత కవచ కాలకేయ పౌలోమాది రాక్షసుల్ని సంహరించినవాడు. ఇక ఆ పక్కన ఉన్నవాడే అందంగా ఉన్నవాడు, తను వృత్తంగుడు శుద్ధ కాంచన సముద్యర్వర్ణుడు అభ్యుల్లసద్వనజాతాయతలోచనుండు. అందమైన శరీరముతో చక్కని నడుముతో పొట్ట పైకి రాకుండా శంఖంలాంటి కంఠంతో బంగారపు కాంతితో మెరిసిపోతున్న ఆ సుందరాకారుడు నకులుడు. ఖడ్గ యుద్ధంలో ఆయన్ని ఎవరూ జయించలేరు. ఇక ఆ పక్కనున్నవాడున్నాడే ఆయన కుంతీదేవి చాలా ఇష్టపడే చిన్న కొడుకు సహదేవుడు. ఆ మహాత్ముడు ధర్మం తప్పడు. అతడే ధర్మం తప్పితే ఈ లోకం నిలబడదు. అగ్ని చల్లబడవచ్చు, మంచుకొండ కూలవచ్చు, ఆయన మాత్రం కొంచెం కూడా ధర్మం తప్పడు. అటువంటి మహాత్ముడు. ఇంకా వీళ్లతో యుద్ధం చేసి ఆ తర్వాత నువ్వు బ్రతికి బట్ట కడితే నీకు మేము ఎప్పుడైనా భోజనం పెడతాం అనగానే ఈలోపు పాండవులు వచ్చేసి ఘోర యుద్ధం చేశారు, కొట్టండి పొడవండి వాళ్ళని నరకండి అని ఆజ్ఞాపించాడు జయద్రథుడు. సైనికులంతా మీద పడ్డారు. దాంతో భీముడికి ఉత్సాహం వచ్చింది, రథం దిగాడు. ఆయనకి ఈ సైనికులు ఏనుగులు కనపడ్డాయంటే ఇక రథంలో ఉండట. అమాంతంగా రథంలోంచి గదబుచ్చు కిందకి దూకేసి ఒక్కసారి పడిపోయి వాళ్ళందరినీ తలకాయలు పగలగొట్టేశాడు. కాసేపు చేతుల తేట తీరేలాగా ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టాడు, గుర్రాల్ని కూల్చేశాడు, సైనికులు కూల్చేశాడు. వీర విశృంఖల విహారం చేసి ఆ గదాఘాతాలతో విరగొట్టి పారేసి మళ్లీ తర్వాత రథంలో కూర్చుని మళ్లీ ధనుస్సుతో యుద్ధం మొదలెట్టాడు. 10,000 మందిని ధర్మరాజు కూల్చేశాడు, 5,000 మందిని నకులుడు పడగొట్టాడు, 3,000 మందిని సహదేవుడు పడగొట్టాడు. ఇంకా జయద్రథుడి యొక్క సైన్యాన్ని కనిపించిన వాడిని కనిపించినట్టుగా కాళ్లు నరికి, చేతులు నరికి, తలలు నరికి, చెవులు పీకి, శరీరంలో అవయవాలన్నీ ముక్కలు ముక్కలు చేసి, చల్లా చెదరు చేసి, దొండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేస్తారే అలా చేసినట్టుగా చేసి విసిరవతలు పారేశాడు యుద్ధరంగంలో అర్జునుడు పరాక్రమించి. ఈ ఘోర యుద్ధంలో జయద్రథుడి యొక్క మంచి ఆప్తమిత్రుడు స్నేహితుడైన కోటికాస్యుడు భీముడికి అడ్డం పడ్డాట. వెంటనే భీముడు, ఘనుడు వృకోదరుండు తన్ను కట్టలు కంతల పడ్డ కోటికాస్యుని ఉరమున్ పగిల్చి. ఈ కోటికాస్యుడు వచ్చి తనకు అడ్డం పడగానే, ఏరా అటువంటి నీచుడికి సాయం చేసి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతావట్రా అని తన దగ్గర ఉన్న ఒక పెద్ద పట్టిసమనే ఆయుధం తీశాడు. అది మంచి పదునైన కత్తిలో ఉందిట. దాంతో వాడి గుండెల్లో పోటు పొడిచి వాడి వక్షస్థలం చీల్చాడు. వాడు చీల్చిన తర్వాత గుండెకాయ చీల్చినా కోపం తగ్గలేదు ఆయనకి. ఈ కత్తిలాంటి ఆయుధంతో అలా గుండెకాయ కోసినా ఈ దౌర్భాగ్యం మీద కసి తీరక మళ్ళీ గదతో నెత్తి మీద దెబ్బ కొట్టాట.
వాడు దాంతో తలకాయ అంత అసలు ఎక్కడుందో తెలియదు, తల అంత పచ్చడైపోయిందనమాట. కొంతమంది భలే పచ్చడి చేస్తారండి బాబు, గోంగూర చేస్తారు, అందులో గోంగూర కనపడదు వరకు మెత్తగా కాటికలు అయిపోతుంది. అలా వాడి తలకాయని ముక్కలు ముక్కలు చేసి పచ్చడి చేసి చంపి పారేశాడు. గోంగూరలో కొంచెం గోంగూర కనబడితేనే బాగుంటుంది రుచి, మరీ కాటికల ఉంటే ఏం బాగుంటుంది. భీముడి యుద్ధం కూడా అప్పుడప్పుడు అలాగే ఉంటుంది. ఆ విధంగా వాడి తలకాయ పగలగొట్టి పారేశాడు. ఈ విధంగా ఆ తర్వాత అక్కడున్న సైనికులందరినీ చంపేస్తూ ఉంటే జయద్రథుడు వణికిపోయి, అమ్మ బాబోయ్ ద్రౌపది నువ్వు చెప్పింది నిజమే, నీ భర్తలకి ఇంత పరాక్రమం ఉందని తెలియదు, నీకు నీతో సాంగత్యానికి ఓ దండం అని ఆవిడ టక్కన కట్లిప్పి కిందకి దింపేసి రథం తోలుకుని పారిపోవడం మొదలెట్టాట. ఈలోపు భీముడు చూశాడు, అర్జున ఈ పిచ్చ సైనికుల్ని చంపడం వల్ల ఉపయోగం ఏమున్నది, అసలు దుర్మార్గుడు పారిపోతున్నాడు, వాడు అంతం చూద్దాం, నువ్వు రథం తోలు, నేను నీ వెనకాతులొస్తానన్నట్ట. ఈలోపు ధర్మరాజు అన్నాడు, నాయనలారా మీకు పుణ్యం ఉంటుంది, వాడిని తరిమి పట్టుకుంటే పట్టుకున్నారు, చంపకండి, ఎంత చెడ్డవాడు మన బావగారు, మన చెల్లెలు దుస్సల భర్త అనగానే పళ్ళు పట్టపట కొరికి, అసలు అన్నయ్యా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు, నీ వల్లే మనకు ముప్పు వస్తోంది, వాడు ఎదురుగుండా కనపడితే వాడి పుచ్చి పగలగొట్టాలని, నాకు పిచ్చకోపం వస్తుంటే నువ్వేమో రక్షించమంటావు అనగానే ధర్మరాజు అర్జునుడికి సైగ చేశాడు. భీముడికి తెక్కున్నప్పుడు అర్జునుడు కూడా ఉంటే పర్వాలేదు అందుకని జాగ్రత్త అన్నట్టుగా చూశాట. అప్పుడు అర్జునుడు తన సారథిని పిలిచి, నువ్వు రథం తోలు, నేను భీముడు రథం ఎక్కుతామన్నట్ట. ఆ సారథి రథం తోలుతోంటే అందులో భీముడు అర్జునుడు ఎక్కారు. ఈ రథం మహావేగంగా జయద్రథుడు వెంటబడింది. ఆ జయద్రథుడు ఓ తోలుగుపోతున్నాడు, వెనక ముందు చూడడంలో వాడికి భయం పట్టుకుందనమాట. దాంతో అర్జునుడు వీడు దొరికేటట్లేడు అని తీవ్రమైన బాణాలు, దూరంగా ఉన్న వాటిని కూడా భేదించే బాణాలు, దూరాపాత విశిఖములు అంటారు వాటిని, ఎంత దూరంగా ఉన్నా వాటిని పడగొట్టే బాణాలట. ఆ బాణాలు నాలుగు వేసి వాడు గుర్రాలను చంపేశాడు. ఇంకో బాణంతో సారథిని పడగొట్టాడు. ఇంకో రెండు బాణాలతో రథచక్రాలు విరగొట్టగానే వాడు డామ్మని కిందకి దూకేసి, బాబో హే నేనింకెప్పుడు జీవితంలో ఆడదాని జోలికళ్ళను రా బాబు అని పరిగెత్తుకుంటూ పోయాట. దాంతో పాండవులు కూడా రథం దిగి వాడు ఎక్కడికి పరిగెడితే అక్కడికి, ఎందుకంటే వాడు మార్గంలో వెళ్లడంలా పారిపోతున్నాడు కదా, అందుకని అడవి మార్గంలో చెట్లల్లో పుట్టల్లో దూరి పారిపోతున్నాడు, వీడిని ఏమైనా పట్టుకోవాలని రథం దిగి భీముడు అర్జునుడు వెంటపడ్డారు. వెంటపడగానే వాడు అటు ఇటు పరిగెత్తి హఠాత్తుగా పొదలో దాక్కున్నాడు. పొదలో దాక్కున్నా కంగారులు ఊపేశాడు పొద. దాంతో భీముడు కనిపెట్టి అక్కడికి వెళ్ళి, దౌర్భాగ్యుడా పొదలో దాక్కుంటే ఆ మాత్రం మేము కనిపెట్టలేమిట్రా అని వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చి బయటికి లాక్కొచ్చి, ఇట్టి కడిమి నమ్మియే ఇట్టి ప్రల్లదములు చెయ్య దొడగితి, ఈ మాత్రం బలాన్ని నమ్ముకుని ఇంత పిచ్చ పని చేశావా, ద్రౌపదిని పట్టుకున్నావా, ఒక గొప్ప పని చేసే ముందు లేక ఒక చండాలపు పని చేసే ముందు, అంటే మంచి పనైనా చెడ్డ పనైనా చేసే ముందు మన బలం చూసుకోవాలట. చెడ్డ పని చేసినా అందులో మనంత గొప్పవాడు ఉండకూడదు, మన పరాక్రమం గొప్పదై ఉండాలి. మంచి పని చేసినా అందులో మనం గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. ఇంత పిరికి వెధవి ఈ మాత్రం యుద్ధం చేయలేని వాడివి, ఒక పతివ్రతని జుట్టు పుచ్చుకుని ఈడ్చుకుపోతావా, రారా అని అమాంతంగా వాడిని ఎత్తి ఆ జుట్టు పుచ్చుకు లాక్కొస్తుంటే వాడు కొంచెం గింజుకున్నట్ట. భీముడికి గింజుకునేసరికి ఒళ్ళు మండిపోయింది, కింద పారేసి పీకి మీద కాలేసి ఒక్క తొక్కు తొక్కి చేత్తొట్టి పటపట బాది వడలల్ల పిండికూడుగా వడముడి తల ప్రహార కుశలుడై అంటాడు ఎర్రాప్రగడ. అంటే ఏమిటో తెలుసా, ఒళ్ళంతా కింద పారేసి ఎడాపెడ బాత్తు అంటే చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేశాట. మీరు ఎప్పుడో చూసారో హోటల్స్ దగ్గర అప్పుడు బయట దాబాలని పెడతారు, ఈ దాబా దగ్గర ఓ పెద్ద బల్ల, ఉత్తర భారత్లో ప్రయాణం చేస్తే ఆ దృశ్యం బాగా కనపడుతుంది. ఇంకా ఆ దృశ్యం నా కళ్ళ ముందు నుంచి అదృశ్యం అవడం లేదు ఎప్పటికీ, ఎందుకని ఆ దాబాలు బయట ఉంటాయి, దాని మీద పెద్ద బల్ల, బల్ల మీద ఈ చపాతీ పిండి కలుపుతారండి అక్కడ మంచి వంటల వాళ్ళు, పటాపట పటాపట కొట్టి పైకి లాగి కొట్టి పైకి లాగి మెత్తగా కూరుతారు. అలా కూరితే ఆ చపాతీలు ఆ పొరోటాలు పూరీలు బాగుంటాయట. అలా ఇప్పుడు ఈయన ఏం చేశాడు, వడలల్ల పిండి కూడుగా అన్నాడు, అందుకే పిండి ముద్ద చేసేసాడు, చితక్కొట్టి పారేశాడు. ఇంతలో అర్జునుడు చూసి, భీమసేన ఇంకా చాలు, ఇంకో రెండు గుద్దులు గుద్దామనుకో వీడు చచ్చిపోయేటట్టున్నాడు. ఇప్పటికే వాడు మూర్చిపోయాడు, ప్రాణం ఉందా లేదా అని ఆ ముక్కు దగ్గర వేలబెట్టి కొంచెం ఊపిరి ఆడుతోందిలే ఇంకా చాలు అన్నట్ట. దాంతో భీముడు చుర్రుమని ఎర్రబడిన కళ్ళతోటి భీముడికేసి చూసి, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, అందుకే నువ్వు నా కూడా రావద్దన్నాను. ఎప్పుడు అర్జునుడిని తిట్టడాయన, ఇప్పుడు కొంచెం కోపం వచ్చింది. ఆ ధర్మరాజుకి కరుణ ఎక్కువ, ఆ ధర్మరాజులాగే నువ్వు కూడా కరుణతో బేలవైపోయావు. బేళ అంటే ఇక్కడ అమాయకుడు అనమాట, నీకు మాయ తెలియదు. ఈ దుర్మార్గుణ్ణి క్షమించడమా, వీడిని క్షమిస్తే రేపు పొద్దున మనకు ముప్పు తెచ్చి పెడతాడు అన్నాడో లేదో అలాగే అయ్యింది. వాడిని క్షమించడం ప్రమాదమే, భీముడికి తెలుసు
వీణ్ణి క్షమించకూడదు. పరమనీచుడు పాపాత్ముల్ని మనం క్షమించి విడిచిపెడితే ఇంకా కొత్త బలం పుంజుకుని మనల్ని పడగొడతారు అనగానే అర్జునుడు, వాడు ఎంత పాపాత్ముడైనా మనకి బావ, బావని ఇంతలా జావ అయిపోయేలా కొట్టకూడదు. ఇప్పటికే వాడు జావగారిపోయాడు బావగారు, నువ్వు మరీ కొట్టకు, నా మాట విను. ఇంకొక మాట, మనం ఎంత కోపగించినా అన్నగారి మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పం. ఇప్పుడు నువ్వు మొదటిసారిగా వాడిని చంపావనుకో, అన్నగారి మాటకి ఎదురు తిరిగినట్టే కదా. వాడిని నువ్వు చంపితే తొట్ట తొలిసారి భీముడు అన్నమాట కాదన్నాడు అనే కీర్తి నీకు వస్తుంది. అది మనకీ ధర్మం కాదు, మన వంశానికి కీర్తి కాదనగానే భీముడు వదిలేసి సర్లే నువ్వు చెప్పావు కదా అని వెనకాతలో ఉన్న మంచి పొదునైన బాణం తీసి వాడి తలకాయ బర్రను గొరిగాడు. గొరగడంలో కూడా కసిగా గొరిగాడేమో, దాంతో అప్పుడప్పుడు తిరుపతిలో గుండులేగా ఈ పైపైన చెక్కులు లేచిపోయాయి, చర్మం ఊడిపోయిందనమాట. చుట్టూతో గొరిగి ఐదు పిలకలు పెట్టాట, పంచశకలు ఉపనయనానికి కూడా పెట్టలేదు వాడికి, ఇప్పుడు పెట్టారు. అలా పెట్టాక వాడిని తీసుకొచ్చి ధర్మరాజు గారి కాళ్ళ మీద పారేసి, అన్నయ్య వీడు పాండవ దాసుట్ట అనగానే వాడు బుద్ధిగా, నేను పాండవదాసుణ్ణి పాండవదాసుణ్ణి అన్నట్ట. అనగానే ధర్మరాజు నవ్వి, పాపం పాండవదాసుడు కదా, ఎందుకు వాడిని అలా కొడతారు అన్నట్ట. ద్రౌపది కూడా లేచింది, ఈతండు పాండవదాసుండేని బంధ విముక్తుండిగా వింపుడు అంది. ఇది ఒక వచనంలో రాశారన్నమాట ఎర్రా పెరగడ. అనగానే మొత్తం మీద వాడు కట్లిప్పేసి ద్రౌపది ధర్మరాజు క్షమించమన్నారు కనుక భీముడు క్షమించాట. అప్పుడు వాడు వినయంగా ధర్మరాజుకి, అక్కడున్న అందరికీ, ధౌమ్యుడికి ఇందాక అరిచాడు కదా వెంటబడ్డాడు, ఆయనకు ముందు దండం పెట్టాడు, నన్ను క్షమించండి అన్నట్ట. పురోహితులు వారు మహాత్ములైన వెంటనే జాలి పడిపోయి, పర్వాలేదులే ఇంటికి వెళ్ళాక ఓ రూపాయి ఇస్తే నున్నగా గీకేస్తారు, అప్పుడు ఈ పిలకలు పోతాయి, మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది రెండు నెలలకి, ఏం బెంగబెట్టుకోక అన్నాడు ఆయన పాపం. ఇప్పుడు వాడు అతి కష్టం మీద, ఒళ్ళంతా పచ్చిపుండి అయిపోయింది కదా, ఆ ధర్మరాజు గారి పాదాల దగ్గర నుంచి లేవడమే కష్టమైపోయింది, అసలు వెన్నుపోసుందా లేదా, కాళ్ళున్నాయా లేవా, చేతులున్నాయా లేదా, కాళ్ళేవో కీళ్ళేవో కళ్ళేవో పళ్ళేవో ఒళ్ళేదో తెలియకుండా పోయింది వాడికి. అలా లేస్తూ ఉంటే ధర్మరాజు, ఎట్టి కష్టుడైనా ఇట్టి పని చేయనరుగునోరి ఒక్క ఈ ఉదక్క, అరుగుము అరుగుమింక ఏమి ఎందుము నిన్ను ఇంద్రియ విలోలు అల్పుధృతి విహీను. ఎంత నీచుడైనా ఇలాంటి పాప పని చేస్తాడా, సొంత భావమరిదివి, మా చెల్లెలి మొగుడివి, ఈ ద్రౌపది నీకు చెల్లెలి కంటే ఎక్కువ, చెల్లెల్ని ఎత్తుకుపోయి మానభంగం చేసే నీచుడు ఉంటాడా, ఒక్క నీవు తప్ప నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడో ఇలాంటి వాడు ఉంటాడు. వావి వరస ఉండాలి కదా, ఎంత పాపాత్ముడికైనా వావి వరస ఉంటుంది. రాక్షసులు కూడా ఈ పని చేయర్రా, సోర్పణఖ యొక్క సొంత అన్నలు కాకపోయినా కరదోషణాదులు కూడా పనిచేయలేదు, నువ్వు ఈ పని చేసావు నీచుడా. అరుగుమింక ఇంక వెళ్ళిరా, ఏమి ఎందుము నిన్నేమంటాం, ఇంద్రియ విలోలుడివి అల్పుడివి ధృతివిహీను అన్నాడు ధర్మరాజు. అంటే లోపల పుట్టిన ఉద్రేకాన్ని ఆపుకోలేవన్నమాట, ఆ మాత్రం కామోద్రేకం ఆపుకోలేవా అనగానే వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళడం అంటే ఇంక నేను ఇంటికి వెళ్ళను అని ఆ అడవిలోనే గుండు చేయించుకోకుండా ఆ గుండుతోటి కఠినమైన దీక్షతో 6 నెలల పాటు ఒక చెట్టు కింద కూర్చుని రాలిపోయిన ఆకులు తింటూ శివుణ్ణి గురించి కఠోర తపస్సు చేశాడు మూర్ఖుడు. వీడు అంత కఠినంగా తపస్సు చేశాట. ఈ మూర్ఖులు బాగా తపస్సు చేస్తారు. ఏం తపస్సు చేశాడండి వాడు 6 నెలలు, కేవలం ఒంటిలో అది కూడా తొడ మీద పడినటువంటి ఆకులు, రాలిన ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశాడు. ఆదిత్యార్చిత పాద పద్ము జగదేకారాధ్యునీసుం త్రిలోకాదిన్ కామ విభేది పర్వత సుతాహ్లాదైక సంపాది నిఖేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణవ్రతారోఢతన్ పాదాంగుష్టము నేలమోపి తపమొప్పం చేసే సద్భక్తిమై. ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి ఈ కుడికాలు పైకి లేపి రెండు చేతులు ఇలా పైకి పెట్టాడు. అంటే ఈ కుడితొడ ఎడమకాలి మీద ఉందన్నమాట. అలా ఒంటికాలి మీద నిలబడి ఆ చెట్టు ఆకులు, వీడి ఒక చెట్టు కింద కూర్చున్నాడు నిలబడి ఉన్నాడు, ఆ నిలబడి ఉన్నప్పుడు చెట్టు ఆకులు ఎండిపోయిన ఆకులు ఈ కుడి మోకాలు ఎడమ మోకాల మీద చేర్చడం వల్ల ఈ తొడ మీద పడేవిట రెండో మూడో, ఆ ఆకులు మాత్రమే తింటూ, తొడ మీద రాలిన ఆకులే తింటూ ఒంటికాలు నేల మీద పెట్టి అది కూడా పాద అంగుష్టం అన్నాడంతే. బొటనవేలు ఎడమకాలి బొటనవేలు నేల మీద పెట్టి ఒంటి బొటనవేలు మీద నిలబడి 6 నెలలు శివుడి కోసం కేవలం రాలిన ఆకులు తిని తపస్సు చేశాడు. ఎవరి గురించి? ఆదిత్యార్చిత పాదపద్ముడు, సూర్యుడంతటి వాడి చేత పూజింపబడే పాదములు కలిగిన వాడు. శివుడి పాదాలను సూర్యుడు పూజిస్తాడు. ఆయన జగదేక ఆరాధ్యుడు, త్రిలోకములకు ఆది, పర్వత సుతాహ్లాదయిక సంపాది, పార్వతీదేవి యొక్క మనస్సుని ఆకట్టుకున్న మహాత్ముడు. అటువంటి వాణ్ణి అక్షీణమైన భక్తితో వ్రతముతో తపస్సు చేసి ఓం నమశివాయ అని అరుస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు భక్తవత్సలుడు ఈశ్వరుడు. తక్షణం ప్రత్యక్షమయ్యాడు. ఓరి జయద్రథ, నీ మనోవాంఛితమేమిటి అంటే పాండవులందరినీ యుద్ధంలో జయించాలి అన్నట. పాండవులను జయించే శక్తి నాకు, నా తలకాయను గొరిగాడు భీముడు, నాకు కసిగా ఉంది ఆ అర్జునుడి మీద, పాండవులందరినీ యుద్ధరంగంలో జయించాలి కింద పడగొట్టేయాలనగానే వాడు అంత మూర్ఖుడు కదా. ఆ మూర్ఖుడు అలా అడగగానే ఈశ్వరుడు పక్కపక్క నవ్వాడు. ఇది పొసగదు, నీకు ఈ వరం ఇవ్వలేను అన్నాడు ఆయన. వీడు తపస్సు చేసినా ఇది పొసగదు, పాండవులను కథనమున జయింప అలవిగాదింద్రాది త్రిదశులకు వినవే అయినను వదలక నీ కోరికి తీర్పవలయున ఎట్లును. ఇది కుదరదు. పాండవులను యుద్ధంలో జయించడం ఇంద్రాది దేవతల వల్లే కాదు, ఆ అర్జునుడితో నేనే యుద్ధం చేసి ఓడిపోయా. నిజానికి నేను ఓడిపోలా, అయినప్పటికీ ఏమంటున్నాడు ఆయన, అర్జునుడితో యుద్ధం చేస్తే నేనే ఓడిపోతాను. అటువంటి పాండవులను నువ్వు ఏదో ఒక 6 నెలలు తపస్సు చేస్తే జయించే శక్తి నీకు ఇస్తానా. కానీ వచ్చిన తప్పులు ఏంటంటే నువ్వు తపస్సు చేసావు, నేను ప్రత్యక్షమయ్యాను, నేను ప్రత్యక్షమయ్యానంటే నీకేదో ఒక వరం ఇవ్వాలి. పాండవులను జయించే వరం ఇవ్వలేను, అయినా ఇవ్వాలి. కాబట్టి నీకు చిన్న వరం ఇస్తున్నాను, అంత గొప్ప వరం కాకపోయినా. విజయుడొకడు దక్క అతి వీరుల పార్థులనున్న నల్వురన్, నిజమొకనాటి కయ్యమున నీవు జయింపు ఫల్గునుడు సర్వ జగద జయ్య విక్రముడు, వాని నెదుర్కొని నాకునైనా పోర జితుని చేయుటంతయు భరం బగు నెక్కము బల్కి తింజుమి. నీకు నేను ఇస్తున్నాను ఒక వరం. ఏమిటా వరం? ఒక్క అర్జునుడు తప్ప తక్కిన పాండవులు 4 నీవు మహాభారత యుద్ధంలో ఒక్కరోజు జయించగలవు. నువ్వు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు, ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నేను శివుడి యొక్క వరాన్ని ఉపయోగించుకుంటాను అనుకో. అలా అనుకోగానే నా వరం నీకు లభిస్తుంది, ఆ వరాన్ని ఉపయోగించుకో, ఆ ఒక్కరోజు నువ్వు జయిస్తావు. జయించడం అంటే వాళ్ళని కదలకుండా చేస్తావు, అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక్కరోజే, నీ ఇష్టం వచ్చిన రోజు. అర్జునుడిని మాత్రం జయించలేవు. తక్కిన 4 భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు. ఈ 4 ఒకరోజు యుద్ధంలో జయించు, అర్జునుడిని మాత్రం జయించే వరం నీకు ఇవ్వను. ఎందుకంటే ఫల్గునుండు సర్వ జగద జయ్య విక్రముడు, సమస్త లోకాలని జయించే పరాక్రమవంతుడు అతన్ని ఎవరూ జయించలేరు. వాని ఎదుర్కొని అంటే వాడితో యుద్ధం చేసి పోర జితుని చేయుటెంతయు భరం బగు, నాకే కష్టం, వాణ్ణి యుద్ధంలో నేనే జయించలేను, ఇక నీ వల్ల అవుతుందా. అది కాక నిఖిలాస్త్ర శస్త్ర విద్యాసకుడ పరాజిత యశో విశాలుడు విష్ణునుండు అఖిలేశ్వరుడు అతనికి ప్రియసఖుడటే అవ్వీరు గెల్వ శక్యమే నీకున్. సకలాస్త్ర శస్త్ర విద్యాసకుడైన మహానుభావుడు, 3 లోకాలకి గురువు, సాక్షాత్తు విష్ణువు, ప్రభ విష్ణువు, భ్రాజిష్ణువు, కృష్ణుడు ఆయనకి స్నేహితుడు. అటువంటి కృష్ణ స్నేహితుడిని నువ్వా, నువ్వు ఎప్పటికీ జయించలేవు. కొసమెరుపుగా శివుడు అన్నమాట, ఆ అర్జునుణ్ణి జయించే వరం నీకెందుకివ్వనో తెలుసా, ఆయన కృష్ణ సఖుడు, కృష్ణుడి యొక్క మిత్రుణ్ణి నువ్వు జయించలేవు. నేను ఇవ్వలేను, కానీ ఒక్కరోజు మాత్రం తక్కిన వాళ్ళని జయించు అనగానే చాలా మాత్రం, నేను రేపు రాబోయే కాలంలో ఒకరోజు వాళ్ళని జయించి పగ తీర్చుకుంటాను అనుకున్నాడు. కానీ ఆ పగవాడికి తలకైపోయేలా చేస్తుందని తెలియదు మూర్ఖుడు. ఈ వరాన్ని అభిమన్యుణ్ణి చంపడానికి ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అదనమాట ఆ వరం. ఈ విధంగా వాడు ఈశ్వర వరం పొంది వెళ్ళిపోయాడు. రేపు సతీ సావిత్రి, సావిత్రి చరిత్ర వస్తుంది, అద్భుతమైన కథ. ఆ కథతో మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.